అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరాదశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. పాండవులు కామ్యకవనంలో ఉండగా శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చాడు అని చెప్పుకున్నాం మనం. రాగానే ధర్మరాజు గారు భక్తితో కృష్ణుడికి స్వాగతం చెప్పి ఆసనమిచ్చి కూర్చోబెట్టాడు. ఒక కృష్ణుడే కాకుండా కృష్ణుడితో పాటుగా ఇంకా యాదవ వీరులందరూ వచ్చారు. కృష్ణుడి తమ్ముడు సాత్యకి, ఇంకా శ్రీకృష్ణుడి యొక్క కొడుకులైన సాంబుడు, గదుడు, చారణుడు, చారుదేష్ణుడు, ఇదే కాకుండా ద్రౌపదీ సోదరుడైనటువంటి ధృష్టద్యుమ్నుడు, వీళ్ళందరూ వచ్చారు. ఉప పాండవులు సుభద్రాపుత్రుడైన సౌభద్రుడు, సుభద్ర, ఇంతమందితో కలిసి శ్రీకృష్ణుడు పాండవ దర్శనానికి వచ్చి వారందరికీ కాసేపు ఆశ్వాసం కలగజేశాడు. ఎప్పుడూ తీవ్ర కష్టంలో ఉన్నవాడికి ఈ కష్టాలు ఎక్కువ కాలం ఉండవు, త్వరలో మళ్లీ మీకు సుఖం కలుగుతుంది అని ధైర్యం చెప్పేవాడు కావాలి. జ్ఞానులు ఎప్పుడూ కూడా కష్టంలో ఉన్నవాడిని అయ్యో ఇంత కష్టం వచ్చింది ఇంక నువ్వేం బతుకుతావు అనకూడదు. ఈ మధ్యకాలంలో ఇలాంటివి ఎక్కువైపోయాయి. మొన్న మధ్యన ఒక ఆవిడికి మొగుడు పోయాడు. చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ఇంకేముంది నువ్వు బతకలేవు బాబాయ్, మీ ఆయన చచ్చిపోయాడు, ఇంక నువ్వేం బతుకుతావు అంటే నిజంగా ఆవిడ వెంటనే చచ్చిపోయేటట్టుంది. ఎప్పుడూ కూడా పోయిన వాళ్ళతో మనం పోం, నువ్వు ఇంకా కాస్త 10 కాలాలు బతుకుండు, ఏదో మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు 12 ఇడ్లీ చెరువు ఆరు తిన్నారు, ఇప్పుడు 12 నువ్వే తిను అని ధైర్యం చెప్పాలి. కానీ వచ్చిన వాడు రెచ్చగొట్టేసి నువ్వు చచ్చిపోతావు అంటే వెంటనే చచ్చిపోతాడు ఎవడన్నా. ధైర్యం చెప్పటమే జ్ఞానులు చేసే పని. అందుకని శ్రీకృష్ణ పరమాత్ముడు మీకు శీఘ్రకాలంలో శుభం కలుగుతుందనగానే, అర్జునుడు నువ్వు చెప్పిందంతా నిజం, నీవెవరివో నాకు నిత్యం కళ్ళ ముందు కనబడుతూ ఉంటావు, ఆ సత్యం తెలుసు. సత్వం నారాయణో భూత్వా హరిరాశీః పరంతప బ్రహ్మా సోమశ్చ సూర్యశ్చ ధర్మోదాతాయమో నలః. ఒకనొకప్పుడు 10,000 సంవత్సరాలు గంధమాదన పర్వతం మీద కఠోర తపస్సు చేసిన శ్రీమన్నారాయణుడు వినువు. ఆనాడు మహాతపస్సు చేసి ఈ లోకాలని సృష్టించావు, పోషించావు, అప్పుడప్పుడు దుర్మార్గుల్ని శిక్షించడానికి ఈ భూమండలంలో రకరకాల అవతారాలు ఎత్తుతూ ఉంటావు, అటువంటి నారాయణుడివి, హరివి, మహాతపస్యాలివి, ఈనాడు ఈ భూమండలాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో అవతరించావు. నీవే బ్రహ్మవి, నీవే చంద్రుడివి, నీవే అగ్నిహోత్రుడివి, నీవే యముడివి, నీవే సూర్యుడివి, ఈ ధర్మానికి అంతటికీ మూలకారకుడివి, యమధర్మరాజువి నీవు, అగ్నివి నీవు, వాయువు నీవు, పూజ్యుడవు, పురాణ పురుషుండ వీసుండవు, అప్రమేయుడవు, చరాచరంబులైన భూతరాసులచ్యుత, నీయంద పుట్టు నిలుచు లయము పొందు. మా అందరి యొక్క పూజలు అందుకునే పరమ పుణ్యాత్ముడివి. ఎప్పుడో ఆవిర్భవించి ఒక రూపం ధరించి ఎప్పటికీ ఆ రూపానికి ముసలితనం లేకుండా చూసుకునేవాడివి. అటువంటి వాడిని పురాణ పురుషుడు అంటారు. శ్రీకృష్ణుడు మొట్టమొదటి పురుషుడు. మొదటి పురుషుడు ఇప్పటికి ఎలా ఉండాలి లేదని చెప్పాలంటే, సీనియర్ సిటిజన్స్ కనుక రోజు రోజుకి ముసలితనం వచ్చి జుట్టు తెల్లబడో, లేక ఉన్న జుట్టు ఊడిపోయి తలంతా నున్నగా అయిపోయో, కాళ్ళు చేతులు అటు ఇటు ఆడించడానికి ఓపిక లేక దగ్గుకుంటూ నానా యాత్రపడాలి కదా. వార్ధక్యం వచ్చే కొద్దీ శరీరం శిథిలమవుతుంది. కానీ శ్రీకృష్ణుడు అవడానికి మొదటి పురుషుడైనా ఎప్పుడు చూసినా అప్పుడే యువకుడి కింద తయారైన వాళ్ళే ఉంటాడట. అటువంటి వాడిని పురాణ పురుషుడు అంటారు. పురా అపి నవం ఇది పురాణం, పాతది కానీ కొత్తగా ఉంటుంది, అందుకల్ల పురాణము అన్నారు. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుని పురాణ దంపతులు ఎందుకన్నారంటే, చరిత్రలో మొదటి దంపతులు వాళ్లే. ఈ సృష్టిలో మొట్టమొదటి దాంపత్య స్వీకారము చేసిన వారు పార్వతీ పరమేశ్వరులు. కానీ ఎప్పుడు చూసినా అప్పుడే పెళ్లి చేసుకుని చక్కగా ఈ ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ లో కూర్చుంటారే కుర్చీల్లో, అలా కూర్చున్న వాళ్ళలో ఉంటారట. అలా తాజా దంపతులులాగా వార్ధక్యం లేకుండా నూతన దంపతుల్లో ఉంటారు గనక వాళ్ళని పురాణ పురుషులు అన్నారు. అలాంటి నారాయణుడివి వార్ధక్యం లేకుండా సర్వకాల సర్వావస్థలలో సుందరుడిగా ఉంటావు. మా అందరికీ ఈశ్వరుడివి అంటే అధిపతివి, ప్రభువువి, అప్రమేయుడివి నువ్వు. ప్రమేయము లేనివాడు అప్రమేయుడు, పరిమితి లేనివాడు. మనందరికీ ఎంతో కొంత శక్తి ఉంది, ఆ శక్తికి ఒక పరిమితి ఉంది. వీఆర్ లిమిటెడ్ పెర్సన్స్. కానీ భగవంతుడు అన్లిమిటెడ్, ఆయన శక్తిని ఎంత చెప్పలేము. అందుకని ఆయన అపరిమితుడు అప్రమేయుడు అయినవాడు. ఒకరితో సంబంధం లేకుండా తనంత తాను ఆవిర్భవించిన వాడిని అప్రమేయుడు అంటారు. సాధారణంగా ఈ లోకంలో ఒక వ్యక్తి పుట్టాలంటే వెనకాతలో పెద్ద కార్యక్రమం ఉండాలి, ఓ తల్లి తండ్రి ఈ విధానం ఉండాలి. ఏమీ లేకుండా తనంత తాను స్వయంభూ అయి అవతరించాడు కనుక ఆ పరమాత్ముడిని అప్రమేయుడు అన్నారు. ఈ కదులుతున్న లోకాలు, కదలని ప్రాణులు, వీటన్నిటినీ నీవే సృష్టించావు. ప్రాణులు రెండు రకాలు, కొన్ని చరములు కొన్ని అచరములు. మనందరం ఉన్నాం, ఓ చోట కదలకుండా కూర్చోలేం కదా. ఇంటి దగ్గర ఉంటాం, కాళ్లతో నడుస్తాం, ఇక్కడికి వస్తాం, వాహనాలు ఎక్కుతాం, ఊళ్ళు తిరుగుతాం. స్థిరముగా ఉండకుండా చీటికి మాటికి తిరిగేటటువంటి ప్రాణులన్నిటినీ చరములు అంటారు. ఈ కుక్కలు, నక్కలు, పక్షులు, మన మానవులం, ఇవన్నీ కూడా చరములు అంటే కదిలేవి. అచరములు అంటే కొండలు, గుట్టలు, చెట్లు, అవి ఎక్కడ వేసినవి అక్కడే ఉంటాయి, కదలవు. ఈ మైక్ ఉంది, ఇక్కడే ఉంటుంది. అలా కదలకుండా ఉండే వాటిని అచరము అన్నారు. ఈ చర అచరమనే సృష్టి అంతటికి మూలకారకుడివి నీవే. ఈ చరాచర జంతుజాలం నీలోంచే పుట్టాయి, నీలోనే నిలబడుతున్నాయి, నువ్వే పోషిస్తున్నావు, మళ్ళీ నీలో కలిపేసుకుంటున్నావు. అటువంటి నీకు నమస్కారం. మమ్మల్ని ఉద్ధరించమనగానే శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, నాయన అర్జున, నీవు నన్ను గుర్తించావు. ఇప్పుడు అసలు విషయం చెబుతున్నాను విను, మనిద్దరం ఒకటే. ఒక శక్తిని నేను లౌకిక ప్రయోజనము కూడా ఆశించి రెండుగా విభాగించాను, అంటే నేనే రెండుగా మారాను. ఆ రెండింటిలో ఒక రూపం నరుడు, అది నీవు. రెండోది నారాయణుడు, అది నేను. నరస్త్వమసి దుర్ధర్ష హరిహి నారాయణోహ్యకం కాలే లోకమిమం ప్రాప్తౌ నరనారాయణౌ ఋషి మమైవత్వం తవైవాహం ఏ మదీయాహ తవైవతే. నేనే రెండుగా మారానని నీకు చెప్పాను కదా, అందులో నరః నరుడు, త్వం అసి నీవై ఉన్నావు, అంటే నువ్వే నరుడివి. నువ్వు నా శక్తి కాబట్టే నీకు మహాపరాక్రమం ఉన్నది. నేను కాకపోతే నువ్వెంత శక్తివంతుడివై ధనుర్ధారివై అనేక విధములైన అస్త్రశస్త్రములతో ఆరితేరి లోకాన్ని జయించలేవు. ఇంకా రెండోది నారాయణుణ్ణి, అచ్యుతుణ్ణి, హరిని నేను. అప్పుడప్పుడు భూమండలంలో పాపాత్ములు పెరిగినప్పుడు, నాస్తికులు పెరిగినప్పుడు, ఈ లోకంలో ధర్మ సంస్థాపన చేయడానికి, దుష్ట శిక్షణ చేయడానికి నరనారాయణులను పేరు కలిగిన ఋషులం మనిద్దరం భూలోకంలో పుడుతూ ఉంటాం. అలా పుడతామని నాకు తెలుసు గనక నారాయణుణ్ణి. నీవు నాతో పాటు పుట్టినప్పటికీ నీకు పూర్వజన్మజ్ఞానం ఎక్కువసేపు ఉండదు, కించిత్ కాలం ఉండి మళ్ళీ పోతుంది. కాసేపు విష్ణువుని విష్ణువుగా గుర్తిస్తట, మళ్ళీ అంతలోనే నరుడు కదా అందుకని మరిచిపోతూ ఉంటాడు. ఎల్లవేళలా విష్ణువుకి మళ్ళీ తాను నరుడినని, శ్రీకృష్ణుడిలో ఒక భాగమని అతనికి జ్ఞాపకం ఉంటే లోకంలో కొన్ని పనులు చేయలేడు ఆయన. అందుకని నీకు మరుపు పెట్టాను, నాకు మరుపు లేకుండా ఉంటుంది నేను పరమాత్మని గనక. ఇంతెందుకు, నేనే నీవు, నీవే నేను, మన ఇద్దరికీ భేదం లేదు. అదే చెప్పాడు, మమైవత్వం తవైవాహం, నేను ఎక్కడున్నానో అందులో నువ్వున్నావు, నువ్వున్న చోట నేనున్నాను, అంటే నువ్వు నేను ఒకటే, మన ఇద్దరికీ ఏ భేదం లేదు, దేర్ ఈజ్ నో డిఫరెన్స్. ఈ ఇద్దరి మన ఇద్దరిలో ఎప్పుడూ కూడా భేదం లేదు. అయినా లౌకిక ప్రయోజనం కోసం మనిద్దరం రెండు రకాల శరీరాలతో విభిన్న ప్రాణుల్లో కనపడుతున్నాం అని ఆయనకి పూర్వజన్మ రహస్యాన్ని చెప్పి, ఇంకా కొద్ది రోజుల్లోనే ఈ బంధం నుంచి మీకు విముక్తి కలుగుతుంది, అనగా ఈ అరణ్యవాస అజ్ఞాతవాసాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది, ఆనాడు మీకు మళ్లీ వైభవం వస్తుంది అనగానే ద్రౌపదీది వచ్చి, ఇంతవరకు ప్రపంచంలో ఏ స్త్రీకి జరగని అన్యాయం నాకు జరిగిందని ఏడ్చింది పాపం. నీవు సోదరుడివి, సమయానికి వస్త్రాలిచ్చి నన్ను రక్షించావు, గోవింద అనగానే పరుగు పరుగునొచ్చి రక్షించావు, కానీ రావడంలో కాసేపు ఆలస్యం చేసావేం స్వామి అంటే, మళ్ళీ ఆయన చిరునవ్వు నవ్వి, అమ్మా నీకు ఆ విషయం తెలుసు, గోవింద అనగానే వద్దామనుకున్నాను, నువ్వు నీ చీరని నువ్వే గట్టిగా పట్టుకుని నీ ఆత్మరక్షణకి నీ ప్రయత్నం నువ్వు చేసావు. భగవంతుడు చీటికి మాటికి వచ్చి రక్షించకూడదు, తన ప్రయత్నం తాను చెయ్యాలి. ఆ ప్రయత్నంలో ఓడిపోతే, విఫలమైతే అప్పుడు నేను రావాలి. అందుకే నీ అంతట నువ్వు చీర గట్టిగా పట్టుకున్నంత వరకు రాలేదు. ఇంక రెండోది, నువ్వు చీటికి మాటికి ఎక్కడో వైకుంఠంలో ఉన్నవాడా ద్వారకాపురంలో ఉన్నవాడా అన్నావు, మరి అదే హృదయ నివాస అని ఉంటే వెంటనే వచ్చేవాడిని. చిట్ట చివరికి అంతర్యామి అందిటావిడ, ద్వారకా నివాసాను కానీ పాప ఈయన ద్వారకి వెళ్ళి రావాలనుకున్నట్టు కావాలని, కొంటివాడు కాబట్టి అంతటా నిండిన వాడు రాలేడా, అందుకే అంతటా నిండిన వాడిని ఈ క్షణమే నన్ను రక్షించనకుండా కొంచెం దూరం పెట్టింది ఆవిడ. అందుకే భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు కష్టకాలంలో ఒత్తప్పుడు ద్వారకాపుర నిలయ అనాలి, వైకుంఠ నిలయ అనాలి, సందేహం లేదు. కానీ క్లిష్ట స్థితిలో ఉన్నప్పుడు వెంటనే భగవంతుణ్ణి మనం ప్రత్యక్షం చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం దూరవాసి అనకుండా నాలోనే ఉన్న పరమాత్మ నన్ను రక్షించంటే తొందరగా రక్షిస్తాడు. కానీ ఈ మాట అస్తమాట అనకూడదు. మళ్ళీ ఇప్పుడు మీకేం ప్రమాదం లేదు, హాయిగా వచ్చి పురాణం వింటున్నారు, అప్పుడు మాత్రం ద్వారక నిలయ జనార్దన వైకుంఠ పురవాస అనాలి, ఇప్పుడు అలాగే అనాలి. ఒక్కొక్కప్పుడు బాగా కష్టం వస్తుంది. పాపం వచ్చేటప్పుడు ఒక ఆవిడ ఓ డజన్ ఇడ్లీ తినకుండా వచ్చేసింది అనుకోండి, కంగారు పడి పురాణం వినడం కోసం, ఇక్కడికి వచ్చాక నీరసం పట్టుకుంది, అప్పుడు ఆ నీరసం పట్టుకున్నప్పుడు పురాణం వినలేదు, బయటికి వెళ్ళలేదు, అప్పుడు ఏం చేయాలి, నాలో ఉన్న భగవంతుడా రహస్యంగా ఇడ్లీ పంపించు గురువుగారు చూడకుండా, మళ్ళీ ఆయన 10 మందికి చెబుతాడేమో లేనిపోయారు గొడవ అంటే అప్పుడు ఆయన లోపలికి పంపుతాడు. అప్పుడు మాత్రం ఎక్కడో వైకుంఠం నుంచి ఇడ్లీ పంపించంటే పంపించడు ఆయన. అందుకని సమయ సందర్భములను బట్టి ధ్యానం చెయ్యాలి. ఈ విధంగా ప్రార్థించి నీవు నన్ను కొంచెం దూరం పెట్టావు అని ధైర్యం చెప్పి, అమ్మా అసలు రహస్యం చెబుతున్నాను, ఆ సమయంలో నేను అక్కడ లేకపోవటం వల్ల ఈ అనర్థం పుట్టింది, నేనే కనుక ఆ జ్యోత సమయంలో ద్యోత సమయంలో అక్కడ ఉండుంటే మీకు ఈ పరాభవం వచ్చేది కాదు, ఓటమి వచ్చేది కాదు, శకుని మిమ్మల్ని ఏమీ చెయ్యగలిగేవాడు కాదు. ఏం చేస్తాం, సమయానికి నేను లేను, నేనెందుకు లేకపోయానంటే మీ రాజసూయయాగం అయిన తర్వాత తీరా నేను అక్కడికి వెళ్లే సమయానికి నాకు ద్వారకా నగరంలో ఒక కష్టం వచ్చింది, నేను ఇక్కడ చాలా కాలం ఉండిపోయాను, ఆ తర్వాత నేను ద్వారకా వెళ్ళా, ఈ లోపు మా ద్వారకా నగరాన్ని ఒక దౌర్భాగ్యుడు చుట్టుముట్టాడు, వాడు జరాసంధుడికి శిశుపాలుడికి దంతవక్త్రుడికి వీళ్ళందరికీ పరమమిత్రుడు, వాడి పేరు సాల్వుడు. ఈ సాల్వుడు అనేవాడు జరాసంధుణ్ణి కృష్ణుడు చంపించాడు, అది కాక అక్కడ రాజసూయ యాగంలో శ్రీకృష్ణుడు శిశుపాలుణ్ణి చంపాడు, ఇటువంటి కృష్ణుడి మీద పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ రాజసూయాగాన్ని పర్యవేక్షిస్తున్న కాలంలో వాడు శివుణ్ణి మెప్పించాడు, శివుణ్ణి కఠోర దీక్షతో పూజించి ప్రార్థించాడు. మళ్ళీ మామూలు దీక్ష కాదట, శివలింగాన్ని పెట్టుకుని ఇసుకతో తయారు చేసిన శివలింగాన్ని పెట్టుకుని పూజించాడు. ఇసుకని సంస్కృతంలో శికత అంటారు, శికతముతో తయారు చేయబడ్డం వల్ల సైకత లింగం అయ్యింది. సైకత లింగము అంటే ఇసుకతో తయారు చేయబడిన లింగం. ఆ లింగాన్ని భక్తితో పూజించాడు. రోజు గుప్పెడు బూడిద తినేవాటివాడు, భస్మం తీసుకుని శివుణ్ణి అభిషేకించి ఆ శివుడికి అభిషేకం అయిన తర్వాత పైనుంచి తీసేసినటువంటి బూడిద ఒక గుప్పెడు తీసుకోవటం, అది ఆహారంగా తీసుకోవటం, ఇలా శివుణ్ణి కఠోర భక్తితో ఆరాధించాడు. అసలు బూడిద తింటే మనలాంటి వాళ్ళం బతుకుతామా? వాడంటే రాక్షసుడు, క్రూరుడు, అంత మొండాడు. అందుకే బూడిద తిరిగి కూడా బ్రతికాడు. వాడి దీక్షకి మెచ్చుకొని శివుడు, ఒరే ఎంతో పూర్వం ఎంతోమంది తపస్సు చేశారా, మంచినీళ్లు తాగిన వాళ్ళని చూశాను, ఆకులు తిన్న వాళ్ళని చూశాను, కానీ బూడిద తిని తపస్సు చేసిన వాడిని చూడలేదు. ఓరి అడ్డగాడిదా, నువ్వు చాలా గట్టివాడివిరా, ఏం కావాలో కోరుకో అంటే నాకు ఒక కామరూపం కలిగిన విమానం కావాలి. అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించాలి ఆ విమానం. ఆ విమానం ఒక్కోసారి రథం కింద మారాలి నేల మీద, నీళ్లల్లోకి విడితే ఓడ కింద వెళ్ళాలి, నీటి లోపల గడిపోతే జలాంతర్గామి అవ్వాలి. ఆ టైటానిక్ అవి ఉన్నాయి కదా, అవి ఇంకా నీళ్లలోకి వెడితే ఒక్కోసారి కాకపోతే ఒకసారైనా నాశనం అవుతాయి. ఇది నాశనం అవ్వకూడదు, నీళ్ల లోపల కూడా అంతర్యామి అయి అంతర్గామి అయి చెరించాలి. దానిలో రకరకాల సౌకర్యాలు ఉండాలి, స్నానం చెయ్యడానికి, ఇంకా శౌచాలయాలు కావాలి, ఇవి కాకుండా భోజన పదార్థాలు కావాలి. అది నేను ఎలా చెబితే అలా నడుచుకోవాలి. ఆకాశంలో, భూమి మీద, నేల మీద, దిక్కుల్లోనూ విదిక్కుల్లోనూ ఎక్కడ పడితే అక్కడ తిరగలగాలి. అటువంటి అపూర్వమైన కామగమనం కలిగిన, అనేక పదార్థాలు కలిగిన, సౌకర్యములు కలిగిన విమానం నాకు. ఆ విమానంలో కేవలం భోజన పదార్థాలు సౌకర్యాలే కాకుండా అస్త్రశస్త్రాలు ఉండాలి, మందుగుండు సామగ్రులు ఉండాలి, ఫిరంగులుండాలి, శతఘ్నులుండాలి, వీటితో శత్రువుల్ని నేను చీల్చి చెండాడాలి. అటువంటి విమానం ఇమ్మనగానే శివుడు తథాస్తు అని వెంటనే మయ్యుండి పిలిచాడు. ఓరి మయ్యదానవ, వీడి కోసం ఒక నిర్మాణం చేసి విమానాన్ని, ఒక గొప్ప విమానాన్ని నిర్మించి దానికి నేను అన్ని శక్తులు ప్రసాదిస్తానన్నట్ట. వెంటనే మయుడు ఈ కామగమనం కలిగిన విమానం తయారు చేసి ఇచ్చాడు. ఆ విమానానికి శివుడు ఎక్కడ పడితే అక్కడ తిరిగే శక్తి ఇచ్చాడు. అందులో అన్ని సామగ్రులు చేకూర్చాడు. అందులో ఎక్కివాడు మా ద్వారకా నగరాన్ని చుట్టుముట్టాడు. నేనేమో ఇక్కడున్నాను. ఆ సమయంలో వాడు వచ్చి ద్వారకా నగరాన్ని చుట్టుముట్టి లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా చుట్టూత పెద్ద ప్రాకారం ఉంది మాకు, అందుకని ఆ చుట్టుపక్కలే నిలబడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. ఉద్యానవనాల మీదకి మందుగుండు సామగ్రి వేసేవాటి అంటే ఫిరంగులు అనమాట, శతఘ్నులు, పెద్ద పెద్ద తుపాకులతో పేల్చినట్టుగా ఆ రోజులు ఇంత మండుగుండు సామగ్రి లోపల పడేలా చేశాడు. ఉద్యానవనాలు ధ్వంసం చేశాడు. ఆకాశ మార్గంలో పైకి వెళ్లి పైనుంచి నిప్పులు గురిపించాడు. ఆ నిప్పుల వల్ల ఏమైపోయింది, ద్వారకలో ఉన్నటువంటి కోటగోడలు విరిగిపోయాయి, చెట్లు కాలిపోయాయి, నీళ్లన్నీ కల్మషమైపోయాయి. ప్రజలందరినీ పీడిస్తూ ఉంటే అప్పుడు నా కుమారుడు ప్రద్యుమ్నుడు, ఇంకా మా సోదరులు వీళ్ళంతా కలిసి ఘోర యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో నేను వెళ్లే సమయానికి ఇంచుమించుగా వాడి సైన్యం చాలా చచ్చింది, కానీ ఆ మూర్ఖుడు ఏమీ చేయలేకపోయాడు. ఇంతలో నా కుమారుడు ప్రద్యుమ్నుడు ఒక భయంకరమైన ఆయుధం తీసుకుని ఆ ఆయుధానికి మంత్రం వేసి నారాయణ మంత్రం వాడి మీద వెయ్యబోతూ ఉంటే టక్కన అక్కడ శివుడు ప్రత్యక్షమై, నువ్వు ఈ నారాయణాస్త్రం సాల్వుడి మీద వెయ్యకూడదు, ఎందుకంటే సాల్వుడికి నీ చేతిలో చావు లేకుండా శివుడు వరం ఇచ్చాడు. నువ్వు నారాయణాస్త్రం వేసావనుకో, అస్త్రం వాడిని చంపాలి, చంపితే శివుడిచ్చిన వరం వ్యర్థమవుతుంది. అలాగని ఈ నారాయణాస్త్రమని చంపకుండా వెనక్కి వస్తే నారాయణాస్త్రం యొక్క శక్తిని కించపరిచినట్టు అవుతుంది. కాబట్టి నువ్వు తొందరపడి నారాయణాస్త్రం వెయ్యకు, ఆ దౌర్భాగ్యుడికి కృష్ణుడి చేతిలోనే చావు ఉంది అనగానే ప్రద్యుమ్నుడు అస్త్రం వేయడం మానేశాడు. సరిగ్గా సమయానికి నేను ఇక్కడి నుంచి బయలుదేరి నా రథంతో ద్వారక చేరాను. అప్పటికే కోటగోడలు పగిలిపోయి ఉన్నాయి, ఉద్యానవనాలు శ్మశానంలో ఉన్నాయి, ద్వారకానగరం అంతా మరుభూమి అయిపోయింది. రాజస్థాన్ ఎడారి తారెడారో లేకపోతే ఇంకో సహారా ఎడారో అన్నట్టుగా ఉంది. దాంతో నేను ఆగ్రహించి లోపలికి వెళ్ళాను. వాడితోటి 8 నెలలు యుద్ధం చేయవలసి వచ్చింది. నేను నా అంతటి వాడితో వాడు 8 నెలలు యుద్ధం చేశాడు. అంతకాలం ఎందుకు యుద్ధం చేశాడు? ఈయన కూడా శివుడు వాడికి కొన్ని వరాలు ఇచ్చాడు, ఆ వరాలని గౌరవించడం కోసం వాడితో 8 నెలలు యుద్ధం చేశాను. ఆ యుద్ధంలో రోజు ఎప్పటికప్పుడు ఒక పక్కన పురాన్ని రక్షించాను, ఆకాశ మార్గంలో వచ్చిన ఆ విమానంలో ఉన్నవాడితో యుద్ధం చేశాను. రోజు కొంత చొప్పున వాడి సైన్యాన్ని మొత్తం మీద 10,000 సైన్యాన్ని నాశనం చేశాను. ఆఖరణ వాడేం చేశాడు, ఇక కృష్ణుడు వచ్చాడు, నా ఆటలు సాగడంలా నా సైనికులంతా ఈ విమానంలో ఉన్నవాళ్ళంతా చచ్చిపోతున్నారని భావించి ఒక రోజున వసుదేవుడిని పట్టుకొచ్చి విమానంలో నిలబెట్టి, కృష్ణ నీకు నీ తండ్రి వసుదేవుడు అంటే ప్రాణం, నీ తండ్రిని నీ కళ్ళ ముందే నరికేస్తున్నాను అని కత్తిపుచ్చుకుని నరికి కింద పారేసిపోయట శవాన్ని. అప్పుడు శ్రీకృష్ణుడు పరమాత్ముడై ఉండి కూడా, అయ్యో మా తండ్రి ఎంతటి మహాత్ముడు, పైగా మా తండ్రికి కాపలాగా బలరాముణ్ణి పెట్టాను, అంతటి బలరాముణ్ణి ధిక్కరించి ఈ దౌర్భాగ్యుడు అంతఃపురం నుంచి మా నాన్నని ఎలా తెచ్చాడు, ఎలా నరికాడు అని బాధపడ్డాట. ఇంతలో ఆ శవము ఆ తల మాయమైపోయాయి. ఇంతలో ఆయనకు విషయం తెలిసింది, అసలు బలరాముడు ఉన్న చోటికి ఈ దౌర్భాగ్యుడు వెళ్ళగలడా? ఆ అంతఃపురంలో ప్రవేశించి నా కన్న తండ్రిని నా కళ్ళ ముందు నరకగలడా? ఇది మాయ. తన మాయతో ఒక మాయా వసుదేవుణ్ణి సృష్టించి వాణ్ణి నరికాడు. అందుకే ఆ తల మొండెం అదృశ్యమయ్యాయి అని గ్రహించి మళ్లీ ధైర్యం తెచ్చుకున్నట్ట. ఆ తర్వాత మళ్లీ ఘోర యుద్ధం చేసి చివరికి పెద్ద కౌమోదకి అనే పేరు కలిగిన తన గదని విసిరాడు. ఆ గద దెబ్బకి ఆ సౌంభకము అని పేరు కలిగినటువంటి సాల్వుడి యొక్క దివ్య విమానం తుక్కు తుక్కైపోయింది. ఈ గద వెళ్లి ఆ విమానం మీద పడుతోంది, ఆ విమానం మొక్కలై నాశనమైపోతుందని తెలుసుకున్న సాల్వుడు ఈ గద వచ్చేలోపే విమానంలోంచి కిందకు దూకేశాడు. వాడు కిందకు దూకడం, ఈ గద వెళ్లడం, ఈ గద వెళ్లి ఆ విమానాన్ని ఢీకొట్టడం, ఆ విమానం శకలములైపోయింది, తునాతునకలైపోయింది, ఇంతంత ముక్కలైపోయింది, రవ్వలైపోయింది. ఆ ముక్కలు తుక్కై సముద్రంలో పడిపోయాయి. ద్వారకంటే పశ్చిమ సముద్రంలో ఉందిగా, మరి గుజరాత్ దగ్గర పశ్చిమ సముద్రం అంటే అరేబియా సముద్రంలో ఉందది. అందువల్ల ఆ సముద్రంలో ముక్కలు పడిపోయాయి. అప్పుడు వాడు కిందకి దూకాడు. అప్పుడు వాడితో ఘోర యుద్ధం చేసి చక్రంతో వాడి తల నరికి చంపాను. ఇదంతా అయ్యేసరికి నాకు ఏడాది పట్టింది. ఈ ఏడాదిలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి కూడా అవకాశం లేకపోయింది. ఈ ఏడాది అయ్యాక మీ గురించి నేను పట్టించుకునే లోపే మీరు ఇక్కడ అన్యాయం పాలైపోయారు, జోదంలో ఓడిపోయారని తెలిసింది. అందుకే నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను అని చెప్పి, అయినా మీరు భయపడకండి, జోదమైన సమయంలో నాకు విజయం వచ్చింది. నాకు ఎప్పుడైనా విజయం కలిగితే ఆ విజయం భవిష్యత్తులో విజయుడికి కూడా లభిస్తుంది. కాబట్టి మీకు అరణ్య అజ్ఞాతవాసములు సంపూర్ణమవుతాయి. ఏ ఇబ్బంది లేకుండా మీరు హాయిగా అరణ్యవాసం గడపగలరు, అజ్ఞాతవాసం గడపగలరు. మీకేం ప్రమాదం రాదు. ఆ తర్వాత చూడండి, 14వ సంవత్సరం నాడు మీరు విజృంభిస్తారు, మొత్తం కౌరవుల్ని కూల్చివేస్తారు. ఈ ధర్మరాజు సర్వం సహా చక్రవర్తి అవుతాడు, మొత్తం భూమండలాన్ని ఏలతాడు అని చెప్పి, అడవిలో ఉన్నప్పుడు ద్రౌపది కంటే పందెం వల్ల అజ్ఞాతవాసం అరణ్యవాసం తప్పవు. ఈ సుభద్రకి తక్కిన వాళ్ళకి ఎందుకు? కాబట్టి సుభద్రని, సుభద్రాపుత్రుడైన అభిమన్యుణ్ణి ఈ 12 ఏళ్ళు అజ్ఞాతవాసం ఒక్కేడు, నాతో పట్టుకుపోతాను, ద్వారకలో ఉంటారు ఏ అని చెప్పి, మళ్ళీ మధ్య మధ్యలో వస్తూ ఉంటాను, ధైర్యంగా ఉండండి అని చెప్పి సుభద్రని, సౌభద్రుణ్ణి ఇద్దరిని పట్టుకుని ద్వారక వెళ్ళిపోయాడు. ఆయన ఆయనతో పాటు ఆయన పరివారం వెళ్ళిపోయింది. ఇప్పుడు ద్రౌపది యొక్క అన్నగారు దృష్టజ్యుమ్నుడు లేచాడు. అమ్మాయి, నీ 5 కొడుకుల్ని, ఉపపాండవుల్ని, ద్రౌపదేయుల్ని, ఈ ప్రతివింధ్యుడు, శృతకీర్తి, శృతసోముడు, శృతసేనుడు వీళ్ళందరినీ నాతో పాటు పాంచాల దేశం పట్టుకుపోతాను, పంజాబ్ పట్టుకుపోతాను, అక్కడ నాతో ఉంటారు అని ఉపపాండవుల్ని ఆయన పట్టుకుపోయాడు. ముందే హిడింబ ఎప్పుడో దూరంగా ఉంది గనక హిడింబాపుత్రుడు దూరంగా ఉన్నాడు. ఇక కేవలం పాండవులు, ద్రౌపది, ఈ పురోహిత వర్గం, అక్కడున్న బంధువులు, ఇటువంటి కొద్ది మంది మాత్రం ఉన్నారు. ఈ విధంగా వాళ్లతో అక్కడ ఉన్నారట. శ్రీకృష్ణుడి యొక్క దర్శనం వల్ల తెలియకుండానే మళ్ళీ ధర్మరాజు గారికి ఆత్మబలం పెరిగింది. అందుకే మధ్య మధ్యలో భగవద్ దర్శనం అవ్వాలి. మహాత్ముల దర్శనం అయితే ఎటువంటి కష్టమైన చిటుక్కున పోతుంది, మళ్లీ ధైర్యం వస్తుంది. ఇక పాండవులు ఈ కామ్యక వనం నుంచి ఎక్కువ కాలం ఒకే అడవిలో ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది? తెలియకుండానే చుట్టుపక్కల చెట్లన్నీ నాశనం చేస్తాం, చెట్లతో పాటు జంతువులు కూడా చంపుతున్నారు వీళ్ళు. అప్పుడు జంతు నాశనం అయితే అడవులు దెబ్బతింటాయి. అడవులు దెబ్బతినకూడదని శాస్త్రం. అడవులను నరికేవాడు, అడవుల్ని తగలబెట్టేవాడు, అడవుల్లో ఉన్న నీళ్లలో విషం కలిపేవాడు ఘోర నరకం పాలవుతాడు. అందుకని పాండవులు ఎప్పటికప్పుడు మకాం మార్చేవారట. కామ్యక వనం నుంచి ద్వైతవనం వెళ్ళిపోయారు. ద్వైతవనంలో ఉండగా మార్కండేయ మహర్షి వచ్చి, నాయనలారా, నేను చిరజీవిని, నా వాక్యం ఎప్పుడూ వ్యర్థం కాదు, మీకు శుభం కలుగుతుంది, ఎప్పుడు శివుణ్ణి కేశవుణ్ణి మానసికంగా జపించండి, శివాయ నమః కేశవాయ నమః. మహాభారతం ఈ రెండింటినీ కలిపి చెప్పింది, పంచమ వేదం అన్నారు. అందుకే శివకేశవుల భేదం పాటించకుండా శివకేశవుల్ని భక్తితో పూజించండి, మీ జన్మ చరితార్థమవుతుంది అని మార్కండేయుడు దీవించాడు. ఆ తర్వాత బకదాల్భ్యుడు అని ఒక ఋషి ఉన్నాడు, ఆయన కూడా చాలా గొప్పవాడు. ఆయన వచ్చి ఏమన్నాడు తెలుసా, మహాత్ములైన ఋషులు కొందరు విప్రులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని పూజించు, వాళ్ళు చెప్పే పురాణ కథలు విను, నిజం చెప్పాలంటే ఈ అరణ్యవాసం నీకు గొప్ప మహావకాశం, యోగం అనుకో, నీకు అరణ్యవాసం బాధ అనుకోకు, ఎందుకని నువ్వు రాజ్యంలో ఉంటే పురాణాలు వినలేవు. ఈ 12 ఏళ్ళు ఏం చేస్తావు, వీలున్నంత వరకు అనేక పురాణ గాథలు విను, మహాత్ముల చరిత్రలు విను, భగవంతుని యొక్క చరిత్రలు విను, అవతారాలు విను, అర్చనలు చేసుకో, ఈ 12 ఏళ్ళు తపస్సు చేస్తున్నాను అనుకో. అరణ్యవాసం కాదు, అడవిలో ఉంటూ తపస్సు చెయ్యి అని బకదాల్భ్యుడు ఎలా తపస్సు చేసి తరించచ్చో చెప్పాడు. ఆయన అలా వెళ్ళాక ఇక ద్రౌపది రెండు మూడు రోజులకు ఒకసారి ఆవిడకు లోపల దుశ్శాసనుడు గుర్తుకొచ్చేవాడు. అందుకని మహాపరాక్రమం కలిగి కూడా ఆ పరాక్రమాన్ని మరిచిపోయి చేతులు ముడుచుకుని కూర్చున్నవాడిని పురుషుడు అనరు, నపుంసకుడు అంటారు. నా మాట విను, ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఈ అర్జునుడో భీముడో రెచ్చగొట్టు, క్షణాలలో మనం కౌరవులు జయిస్తాం, ఎందుకు దిక్కుమాలను బతికి అడవులో బ్రతకడం అన్నది. అప్పుడు ధర్మరాజు ద్రౌపదికి ఎంతో ధైర్యం చెప్పాడు. వేరిదాన ఆ మాత్రం నాకు తెలియక కాదు, కానీ అన్నిటికంటే సత్యం గొప్పది. నేను జోదమాడుతున్నప్పుడు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసానికి ఒప్పుకున్నాను. నాతో పాటు సోదరులు ఒప్పుకున్నారు. అప్పుడే మేము ఒప్పుకోము అంటే నా దారిని నేను వచ్చేసేవాడిని, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళేవారు. ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అన్నిటికీ మించి మన ప్రాణం తీసేంత దుర్మార్గుణ్ణి కూడా, నిన్ను చంపుతానని కత్తిపుచ్చుకుని మీదకు వచ్చేవాడిని కూడా క్షమించడం చాలా గొప్ప. క్షమలో దైవమున్నది. క్షమ భూదేవితో సమానం. ఓర్పు కలిగిన వాడికి, నేర్పు కలిగిన వాడికి ప్రపంచమంతా వశమవుతుంది. క్షమ కలవానికి పృథ్వీ సమునకు నిత్యంబు విజయ సంసిద్ధియగు, క్షమియైన వాని భుజ విక్రమము కడును వెలయు సర్వకార్యక్రమమై. ఓర్పు కలిగిన వాడికి భూదేవి దేవనలిచ్చి ఒరే నువ్వు నాతో సమానుడివి అంటుందిట. అందుకే ఓర్పుని దేంతో పోల్చారు, భూదేవితో పోల్చారు. వాడికి భూదేవి వంటి సహనం ఉందండి అని సుందరకాండలో క్షమయ పృథివీ సమహ అని హనుమంతుడు రాముణ్ణి అద్భుతంగా వర్ణించాడు. అనగా ఓర్పులో భూదేవితో సమానుడు. భూదేవికి చాలా ఓర్పు. ఎంత ఓర్పు లేకపోతే ఎంతమంది పాపాత్ములు ఈ భూమిని విధ్వంసం చేస్తున్నారు. కొండలు పగలగొట్టేవాళ్ళు, ఇష్టం వచ్చినట్టు డ్యాములు కట్టేవాళ్ళు, స్కాములు చేసేవాళ్ళు, హింస చేసేవాళ్ళు, నీచులు చెయ్యరాని పనులు చేసేవాళ్ళు. అసలు అన్నిటికీ మించి మన కొంతమంది దరిద్రపు రాజకీయ నాయకులు వీళ్ళందరినీ భరిస్తుంది భూదేవి. కాబట్టి భూదేవికున్న ఓర్పు ఎవరికున్నది? ఇటువంటి భూదేవికి ఎంత ఓర్పు ఉన్నదో మనం కూడా అలాంటి సహనాన్ని అలవరుచుకోవాలి. సహనం కలిగిన వాడికి కార్య సిద్ధవుతుంది, విజయం కలుగుతుంది, క్షమికి పరాక్రమం పెరుగుతుంది. రాముడికి పరాక్రమం లేక, కానీ ఆ పరాక్రమాన్ని అత్యావశ్యక స్థితిలో తప్ప ఉపయోగించలేదు ఆయన. వస్తుంది మన బలం కూడా ప్రదర్శించవలసిన కాలం, అప్పుడు ప్రదర్శించాలి. చీటికి వాటికి కోపించేవాడికి శక్తులు తొలగిపోతాయి. అసలు వాడికి లోకం కూడా భయపడదు. మనకు కూడా ఇది లోకంలో అనుభవమే. ఇంట్లో ఏ అమ్మో నాన్నో రోజు చివాట్లు పెడుతుంటే పిల్లలు పట్టించుకుంటారా? ఒక ఆయన ఉండేవాడు, ఎప్పుడు చూసినా పెళ్ళాన్ని పిల్లల్ని తెగదిట్టేవాడు. ఓ రోజు నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళగానే ఆయన ఏకంగా ఒక మేనేజర్ అండి, ఏకంగా ఒక కళ్యాణ మండపానికి పెద్ద హై లెవెల్లో మేనేజర్ పాపం. ఆయన చీటికి వాటికి పెళ్ళం పెట్టలు తిడుతూ ఉంటే ఆ సమయంలో నేను ఇంటికి వెళ్ళా. ఆవిడంది, మా ఆయన పిచ్చాడండి, ఆయన వాక్కుంటాడు, పట్టించుకోకుండా గురువుగారు అంది. ఇంకా ఆయన ఏమైపోతాడు ఆలోచించండి. రోజు తిట్టడం వల్ల మా నాన్న ఇంతే అని పిల్లలు అండం, మా ఆయన అంతే అనేమో ఆవిడ అంటోంది, ఇంకేం విలువ ఉంటుంది? అందువల్ల అనుక్షణము కోపగించేవాడికి రాను 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 మిత్రులు ఉండరు, శత్రువులు పెరిగిపోతారు, ఎవరూ పట్టించుకోరు. ఎప్పుడూ కోపం రాని వాడికి మాత్రం కోపం వచ్చిందంటే మాత్రం లోకం వణికిపోతుంది. అందుకే కోపము చీటికి వాటికి తెచ్చుకోకూడదు. సినిమా టిక్కెట్లకి డబ్బులు ఇవ్వలేదు నాన్న అని తిట్టారనుకోండి పిల్లలు కొద్ది రోజులకి, తండ్రి సినిమా టిక్కెట్లకే కాదు వీడికి ఏ బకెట్ కొనుక్కోవడానికి, దేనికి టిక్కెట్ ఇవ్వడం, దేనికి డబ్బు ఇవ్వడం, కొద్ది రోజులకి విసుగొస్తుంది. ఎప్పుడైనా సాధారణమైనటువంటి స్థితులలోనే మానవులు జీవించాలి. అనగా క్షమతో బ్రతకాలి. అత్యావశ్యక స్థితిలో కోపం చూపించాలి. రాకరాక కోపం వస్తే ప్రపంచం వణికిపోతుంది. అనగానే ద్రౌపది నువ్వు అన్నది ఒప్పుకుంటాను, కానీ శత్రువుల మీద నీచుల మీద మనం జాలి చూపించకూడదు, అక్కడ క్షమ పనికిరాదు అన్నది. వెంటనే భీముడు కూడా లేచి ద్రౌపది చెప్పింది నిజం, నీ క్షమ మనకింతవరకు కష్టాలని తెచ్చిపెట్టింది. ఇన్ని కష్టాలకి మూల కారణం చీటికి వాటికి సహనం సహనం అంటావు. నీ సహనం, నీ ఓర్పు మనకి లేనిపోని తగాదాలు తెచ్చింది, మనకి ఇంత ముప్పు తెచ్చిపెట్టింది, మన రాజ్యాన్ని పోగొట్టింది. దుర్మతులను దుర్జనులను ధర్మస్థితి నోర్వదగునే ధరణీశ్వర దుష్కర్ములగు ధార్తరాష్ట్రుల పేర్మి అడంగింప కడగు పృథుభుజ శక్తి. దుర్మార్గుల్ని, నీచులను ధర్మంతో చేయించలేము. ఒక పాపాత్ముడు ఉన్నాడు, ఆ పాపాత్ముడిని ధర్మం ధర్మం అనకూడదట, నిజం కూడా అది. ఇప్పుడు పాకిస్తాన్ వాడి దగ్గరికి వెళ్ళి మేము ముఖాముఖి యుద్ధం చేస్తాం అనకూడదు. వాళ్ళు మూర్ఖులు, పాపాత్ములు, గోమాంసం తినేవాళ్ళు, గోవుల్ని చీల్చి చెండాడేవాళ్ళు, గుంటనక్కలు. వాళ్ళని మోసంతో పడగొట్టాలి. పాపాత్ముల్ని, పాపపుటాలోచన కలిగిన వాళ్ళని, నీచులని నీచత్వంతో చంపాలి. ధర్మ మార్గంలో చంపలేము. ధృతరాష్ట్రుడి కొడుకులు కపటులు, వంచకులు, మోసగాళ్ళు. ఆ మోసాన్ని మోసంతో జయించాలి. ఇప్పుడు మనకు అంత మోసం కూడా అవసరం లేదు, ఎందుకంటే భగవంతుడి దేవుల నాకు భుజబలం ఉన్నది, ఈ అర్జునుడికి ధనుర్విద్య నైపుణ్యం ఉన్నది, మేమిద్దరం కలిసామంటే అగ్నికి వాయువు తోడైనట్టే మమ్మల్ని ఇద్దరిని ఊ అను వెళ్ళి నిమిషాల్లో నాశనం చేస్తాం అనగానే ధర్మరాజు ప్రేమగా కౌగిలించుకుని, నీ పరాక్రమం నాకు ఇష్టమే, అయినా నేను ఇప్పుడు ప్రస్తుతం సత్య సమయాన్ని అతిక్రమించను. సమయం అంటే ఏమిటి? నియమం. సమయము చేయుట అంటే ఒక నియమాన్ని అంగీకరించుట. నేను సత్యం పలుకుతాను, అడవిలో ఉంటాను అని ఒక నియమం పెట్టుకున్నాను. ఆ నియమాన్ని ఇప్పుడు ఎవరు ఏమి చెప్పినా ఉల్లంఘించను, అతిక్రమించను. ఏ పనైనా ఆలోచించి చెయ్యాలి. నువ్వన్నంత తేలికేం కాదు కౌరవుల్ని జయించడం అంటే. ఒక్క దుర్యోధనుణ్ణి కర్ణుణ్ణి మాత్రమే అయితే మీ ఇద్దరిని పంపేవాణ్ణి. వాళ్ల వెనకాతలున్న బలం మీకు తెలియదు, నాకు తెలుసు. అందుకని బాగా ఆలోచించాలి. సుమంత్రితే సువిక్రాంతే సుకృతే సువిచారితే సిద్ధ్యంత్యర్థ మహాబాహో దైవంచ అత్ర ప్రదక్షిణం. బాగా ఆలోచించి తన పరాక్రమాన్ని గ్రహించి అవతలి వాళ్లకున్నటువంటి బలమెంత, మన బలమెంత తెలుసుకుని, వారికి ఎవరండగా ఉన్నారు, మనకెవరండగా ఉన్నారని తెలుసుకుని ఏ పనన్నా చేయడం మొదలు పెడితే అప్పుడు ఆ పనిలో విజయం పొందుతాం. అప్పుడు ఆ పని చేసేవాడికి దైవము కూడా తోడుపడుతుంది. అందుకే దైవంచ అత్ర ప్రదక్షిణం. నాలుగో భాగం దైవం, మూడొంతులేమో ఆలోచన, బలము, సహాయం, నాలుగోది దేవుడట. అనగా ఏమిటి? ముందు నీకు బలం ఉండాలి. బలం ఒకటి సరిపోదు, రెండోది ఏముండాలి? ఆలోచన ఉండాలి. బలము ఆలోచనే కాదు, పక్కవాళ్ల సాయం కూడా, సైనికులో లేకపోతే మిత్రుల యొక్క సహకారం ఉండాలి. ఈ మూడు మూడొంతులు. ఏ పనికైనా నాలుగు భాగాలు ఉంటాయి. ఆ నాలుగు భాగాలు ఉంటేనే విజయం వస్తుంది. ఒకటి మన బలం, రెండు ఆలోచన, మూడు బంధు సహాయం, నాలుగవది దైవానుగ్రహం. కొందరికి బలం ఉంటుంది, ఆలోచన లేక దెబ్బతింటారు. బలం ఆలోచన ఉంటాయి, సహాయం ఉండదు కొందరికి. ఈ మూడు ఉండి కూడా దేవతల యొక్క అనుగ్రహం లేకపోతే, పరమాత్మ అనుగ్రహం లేకపోతే ఎన్నున్న ఉపయోగం లేదు, విజయం లేకుండా పోతారు. మీరు చూస్తున్నారు చాలామంది చివరిదాకా పోరాడతాడు, చివరిలో ఎందుకు అపజయం వస్తుంది అంటే అక్కడ దైవ బలం లేదు. ఈ నాలుగు ఉన్నవాళ్ళు మాత్రమే విజయం పొందుతారు. అది రావాలంటే మన ప్రవర్తనలో మార్పు రావాలి. కౌరవులు స్వతసిద్ధంగా వీరులే. కర్ణుడికి అంత గొప్ప బలం లేకపోయినా సహజ కవచకుండలాలు ఉన్నాయి. ఆ కవచం ఉన్నంత వరకు వాడిని ఒక మాదిరి అస్త్రంతో కొట్టలేము. ఒక్క పాశుపతానికి, బ్రహ్మశరం అనే అస్త్రానికి మాత్రమే ఆ కవచం తెగుతుందట, ఇంక దేనికి తెగదు. కానీ చూస్తూ చూస్తూ ఆ అస్త్రాలు ఎవరు వేస్తారు? బ్రహ్మశరం వెయ్యకూడదు. పాశుపతం ప్రస్తుతం అర్జునుడి దగ్గర లేదు. పోనీ ఇవి పక్కన పెడదాం. మనం వాళ్ళని చంపలేం, వాళ్ళు మనల్ని చంపలేరు. అదే సమయంలో వాళ్లకున్న అండ కూడా తెలుసుకోవాలి. వాళ్ళు మనల్ని చంపలేకపోయినా వాళ్ళ అండ ద్వారా మనల్ని సాధించవచ్చు. భీష్ముడు అక్కడే ఉన్నాడు, వాళ్ళకి సాయం చేస్తాడు. ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు వాళ్ళకే సాయం చేస్తున్నారు. ఇదిగాక మద్ర దేశాధిపతి అవడానికి మనకు మేనమామ, కానీ అప్పుడప్పుడు దుర్యోధన పక్షపాతంతో ఉంటాడు అతడు కూడా. ఇవి కాకుండా బాహ్లికుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు, భగదత్తుడు, వీళ్ళంతా ప్రస్తుతం ఎవరు రాజ్యంలో ఉంటే వాళ్ళకే ఓటేస్తారు. ఈ పార్టీలు చాలా ఎలా ఉంటాయో తెలుసా? ఎవడు గవర్నమెంట్లో ఉంటే అక్కడ చేరిపోతానట, అప్పటిదాకా వేరే పార్టీలో ఉంటారు. ఇది గవర్నమెంట్లోకి రాగానే రిజైన్ చేసి అందులో పోతూ ఉంటారు. అది సృష్టి రహస్యం. అందుకే ధర్మరాజు ఏమని చెప్పాడు? నిజానికి కొంతమంది మనకు అనుకూలంగా ఉండేవాళ్ళు ఉన్నా, ప్రస్తుతం అధికారం దుర్యోధనుడి దగ్గర ఉంది కనుక వీళ్ళంతా దుర్యోధనుడిలో కలిసిపోయారు. ఇక మనకి ఎవరున్నారు ఇప్పుడు ప్రస్తుతం? కృష్ణుడు అధర్మంగా మనం యుద్ధానికి కడతామంటే రమ్మంటే కూడా రాడు. ఇవన్నీ తెలుసుకు నాకు అంటే ఎంత ఆలోచన చూడండి. ధర్మరాజు ఏం సామాన్యుడు కాదు. అందుకే ధర్మరాజు నాయకుడిగా ఉన్నాడు కాబట్టి పాండవుల బలం ఉపయోగపడింది. ఆయనే లేకపోతే క్షణికోద్రేకంతో దెబ్బతింటారు వాళ్ళు. అనగానే చల్లబడ్డాడు భీముడు. సరిగ్గా ధర్మరాజు అలా ఉపదేశం చేశాడో లేదో ఆ క్షణమే కృష్ణద్వైపాయనుడు అక్కడికి వచ్చాడు. సరిగ్గా సమయానికి వస్తాడు ఆయన. ధర్మరాజు ఏం చెప్పాడు? మన దగ్గర ఇంకా కర్ణుడి లాంటి వాళ్ళని చంపే అస్త్రములు లేవు, పూర్తిగా అస్త్రాలు కావాలి. అనగానే అస్త్రములు ఇప్పించడానికి అన్నట్లుగా దైవం పంపినట్టుగా పరమపూజ్యుడు వేదవ్యాస మహర్షి సాక్షాత్ విష్ణుస్వరూపుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన వచ్చి, ధర్మరాజా, నేను నీకు ప్రతిస్మృతి అని ఒక విద్యనిస్తున్నాను. ఈ విద్యని ఉపాసించే వాళ్ళకి దేవతలు తొందరగా ప్రత్యక్షమవుతారు. ఈ విద్యని జపించి ఆ తర్వాత నువ్వు ఏ దేవుణ్ణి పూజించు ఆ దేవుడు ప్రత్యక్షమవుతాడు, తొందరగా ప్రత్యక్షమవుతాడు. పైగా ఈ ప్రతిస్మృతి అనే విద్యని జపించేవాడికి తపస్సు చేయడానికి కావలసిన శక్తి వస్తుందట, శరీర శక్తి. తపస్సు చేయాలంటే చాలా కష్టం కదా, ఉపవాసాలు ఉండాలి, నియమాలతో ఉండాలి, ఒంటికాలి మీద నిలబడాలి, ఇవన్నీ సహించాలంటే శరీరానికి సహనశక్తి కావాలి, ఓపిక కావాలి. ఆ ఓపిక ఈ ప్రతిస్మృతి అనే విద్య వల్ల వస్తుంది. ఆ విద్యని నేను నీకిస్తాను, నీవు నీ తమ్ముడికి, ధర్మమూర్తులకే నేను ఇది ఉపదేశించాలి. నువ్వు ధర్మమూర్తులు కాకపోయినా సోదరులకు ఇవ్వచ్చు. అర్జునుడు ఎంత ధర్మమూర్తి అయినా నీ అంత ధర్మమూర్తి కాదు, అందుకే నేను నీకిస్తాను, నువ్వు నీ తమ్ముడికి. ఈ విధంగా ఈ మంత్రం నీ ద్వారా నీ తమ్ముడికి వెళ్ళడం నా అభిలాష, తద్వారా నీ గొప్పతనం లోకానికి చెప్పాలి. ఈ మంత్ర ఉపాసన ద్వారా ఇంద్రుణ్ణి, యముణ్ణి, అగ్నిహోత్రుణ్ణి వీళ్ళందరినీ నీ తమ్ముడు ఆరాధించాలి. ఆరాధించడం ద్వారా అతనికి వాళ్ళంతా శక్తులు ఇస్తారు, వాళ్ల శక్తులతో ఆయన అజేయుడవుతాడు, ఎవరు అతన్ని జయించలేరు. ఇంకా మీకు ఇంకొక మాట, ఈ ద్వైతవనంలో ఇప్పటికే మీరు చాలా రోజులు ఉన్నారు, మీ ధర్మమానని ఈ అడవిలో ఉన్న క్రూర మృగాలన్నీ చచ్చిపోవడం మొదలెట్టాయి. మీరు మీ దగ్గర ఉన్న వాళ్ళని రక్షించడానికి ఇక్కడికి వచ్చే కొండ చెలవల్ని, సింహాలని, పులుల్ని నరికేస్తున్నారు, దాంతో క్రూర మృగాలన్నీ గొల్లును గోల పెడుతున్నాయి. మీరు మళ్ళీ ఈ వనం విడిచిపెట్టి ఇంకో వనానికి పండి, ఇక్కడ ఉండకండి అనగానే వ్యాసుడికి నమస్కరించి ఆ మంత్రాన్ని, ప్రతిస్మృతి అనే విద్యని ధర్మరాజు స్వీకరించాడు. వ్యాసుడు అలా వెళ్ళిపోగానే ద్వైత వనం విడిచి వీళ్ళంతా కామ్యక వనానికి వెళ్ళారు. అప్పుడు ధర్మరాజు అర్జునుడికి ఈ ప్రతిస్మృతి విద్యనిచ్చి, ఈ క్షణమే నువ్వు ఇంద్రకీల పర్వతానికి వెళ్ళు, ఇంద్రుణ్ణి ఉపాసించు, ఇంద్రుడు ముల్లోకాలకు అధిపతి, మహాబలశాలి, ఆయన అనుగ్రహం ఉందా, నీకు అస్త్రాలు శస్త్రాలు వస్తాయి, ఈ కౌరవుల్ని జయిస్తావు నువ్వు అనగానే ఆయన వెంటనే సోదరుడికి నమస్కరించి ప్రతిస్మృతి విద్యను గ్రహించి ద్రౌపది ఇక వెళ్ళిరానా అన్నట్ట. తక్కిన సోదరులందరికంటే ముందు ద్రౌపదికే చెప్పాలి. ఆవిడ ఎదురొచ్చి దీవించింది. ఇక్కడే చాలా గొప్ప విషయం గుర్తుపెట్టుకోండి, భార్య భర్తని దీవించింది అనే పదం సుస్పష్టంగా నన్నయ్య గారు భారతంలో దీవించింది అని రాశారు, సంస్కృతంలో ఆశీర్వదించింది అన్నారు. ఇప్పుడు మనకు అనుమానం రావాలి కదా, ఈవిడ భార్య ఎప్పుడు కూడా భర్తకి దీవించకూడదు, ఏదో జయం కోరుకోవాలి కదా, కాదు. భార్యలో ముగ్గురు అమ్మవార్ల శక్తి ఉంటుంది, అందుకే ఆవిడ్ని భోజ్యేషు మాత అన్నారు. ఆవిడకి అన్ని శక్తులు ఉన్నాయి, భార్యని మించినటువంటి దేవత మరొకటి లేదు. అందుకే కొన్ని సందర్భాల్లో ఆవిడ దీవించవచ్చు, కొన్ని సందర్భాల్లో ఆవిడే దీవెనలు పొందాలి. ఎప్పుడైనా భర్త తపస్సుకో, ఉపాసనకో, ధన సంపాదనకో కొత్త ప్రాంతానికి వెడుతున్నప్పుడు భార్య ఎప్పుడు మనస్ఫూర్తిగా నీకు జయం కలుగ్గా కానీ దీవించాలని శాస్త్రం. అందుకే ద్రౌపది దీవించింది అనే పదం మళ్లీ మనకి అనుమానం రాకుండా ఉండడానికి నన్నయ్య గారు అంత శుభ్రంగా రాశాడు. ఈవిడ తపస్సుకు బయలుదేరింది, ఈ అర్జునుడు ఆవిడ దీవించింది. అర్జునుడు ఇంద్రకీల పర్వతం చేరాడు. ఓ, ఇంద్రకీల పర్వతం అప్పటికింకా ఈ కృష్ణానది పూర్తిగా ధ్వంసం చేయలేదట, ఆ కొండని ఈ కొండని, అందువల్ల ఇంకా దగ్గరగా ఉండేవి. అప్పట్లో కృష్ణానది కొంచెం సన్నగా ఉండేదట, రెండు కొండలు ఇంకా దగ్గరగా ఉండేవి, రాను 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 కొండల మధ్యలో గ్యాప్ పెరిగిందనమాట. ఆ ఇంద్రకీల పర్వతం మీదకి అర్జునుడు చేరాడు. హరవిలాసంలో అద్భుతమైన పద్యాన్ని శ్రీనాథుడు రాశాడు, అర్జునుడు ఇంద్రకీలగిరి ఎందు రసాలతమాలతాల నీపార్జునలోధ్రతిందుక నవామలకీ పన సామ్రపాటలీ సజ్జ కురంబ రొంబగురు చందన చందన నింబ కేతకీ భూర్జ కపిత్త పూర్ణముఖ భూరుగ పుణ్యతమాశ్రమంబునన్ అంటాడు ఆయన. ఒకే సమాసంలో ఒక పద్యంలో చెప్పాడు ఆయన. అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీద చేరాడు. ఆ పర్వతం మీద అప్పట్లో ఎన్నో, అది చాలా కేకారణ్యం ఆ కొండంత, ఆ కొండ ఒక మహారణ్యం, ఇప్పుడు జనారణ్యం అయిపోయింది. ఈ జనుడు చేరాక అరణ్యాలన్నీ పోయాయి. దాని మీద రసాల తీయమావిడి చెట్లున్నాయి, తాడి చెట్లున్నాయి, పనస చెట్లున్నాయి, ఇంకా రకరకాలైనటువంటి మద్ది చెట్లు, కింసుక వృక్షాలు, ఫలాలిచ్చేవి, పువ్వులిచ్చేవి, ఔషధ వృక్షాలు, ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి వృక్షములతో ఆవరింపబడిన కీకారణ్యం. ఆ కీకారణ్యం పైనుంచి కిందకి దబ దబ శబ్దంతో సెలయేళ్లు ప్రవహిస్తున్నాయి. మరో పక్కన కృష్ణవేణి నది ప్రవాహం జరుగుతోంది. అటువంటి ఆ పవిత్ర ప్రాంతంలో ఒక స్థలాన్ని చూసుకుని ఒక బండరాయిని చూసుకుని ఆ బండరాతి మీద కూర్చుని తపస్సు చేసుకుందాం అనుకున్న సమయానికి అక్కడ ఒక వృద్ధ బ్రాహ్మడు, ఏయ్ ఆగు, ఎవడవు నువ్వు, ఈ ప్రదేశానికి రావద్దు, తపస్సు చెయ్యొద్దు, పో అన్నట్ట. అనగానే ఎవడ్రా ఆగు అంటున్నాడు, ఇక్కడికి రావద్దు అంటున్నాడు అని అటు చూశాడు అర్జునుడు. ఈయన కూర్చోవాలనుకున్న బండరాయికి కొంచెం దూరంలో ఓ చెట్టు కింద ఉన్నాడు ఒక ముసలాయన, మరీ ముసలాడు, బాగా గడ్డాలు పెరిగిపోయాయి, జుట్టు పెరిగిపోయింది, శరీరం బక్క చిక్కిపోయింది, ఆ జుట్టు అంతా తెల్లబడిపోయింది, గడ్డం తెల్లబడిపోయింది, వణికిపోతున్నాడు పైగా. ఎంత ముసలాడైనా గొంతు మాత్రం ఝంకారంగానే ఉంది. ఆగన్నట్ట. ఎందుకాగాలన్నాడు అర్జునుడు. నేహాస్తి ధనుషా కార్యం నసంగ్రామోత్ర కరిహిచిత్తు నిక్షిప్తైతద్ధనుస్తాత నిక్షిప ఏతద్ధనుస్తాత ప్రాప్తోసి పరమాంగతిం. ఇది పవిత్రమైన ఇంద్రకీల పర్వతం. ఈ పర్వతం మీద ఋషులు మాత్రమే అడుగు పెట్టాలి. ఇక్కడికి వచ్చేవాడు క్రూర కార్యాలు చేయడానికి వీల్లేదు. నువ్వు చూస్తే క్రూరుడిలా కనపడుతున్నావు. ఎందుకు ఆ మాట అన్నానో తెలుసా? నీ దగ్గర కొండంత ధనుస్సు ఉన్నది. ధనుస్సు పుచ్చుకుని బొడ్లో కత్తి పెట్టుకుని వెనకాల అమ్ములు పొదులు పెట్టుకుని కవచం వేసుకుని ఇక్కడ తపస్సు చేయడానికి వచ్చావా? చేతిలో కర్ర పుచ్చుకుని నెత్తి మీద కొట్టబోయేవట్ట, రక్షించు రక్షించని కర్రతో కొట్టేట. అందుకే చంకదుడ్డు శరణార్థి అని సామెత పుట్టింది. శరణార్థి ఎలా ఉండాలి? ఆయుధం లేనివాడు అయ్యో రక్షించండి అంటే ధర్మం, కానీ కర్రెత్తేట అవతల వాడిని నెత్తి మీద కొడుతున్నట్ట, కొడుతూ కొడుతూ బాబోయ్ నన్ను రక్షించండి అంటట. వీడు వాడిని కొడుతూ రక్షించండి అనడం ఏమిటి? అందుకని చంకదుడ్డును శరణార్థి అన్నట్టుగా ఉంది నీది. శరీరం మీద ఆయుధాలా ఈ కవచమా? ఇది విరుద్ధంపు తపం. ఈ విరుద్ధ తపస్సు చేసే వాళ్ళెవరూ ఇక్కడ ఇక్కడ ఉండడానికి వీల్లేదు, రావడానికి వీల్లేదు. ఇవి విడిచిపెట్టావా, నేను ఉండనిస్తాను, లేదా నీ అంతం చూస్తానన్నట్ట. నీ బోడి బెదిరింపులకి నేను భయపడను, నువ్వు ఏం మాట్లాడినా నేనేమి వెనక్కి తగ్గను. ఎందుకంటే నేను చేసే తపస్సు అస్త్రాల కోసం. అస్త్రశస్త్రాల కోసం తపస్సు చేసేవాడు ఆయుధాలతోటే తపస్సు చెయ్యాలి. అంత ధర్మం తెలియని వాడిని కాదు, ధర్మరాజు గారి తమ్ముణ్ణి. నేను ఇక్కడికి వచ్చాను గనక, వచ్చింది అస్త్రాల కోసం గనక, అస్త్రశస్త్రాల కోసం వచ్చిన వాడు ఆయుధం విడిచిపెట్టకుండా తపస్సు చెయ్యాలనే శుక్రాచార్యుడి యొక్క నీతి ఉన్నది గనక నేను ఇలాగే ఉండి తపస్సు చేస్తాను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నట్ట. అనగానే ఆ ముసలాడు మాయమైపోయాడు. ఆ స్థానంలో ఇంద్రుడు ప్రత్యక్షమై, నాయన నీవు ధర్మమూర్తివైనా ధైర్యం కూడా కలిగిన వాడివా కాదా, నేను బెదిరిస్తే బెదిరిపోయి వెనక్కి వెళ్ళిపోతావా లేదా అని పరీక్షించాను. నిజంగా నువ్వు గాండివం పక్కకు పారేసి తపస్సు మొదలెడితే భ్రష్టుడు అయ్యేవాడివి. నీవు ధర్మము ధైర్యము రెండూ ఎరిగిన వాడివి. ఎవరు ఎలా తపస్సు చెయ్యాలో నీకు తెలుసు. నా బెదిరింపులకు లొంగలేదు సంతోషం. నేను శాపం పెడతానన్నా భయపడలేదు, చాలా సంతోషం. ఇప్పుడు నేను నిన్ను మెచ్చాను, ఏం కావాలో కోరుకో అన్నట్ట. అప్పుడు అర్జునుడు, నాకేం కావాలి? స్వర్గసుఖాలు అవి అయితే నేనేం కోరను, నాకు కావలసింది పరమాస్త్రాలు కావాలి. మంచి భయంకరమైన అగ్నిజ్వాలలను వెదజల్లేటటువంటి అస్త్రాలు కావాలి. ఆ అస్త్రాలతోటి నేను కౌరవ సైన్యాన్ని ఒక్కడిని జయించగలగాలి. అటువంటి అస్త్రాలు ఇమ్మనగానే, నీ దగ్గరున్న అస్త్రాలు ఇప్పటికే గొప్పవి, నేను నువ్వు ఒక్కడివి ప్రపంచాన్ని నాశనం చేయగలిగేంత గొప్ప అస్త్రాలు ఇవ్వలేను. అటువంటి అస్త్రములు కావాలంటే ఒక్క ఈశ్వరుడు మాత్రమే ఇవ్వగలడు. శివుడు తప్ప మొత్తం ప్రపంచాన్ని ప్రళయాగ్నిలో ముంచెత్తగలిగే అస్త్రం ఇచ్చేవాడు మరొకడు లేడుగాక లేడు. నువ్వు నిశ్చింతగా శివుడి కోసం తపస్సు చెయ్యి. ఇక్కడ కొద్ది రోజులు శివుడిని పూజించి ఇక్కడి నుంచి హిమాలయ పర్వతాలకు వెళ్ళు. ఆ హిమాలయ పర్వతాలలో శివుడిని అర్చించు. ఆ తర్వాత నీకు సకలమైన అభీష్టాలు నెరవేరతాయి, సిద్ధిస్తాయి, అస్త్రాలు వస్తాయి అనగానే ఇంద్రుడికి నమస్కరించి అక్కడ కొద్ది రోజులు ఈశ్వరోపాసన చేసి మహాత్ముణ్ణి మల్లేశ్వరుణ్ణి దుర్గామాతని పూజించి అక్కడి నుంచి హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. అక్కడ కూర్చుని ఘోర తపస్సు చేశాడు. ఎలా తపస్సు చేశాడు? ఒక మర్రి చెట్టు కింద నిలబడ్డాడు. ఆ మర్రి చెట్టు కింద ఎడమకాలి బొటనవేలు నేల మీద పెట్టాడు. కుడికాలు పైకెత్తి ఎడమ మోకాలు మీదకి చేర్చాడు. ఇలా రెండు చేతులు పైకెత్తాడు. ఆ ఎత్తినప్పుడు ఆయన భుజం మీదో చేతుల్లోనో ఆ మర్రి చెట్టు యొక్క చిన్ని చిన్ని పళ్ళు పడేవిట. అలా పడి తమంత తాము పడినటువంటి రాలిన పళ్ళు ఆకులు మాత్రం ఆహారంగా తీసుకునేవాట. నిజం చెప్పాలంటే ఈ బుధం మీద ఎన్ని పడతాయి మహా అయితే? ఒకటో అరో ఒక ఆకో ఓ పండో పడుతుంది. అది మాత్రమే రోజు ఆహారంగా తీసుకుంటూ ఇంకా వేరే ఆహారంగా తీసుకోకుండా ఆ మహానుభావుడు నెలలాళ్ళు తపస్సు చేశాడు. అది కూడా మూడు రాత్రులకు ఒకసారిట. పోనీ పళ్ళు పట్టాయనుకోండి, పొద్దున పండు పడింది తిన్నాడు, మళ్ళీ ఇంకో పండు పడింది, అది తినటంలా. మూడు రాత్రులకి ఒక పండు ఒక ఆకు. శీర్ణంచ పతితం భూమౌ పర్ణం సముపయుక్తవాన్ పూర్ణే పూర్ణేత్రిరాత్రేతు మాసమేకం ఫలాశనః. పండే తిన్నాడు, రాలిన ఆకే తిన్నాడు, అది కూడా మూడు రాత్రులకి ఒకసారి. ఇలా ఒక నెలలాళ్ల పాటు ప్రతి మూడు రోజులకి ఒకసారి చొప్పున ఒక పండు ఒక ఆకు తింటూ, రాలిన ఆకు పండే తింటూ, ఒకవేళ రాలి భుజం మీద లేకపోతే తినకుండా తపస్సు చేశాడు. నెల గడిచింది, ఈసారి పండు మానేశాడు, ఆకే తిన్నాడు, ఒక నెల్లాళ్ళు ఉత్తి ఆకుతో బతికాడు. మరొక నెల్లాళ్ళు ఏం చేశాడు, ఆరు కాలములు శివుణ్ణి లింగ పూజ చేశాడు. ఈ ఆరు కాలాలలో మంచినీళ్లు తప్ప ఇంకేం తాగల. షట్కాల పూజ అనగా సూర్యోదయ సమయంలో మళ్లీ 9 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, మళ్లీ సాయం సంధ్యా సమయంలో, మళ్లీ రాత్రి 9 గంటలకి, అర్ధరాత్రి 12 గంటలకి, ఈ 12 గంటల నుంచి మళ్లీ మధ్యలో ఒక్క 3 గంటలు మాత్రం నిద్రపోయేవాట. ఇలా ఒక నెలలాళ్ళు ఆరు కాలములు శివుణ్ణి పూజించాడు. ఆ కాలంలో ఆయనకి నిద్ర లేదు, కేవలం మంచినీరు మాత్రమే తీసుకుని బతికట్ట. చాలా కష్టం ఇది. మహాభయంకరమైనటువంటి కఠోర నియమంతో నిద్రని ఆహారాన్ని అన్నిటినీ జయించి వాయువుని కూడా పరిమితంగా పీల్చుకుంటూ ఆ మహానుభావుడు మహాతపస్సు చేశాడు. పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రాసాద పంచాక్షదీ చంచన్ మంత్ర పరంపరా పరమనిష్ఠా తత్పరత్వంబునన్ మంచుంగొండ అనుంగు పెండ్లి కొడుకుల్ మధ్యాహ్న కాలంబు సేవిల్చున్ నిర్జర రాజసూనుడు మనోవీధి సదాధ్యాసితన్. మంచుకొండ యొక్క అల్లుడు, హిమాలయ పర్వతం అల్లుడు పరమేశ్వరుణ్ణి మధ్యాహ్నం పూట ఓం నమశివాయ అనే మంత్రజపంతో అర్చించాడు. అందుకే పంచబ్రహ్మలంటే నమశివాయ, దానితో షడంగ బీజ ఓ పక్కన ఓంకారం చేర్చాడు. దానికి ప్రాసాద పంచాక్షరి అని పేరు. ప్రాసాదము అంటే ఓంకారం, ఓంకారంతో కూడిన పంచాక్షరి అనగా ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ మధ్యాహ్నం పూట గంగాజలం, ఆకాశ గంగ, మందాకినీ జలంతో శివలింగాన్ని అభిషేకిస్తూ అది తీర్థంగా స్వీకరిస్తూ కేవలం ఆ నీళ్లే తాగుతూ ఇంక వేరే ఆహారం తీసుకోకుండా భక్తితో పూజించాడు. ఈ విధంగా నెలలాళ్ల పాటు ఈశ్వరుణ్ణి ఆరు కాలాల్లో పూజించాడు. శ్రీనాథుడు ఈ పద్యాన్ని ఎంతో అద్భుతంగా రాశాడు. ఈ విధంగా ఒక నెల్లాళ్ళు జలంతో అభిషేకించి ఆ జలం తీర్థంగా తీసుకుని పూజ చేశాక ఇంకో నెల్లాళ్ళు ఏం చేశాడు, ఇంక జలం కూడా పోయింది, కేవలం వాయుభక్షణ, గాలి పీల్చుకుంటూ ప్రాణాయామం చేసి ఈశ్వరుణ్ణి, ఇంక అభిషేకాలు లేవు, పూజలు లేవు, ఓం నమశివాయ అన్నాడు. ఈ వాయుభక్షణ చేస్తున్న కాలంలో రాత్రిపూట కొండగోగు పువ్వులు, కొండవర్ధనములు, నందివర్ధనములు ఆయన చేతిలో రాలేవి. అలా రాలిన పువ్వుల్ని శివుడి మీద వేసేవాడు. ఆయన శరీరం ఇలా అయిపోయింది. ఆయన శరీరం నుంచి అగ్నిజ్వాలలు పుట్టాయి. ఆ అగ్నిజ్వాలలు శిరస్సు మీద నుంచి పైకి లేచాయి. ఈ శిరస్సు మీద నుంచి అగ్నిజ్వాలలతో పాటుగా పొగ కూడా వచ్చింది. ఈ పొగ మొత్తం ఆకాశాన్ని ఆవరించేసింది. దాంతో లోకం కటిక చీకటైపోయిందిట. ఆయన మహాతపస్సుకి ఒంటిలో నుంచి పుట్టిన అగ్నిజ్వాలల వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా తగలడిపోవడం మొదలుపెట్టారు. ఆయన నెత్తి మీద నుంచి లేచిన పొగతో ఆకాశమంతా ఆవరింపబడిపోయి నల్లని మేఘముల్లా తయారైపోవడం వల్ల ఈ పొగ ఎవరికీ కళ్ళు కనపడకుండా పోయింది. అంటే ఎంత పొగొచ్చిందో ఆలోచించండి. ఆయన నెత్తి మీద నుంచి లేచినటువంటి ఆ పొగ ఒక నల్లని మేఘంలో ఉంది. అది మొత్తం ఆ ప్రాంతమంతా ఆవరించింది. దాంతో పట్ట పొగలు కటిక చీకటైపోయింది. వర్షాకాలంలో నల్లని మేఘములు ఘనాఘనాలు ఆవరిస్తే ఆకాశం ఎలా ఉంటుందో అలా అయిపోయింది అనమాట. ఘనము అంటే మేఘం, ఘనాఘనము అంటే వర్షాకాల మేఘం. వర్షాకాలంలో నల్లని మేఘములు ఆవరిస్తే ఇంకేం కనపడదు, చీకటైపోతుంది. అలా అయిపోయింది. దాంతో చుట్టుపక్కల తపస్సు చేస్తున్న ఋషులు తట్టుకోలేకపోయారు. వాళ్ళంతా పరుగు పరుగున కైలాసానికి వెళ్లారు. పరమేశ్వర రక్షించు రక్షించన్నారు. ఆయన చిరునవ్వు నవ్వుతూ, ఇంతమంది ఋషులంతా కట్టగట్టుకుని వచ్చారు, ఏమిటంటే కట్టగట్టుకురాకపోతే ఏమవుతాం, మరి కాసేపట్లో మేమందరం ఎందుకు పనికి రాకుండా గొట్టల గొట్టల కింద కాలి బూడిదయ్యి చచ్చేటట్టున్నాం. భూరి బొల్లుండు పాండవుడ పూర్వతపం వనరించుటం
తదీయోరు తపఃప్రభావదకనోత్థిత ధూమచయంబులు అంబుదాకారములై వనాంతరము కప్పే జగత్రయనాథ తత్తపో భారము సర్వజీవుల కపార భయావకమద్భుతం. బిలల్,
ఓ పరమేశ్వర, మూడు లోకాలకి నువ్వు రక్షకుడివి, అందుకే మేము నీ దగ్గరకు వచ్చాము. ఓ త్రిక్షణ, రక్షించు త్రిక్షణ. మహాపరాక్రమవంతుడు పాండవుడు పార్థుడు అపూర్వ తపస్సు చేస్తున్నాడు హిమాలయ పర్వతాలలో మందాకినీ తీరంలో. ఆ మహానుభావుడు చేస్తున్న తపప్రభావం అంతా ఇంత కాదు, ఆ తపశ్శక్తి వల్ల ఆయన శరీరం నుంచి అగ్ని పుట్టింది. ఈ అగ్ని ఏమో మమ్మల్ని కాల్చింది చుట్టుపక్కల ఉన్నవాళ్ళని. ఆయన నెత్తి మీద నుంచి లేచిన ధూమం అంటే పొగ ఆకాశమంతా మేఘంలా ఆవరించింది. దాంతో లోకం వాళ్ళెవరికీ కూడా కళ్ళు కనబడ్డంలా చీకటైపోయింది. ఈ తపస్సుని నీవు తక్షణం ఆపాలి, ఆయన అనుగ్రహించాలి. ఆయనకి వరాలిచ్చేదాకా ఆయన తపస్సు ఆపడు, ఆయన తపస్సు ఆపకపోతే మేం బ్రతకం. సర్వజీవులకి అపార భయం కలిగింది, లోకమునకు నాశనం మొదలయ్యింది. అర్జునుడి తపస్సు మరి ఒక్క నెల్లాళ్ళు జరిగిందా, ఆయన శరీరం నుంచి భగ 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 మండే అగ్నిజ్వాలలు పుట్టి ఈ భూమండలాన్ని దహిస్తాయి. ఆ తర్వాత స్వర్గం, తర్వాత పాతాళం తగలబడతాయి. ఇంత ముప్పు లోకానికి రాకముందే నీవు తక్షణం వెళ్ళి ఆయన్ని అనుగ్రహించమనగానే ఆయన చిరునవ్వు నవ్వి, ఆయన ఎవరు, నరనారాయణులలో ఒకడు, వాడు తప్ప ఇలాంటి తపస్సు ఎవరు చేస్తారు, పైగా ఆయన దగ్గర ప్రతిస్మృతి అనే విద్య ఉంది, ఆ విద్య ఉన్నవాడు ఏ కష్టమైనా సహించి తపస్సు చేయగలడు, ఇప్పుడే నేను వెళ్ళి ఆ తపస్సుని వారిస్తాను, ఆయన సంకల్పం నాకు తెలుసు, మీరు నిశ్చింతగా ఉండండి అని టక్కున పార్వతీదేవికే చూశాడు. పార్వతీ, వెడదామా భూమికి అంటే, అలాగేనండి, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానండి ఆవిడ, పతివ్రత కనుక. వెంటనే ఆయన ఏం చేశాడు, పినాకపాణిహి భగవాన్ సర్వపాపహరో హరః కైరాతం వేషమాస్థాయ కాంచన ద్రుమ సన్నిభం శ్రీమద్ధనురుపాదాయ శరాంశ్చాసి. గట్టిగా చెప్పండి అందరూ, నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. ఏమిటనుకుంటున్నారు ఇప్పుడు ఈ కరెంటు పోవడం? అర్జునుడి తపస్సు వల్ల పుట్టిన పొగ. ఆ తపస్సు ఇక్కడ దాకా వచ్చి మనకు కూడా కటికి చీకటి అయిపోయింది ఒక క్షణం. ఈ నేను నిజంగా ఆశ్చర్యపోతున్నది ఏమిటో తెలుసా, నేను ఎప్పుడు ఈ అర్జునుడు తపస్సు చేసినప్పుడు పొగ పుట్టి చీకటి అవుతుందని చెప్పినా ఎప్పుడు చూసినా ఇలాగే కరెంట్ అయిపోతుంది. ఆ మహానుభావుడి తపశ్శక్తి చివరికి మనకు కూడా జనరేటర్ కూడా తగిలింది. అందువల్లే మహానుభావుల కథలు అలా ఉంటాయి. ఇప్పుడు వెంటనే ఆయన పినాకపాణి, ఈశ్వరుడు సర్వపాపహరః, సకల పాపాలని హరించే మహానుభావుడైన, సకల పాపాలని నాశనం చేసే హరుడు ఇప్పుడు వెంటనే పార్వతిని ఒప్పించి ఒక కిరాతక వేషం వేసుకున్నాడు. సాధారణంగా కిరాతకులు ఎలా ఉంటారు, నల్లగా ఉంటారు, కానీ ఈయన ఎలా కదట, కాంచనద్రుమ సన్నిభం, ఒక బంగారు కొండలో ఉన్నాడు, సువర్ణవర్ణంతో ఉన్నాడు, బంగారపు రంగు ఉన్న శరీరంతో, మంచి పొడుగైన శరీరం ధరించాడు, ఓంకారాన్ని ధనుస్సుగా మార్చుకున్నాడు, ప్రణవం ధనువయ్యింది, ఇంకా ఆత్మని బ్రహ్మగారి ఆత్మని ఇందులో ఉన్న బాణాలుగా మార్చాడు. ఆ బాణాలు కూడా ఆసీ విషోపమాన్, మంచి విషం కలిగిన పావుల్లో ఉన్నాయన్నమాట, పావుల్లాగా బుసలు కొడుతున్నట్టుగా ఉన్నాయి అటువంటి బాణములు పెట్టుకున్నాడు. అమ్ముల పొదులు పెట్టుకున్నాడు, ధనుస్సు పుచ్చుకున్నాడు, కిరాతకుడయ్యాడు. నెత్తి మీద ఉన్న జటాజోటాల్ని ఏదో కిరాతకులు కట్టుకునేటటువంటి జుట్టుగా మార్చేశాడు. చంద్రుణ్ణి ఒక చిన్న తలపాగా కింద మార్చి తల చుట్టూ రెబ్బను కట్టుకున్నట్టుగా కట్టుకున్నాడు. ఇంకా లోపల ఉన్న గంగానదిని ఏమన్నాడు, గంగా ఏకలుగా మారిపోన్నట్ట. వెంటనే ఆవిడ ఏమైపోయింది, ఏకల కింద మారిపోయింది. సాధారణంగా కిరాతకులు కాకి ఏకలు, నెమలేకలు, రకరకాల పిట్టలేకలు పెట్టుకుంటారు, చుట్టూత ఏకలు పెట్టుకున్నాడు. ఈ ఏకలు పెట్టుకుని మంచి సంస్కృత భాషకే వ్యాకరణం ఇచ్చిన ఈశ్వరుడు ఆ వ్యాకరణ భాష మర్చిపోయి కుర్రోహ కుర్రనుకుంటూ కోయి వాళ్ళ పామర భాష మాట్లాడడం మొదలెట్టాడు. ఆయన చెయ్యలేని లీలలు అంటూ ఉంటాయా.
ఇప్పుడు పార్వతీదేవిని నువ్వు కూడా మారిపోను గానే ఆవిడ కూడా నల్లగా ఉండేటటువంటి కిరాతక స్త్రీగా మారిపోయిందట. స్వామివారు ఎర్రగా ఉన్నారు, ఆవిడ నల్లగా ఉంది. భార్యాభర్తలు ఇద్దరు ఒకే రంగులో ఉంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందుకని ఆవిడేమో నల్లగా మారిపోయింది, ఈయన తెల్లగా మారిపోయాడు. సో లోకంలో అదేటో మరి ఈశ్వరుడు లేలా? ఎక్కడో కొంతమంది మహానుభావులు పక్కన పెడితే భార్య ఏమో అందంగా ఉంటే భర్త గారు ఇలా ఉంటాడు, భర్త గారు ఏమో కాస్త ఎర్రగా ఉంటే భార్య నల్లగా ఉంటుంది అని నేననలేదు, పురాణాల్లో అన్నారు. ఇప్పుడు ఇద్దరు కావాలని ఆ విధంగా చెరో రంగులోకి మారారు. విచిత్రమైన దుస్తులు వేసుకున్నారు, పూసలు వేసుకున్నారు, ఏకలు పెట్టుకున్నారు, నడుముకేమో వడ్డాణల్లా జింక చర్మాన్ని బిగించి కట్టుకున్నారు. ఇంకా ప్రమథ గణాలంతా కిరాతకులుగా మారిపోయారనమాట. వాళ్ళు కూడా వికృతమైన ఆకారాలతో కత్తులు సోలాలు ఇవన్నీ పుచ్చుకుని కుర్రోహకుర్రంటూ బయలుదేరారు. ఆ సమయంలో ఈశ్వరుడు అర్జునుడి చోటికి వెళ్లే ముందు ఒక పరీక్ష చేయడానికి మూకాసురుడనే ఒక భక్తుడు పిలిచాడు. మూకుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు ఉన్నాడు. ఈ రాక్షసుడు శివభక్తుడు. వాణ్ణి పిలిచి, ఒరే మూక, నువ్వు పంది రూపంతో, అడవి పంది రూపంతో అర్జునుడి దగ్గరికి వెళ్ళు, మేం బాణాలు కొడతాం, దెబ్బ తగిలినా నీకేం ప్రమాదం లేదు, నేను నిన్ను రక్షిస్తాలే అన్నట్ట. పరమేశ్వర, నీవంటే నా మీద అభిమానంతో బాణం కొట్టినా నాకేం తగలదనుకో, అర్జునుడి బాణం దెబ్బంటే నాకు భయం, కొంచెం జాగ్రత్తగా చూసుకోనట్ట. అర్జునుడికి నేను ఎవడో తెలియదు, డొక్క చీరుకుపోయేలో కొడతాడు, ఆ తర్వాత పక్కకి పడిపోతానంటే పడినా నీ రక్షిస్తాను లేరా, పరీక్షకి పో అన్నట్ట. ఏమో నీదే భారం స్వామి, మీరు మీరు గొప్పవాళ్ళు, మధ్యలో నన్ను చావగొడుతున్నారు అని మూకాసురుడు ఈశ్వరాజ్ఞ ప్రకారంగా ఒక పంది కింద మారిపోయాడు. ఏం భయంకరమైన అడవి పంది, ఏనుగులో ఉంది అడవి పంది, పెద్ద పెద్ద కోరలతో పెద్ద ముట్టితో బయలుదేరింది. ఘొర్ర 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 శబ్దం చేసుకుంటూ ఈ ఈశ్వర కింకరుడు మూకాసురుడు అర్జునుడు ఉన్నటువంటి కొండ ప్రాంతానికి తపస్సు చేస్తున్న చెట్టున్న చోటుకు వచ్చేశాడు. ఆశ్రమ ప్రాంగణం ధ్వంసం చేసేశాడు. ఈ ముట్టెతో కొట్టి చెట్లు విరగొట్టాడు, రాళ్లు తెరగొట్టేశాడు, ప్రళయకాలంలో మేఘములు గర్జించినట్టుగా గర్జించాడు. గొర్ర గొర్ర అన్నాడు. మామూలుగానే మన పక్కన పందులు చేరితేనే చచ్చిపోతున్నాం. అటువంటిది అడవి పంది రూపంలో మూకాసురుడు ఆశ్రమ ప్రాంగణం విధ్వంసం చేస్తూ ఉంటే తపస్సు చేస్తున్నటువంటి అర్జునుడు ఒక్కసారి కళ్ళు విప్పి చూశాట. ఇదేంట్రా సమయానికి దిక్కుమాలిన, అడవి పంది వచ్చిందనుకుని వెంటనే గాండీవం ఎక్కుపెట్టాడు. ఆ గాండీవం తీసి మంచి అర్ధచంద్రాకార బాణం తీస్తూ ఉంటే దూరం నుంచి శివుడు, వెయ్యొద్దు అది నా పంది అన్నట్ట. అప్పటికాయన భార్యతో పాటు పరుగు పరుగును వచ్చాడు. నీ పంది అయితే నాకేమిటి, నా పంది అయితే నాకేమిటి అని ఆశ్రమాన్ని పాడు చేస్తోందన్నాడు అర్జునుడు. వద్దు, దాన్ని కొట్టావా, నీ సంగతి చూస్తానన్నట్ట. అయినా ఈ పంది చల్లరు చేస్తూ ఉంటే అర్జునుడు రివ్వుమని చెవిదాకాలాగి బాణాన్ని విడిచిపెట్టాడు. అర్ధచంద్రాకారంలో ఉన్న బాణం గాంధీవానికి ఎక్కుపెట్టి ఆ ఎక్కుపెట్టిన బాణం కూడా చెవిదాకా లాగి మరీ విడిచిపెట్టాడు. సరిగ్గా అదే సమయానికి శివుడు కూడా ఓంకార ధనుస్సు నుంచి ఆయన బాణం వేశాడు. ఈ పక్క నుంచి అర్జునుడి బాణం, ఆ పక్క నుంచి శివుడి బాణం, రెండు వచ్చి చెరో పక్కన డొక్కలో దిగే ఒక్క దెబ్బకి వాడు దిక్కులు పిక్కటిల్లిలా అరిచేట. శివుడు అన్నాడు కానీ అక్కడికి వెళ్ళాక తొందరపడి వేసేసాడు ఆయన బాణం, ఈయన వేశాడు. ఈ రెండు బాణములు డొక్కలో తిరిగితే హర్రు శర్రమును నర్రు శర్రమును సరి ఇరు పక్కి ఎల్లుదాకి జవమరి శరసంభరమున తిరిగి వరాహము శరనిధి మదనమున తిరుగు శైలమ పోలెన్. పూర్వం పాలసముద్రాన్ని దేవతలు రాక్షసులు కలిపి చిలికారు. పాలసముద్రాన్ని మధించడానికి దేని వాడారు, మందర పర్వతాన్ని కవ్వం కింద వాడారు. ఆనాడు పాలసముద్రంలో దేవదానవుల వల్ల మందర పర్వతం గిర్రు గిర్రని తిరిగిందే, అలా మందర పర్వతంలాగా పెద్ద శరీరం కలిగిన ఈ పంది ఈ రెండు బాణం దెబ్బలకి గిరగిర గిరగిర తిరిగి ముట్టే నేల మీద కొట్టుకుని బాబు బాబు అని పెద్ద పెట్టిన అరిచి కింద పడిపోయింది. ఇది నన్నయ్య గారి పద్యం. ఇక శ్రీనాథుడు రాశాడు హరవిలాసంలో, దీర్ఘతర హర నరాసుగ నిర్ఘాత నిపాత పాత నిబిడవ్యద నంతర్ఘోర్ణమానమగుతును ఘుర్ఘుర ఘోషంబుతోడ క్రోడము కూలెన్ అంటాడు. మంచి పొడవైన బలమైన పదునైన అర్జునుడి బాణం, ఇటు శివుడి బాణం, ఈ రెండు డొక్కల్లో తిగి ఆ రెండు బాణాలు ఇటు నుంచి ఈ బాణం రెండు టక్కన కొట్టుకున్నాయి లోపల. అంటే ఎంత లోతుకెడిపోయే బాణం ఆలోచించండి. ఈ లోపలికెళ్లిన బాణం, అటు శివుడి బాణం, బాణములు కూడా లోపల తగిలాయి. అంతలా ఆ బాణములు దాని పొట్ట లోపలికెళ్ళి చీల్చేస్తే అది తట్టుకోలేక అంతర్ఘోర్ణమానమైపోయింది. లోపల లోపల ఘోషించింది. ఆ నోట్లోంచి చొంగ కార్చుకుంటూ రక్తం కార్చుకుంటూ పెద్ద శబ్దం చేసి కూలిపోయింది. కూలిపోగానే శివుడు దానికేసి ప్రేమగా చూశాడు. క్షణాల్లో అది మాయమైపోయింది. మాయమవగానే యథాప్రకారం ప్రాణం వచ్చింది, బాధపోయింది. మూకాసురుడు అదృశ్యమైపోయాడు. అదృశ్యమైపోగానే అర్జునుడు తెల్లబోయి, ఇంత భయంకరమైన పంది బాణం దెబ్బ తినడం ఏమిటి, వెంటనే మాయమైపోవడం ఏమిటి, అని తెల్లబోయి చూస్తూ ఉండగా ఇంతలో కిరాతకుడు వచ్చాడు. ఆ ఓంకార చాపాన్ని ధనుస్సుని నేల మీదలా నొక్కి దాని మీద కుడి చెయ్యిలా పెట్టి ఒయ్యారంగా నిలబడి, ఎవడెవరా నువ్వు? స్థిరో భవస్వ మోక్ష్యామి సాయకాన్ అశనీనివా. మూర్ఖుడా, నేను నీకేం చెప్పాను? ఆ పంది నాది, నేను కొట్టాలన్నాను. ఎప్పుడూ లేనిది మా ఆవిడ ఈ కిరాత స్త్రీ పర్వతపుత్రి అంటే చెప్ప, పర్వతపుత్రి అంటే కిరాతక స్త్రీ అని ఒక అర్థం, రెండో అర్థం పార్వతి అని. ఈ పర్వత కన్య ఏమండి, అక్కడ ఒక అడవి పంది ఉంది, దాన్ని మీ పరాక్రమంతో కొట్టి నాకు కానుకగా ఇవ్వండి, మీ గురి చూస్తాను అంది. మీ గురి నేను చూడాలి, మీకు సరి విలుకాడు లేడు అని మీరు అనిపించుకోవాలంటే పందెం కాసి వచ్చాను. నా పందెం అంతా ఈ పందిని కొట్టి బూడిద పాలు చేసావు కదరా దుర్మార్గుడా నువ్వు. ఈ పందిని నేను కొట్టుంటే మా ఆవిడ నాకు మెళ్ళలో ఇలా పూలదండ వేసేది. ఇప్పుడు ఆ పూలదండ నాకు వేయడం మానేసింది. నాకు మా ఆవిడకి మధ్యలో తగాదా పెట్టావు. అసలు నువ్వెవడో ఈ పంది కొట్టడానికి? అసలు ఈ అడవిలో నీకేం పని? పైగానేమో తపస్సు చేస్తున్నట్టుగా నటిస్తున్నావా? కొండంత విల్లు ధరించావా? తాటి ఎంత విల్లు ధరించినాడవు జ్యాకిణాంకితము భుజాంకితంబు. కొండంత విల్లు ధరించావు, తాడి చెట్టులో ఉంది ఈ విల్లు. ఇంక ఈ భుజాల మీద చూస్తే ఈ అల్లెతాటి దెబ్బలు పటాపటా తగిలున్నాయి. ధనుస్సుకి తాడు ఉంటుంది కదా, ఈ తాడు ఇలా లాగినప్పుడల్లా ఈ తాడు ఇక్కడ తగులుతోందిట. ఆ తగలడం వల్ల ఇదంతా కాయలు కాసిపోయింది అర్జునుడికి, గట్టి పడిపోయింది అనమాట. అందుకని దీనికి ఏమని, అల్లెతాటి దెబ్బలతో కాయలు కాసి ఉంది ఈ భుజం. అటువంటి నువ్వు ఈ తపస్సు చేయడం ఏమిటి, ఎవడవరా నువ్వు అంటే, అప్పుడు అర్జునుడు అన్నాడు, ఒరే నాయన నేనెవండో పక్కన పెట్టు. ఆ పంది వచ్చి నా ఆశ్రమం మీద పడింది, అది ఆశ్రమాన్ని ధ్వంసం చేస్తోంది. అలాంటప్పుడు నేను నన్ను నేను రక్షించుకోవాలి, నీ వేట నాకెందుకు, నా పాటలు నాకు కావాలి కానీ. ఒరే యుద్ధం చేయక పో, కావాలంటే పందిని పట్టుకుపో అనగానే పందేది మాయమైపోయిందిగా అన్నాడు ఆయన. ఏమో మరి నాకు మాత్రం తెలుసు పంది ఎందుకు మాయమైందో, నువ్వే ఏమన్నా కిరాతమాయ చేసావేమో అన్నట్ట. దాంతో ఆయనకు మండింది, ఇదిగో నా భార్యతో ఎలాగో పందెల్లో ఓడిపోయాను, ఇప్పుడు కొత్త పందెం వేస్తున్నాను మావిడితో యుద్ధరంగంలో నిన్ను నాలుగు తంతానని. ఏమే భార్యమణి, వాడిని నాలుగు తన్నానా అంటే కొంచెం చూసుకుతన్నది ఆవిడ. అలాగే రా, ఇదిగో మావిడికి ముచ్చట తీరుద్దాం, యుద్ధం చెయ్యాలనిపిస్తోందంటే రే నేను బోయవాడితో యుద్ధం చేయనన్నట్ట. చెంచనుచు నన్ను హీనజాతి వాడనని వంచెంపకు నన్ను సంగ్రామ అంచలమున మెచ్చించదవే అనప్పుడు నిన్ను సేవాసందునంటాడు హరవిలాసంలో. నేను చెంచు అని నన్ను వంచెంచకు, హీనజాతి వాడు అనుకోకు. నువ్వు నాతో ఒక్కసారి యుద్ధం చేస్తే అప్పుడు ఎవరు చుంచో ఎవరు చెంచో ఎవడు చెంచాగోడో తెలుస్తుంది. రా నన్ను యుద్ధరంగంలో మెచ్చించు, అప్పుడు నేను నిన్ను శభాష్ అంటాను అన్నట్ట. ఒరే శివలింగార్చన చెయ్యాలరా, నేను ఆరు కాలాల్లో పూజించాలని మొక్కుకున్నానంటే శివలింగార్చన ఎందు పోయడు, తపస్సుత్వము నిందే ఉపద్రవము పొందదు. నీ శివలింగార్చన ఎక్కడికి ఎడుతుంది, నీ తపస్సుకి ఏం ఉపద్రవం రాదు. నన్ను ఓడించి కావాలంటే మళ్ళీ తపస్సు చేసుకో. క్షత్రియుడు తపస్సు చేసేవాడు ఇలా గాంధీవం వంటి విల్లులు ధరించకూడదు, ధరించి తపస్సు చేస్తున్నవాడు తపస్సాపైనా యుద్ధం చేయాలి రా అన్నట్ట. దాంతో అర్జునుడు రెచ్చిపోయాడు, ఏం యుద్ధం జరిగిందండి. కానీ అర్జునుడికి చిత్రం ఏంటంటే బాణాలు వెయ్యిగా వెయ్యిగా ఇందులో ఉన్న బాణాలు అయిపోయాయి, నావి అమ్ముల పొదులు అక్షయతూణీరాలు, ఎన్ని బాణములు తీసినా మళ్ళీ బాణాలు రావాలి. అదేమిటి ఈ ఎరుకువాడి మీద బాణాలు వేస్తుంటే ఇందులో బాణాలు శూన్యమైపోయాయి, ప్రళయకాలంలో సముద్రాలు ఎండిపోయినట్టు ఎండిపోయాయి. పైగా నాకు గురువుగారైన ద్రోణాచార్యుడిచ్చిన మంత్రాలు కానీ కృపాచార్యుడిచ్చినవి కానీ ఏమీ గుర్తుకు రావటం లేదు. బ్రహ్మాస్త్రం వేద్దామంటే బ్రహ్మాస్త్ర మంత్రం గుర్తుకు రావటం లేదేటి, ఇలా బుర్రపాడైపోయింది ఏమిటి అనుకున్నట్ట. ఇంకా మతిపోయి ఎరుకు నన్ను ఉర్రక ఏసిన శరములు నెరకులాడి నాకు నిశిత దివ్య విశిఖ తతుల ఎట్లు వేదన కావిల్చుట అపూర్వము ఈతడెవ్వడొక్కో. ఇంతకాలానికి యుద్ధరంగంలో నాకు పరాభవం కలుగుతోంది ఏమిటి, నేను వేసే బాణువులు వాడికి తగలడం లేదు, మాయమైపోతున్నాయి, అస్త్రములా గుర్తుకు రావడంలా, శస్త్రములు వ్యర్థమవుతున్నాయి, కాని వాడు వేసిన బాణములు నాకు లోపల లోపల మర్మస్థానాల్లో తగిలి తీవ్రమైన బాధ కలిగిస్తున్నాయి. భయంకరమైన అగ్నిజ్వాలల వంటి బాణాలు వాడు వేస్తున్నాడు, విషం లాంటి బాణాలతో కొడుతున్నాడు, నాకు వేదన కలుగుతోంది, వాడు నవ్వుతూ యుద్ధం చేస్తున్నాడు. ఇతడు ఎవడై ఉంటాడు, ఇక లాభం లేదు. ఈతడితో ధనుర్యుద్ధం చేయలేము అని గాండీవం ఎత్తిన ఎత్తిమీద ఒకటి కొట్టాట దెబ్బకి దెమ్మ తిరిగిపోయింది ఆయనకి. ఆ లోపలున్న గంగాదేవి లోపలికి వెళ్ళిపోయిందిట, చంద్రుడు కూడా భయపడ్డాట, పావులు పక్కకి తిరిగిపోయాయి. దాంతో ఆయన చిరునవ్వు నవ్వాడు, ఒరే నా నెత్తిమీద ఇంతవరకు మా ఆవిడే కొట్టలేదు, జీలకర్ర బెల్లం పెట్టింది కాని, ఆవిడ పెట్టింది బెల్లం జీలకర్ర, నువ్వేమో కొట్టావు, రారా నీ సంగతి చూస్తాను అన్నాడో లేదో గాండీవం మాయమైపోయింది. ఇదేం చిత్రంగా ఉంది, గాండీవం మాయమైపోయిందని కత్తి దూశాడు ఆయన, ఖడ్గం మాయమైపోయింది. దాంతో అర్జునుడు లంగోట ఎగగట్టి మల్లయుద్ధం మొదలు పెట్టాడు. ఘోర యుద్ధం జరిగింది, శివుడిని పిడికిళ్లతో పొడిచాడు. ఎంతలో శివుడు చులాగ్గా వాడిని ఎత్తుకుని కింద పారేశాట. కింద పడగానే అర్జునుడు ఒక క్షణకాలం సొమ్మసిల్లిపోయాడు. అతి కష్టం మీద లేచి, ఇంతకాలం అయ్యింది నన్ను చేతులతో ఇంత తేలిగ్గా ఎత్తి విసిరిన వాళ్ళు ఎవరూ లేరు, నన్ను ఎత్తగలిగేవాడు ఒక్క కృష్ణుడు అయ్యి ఉండాలి, ఇంకోడెవడూ ఎత్తలేడు, మరి ఇతడెవరు? ఆ సందేహం లేదు, శివుడో కేశవుడో తప్ప ఒక మాదిరి వాడు నన్ను ఇంత తేలికగా జయించలేడు, ఇతడు శివుడే అనుకుంటూ ఉండగా వెంటనే శివుడు జాలిపడిపోయి, నీ మనస్సులో ఉన్న ఊహ నిజమే అని ఆ క్షణమే తన రూపాన్ని విడిచిపెట్టి అమ్మవారితో సైతంగా ఒక్కసారి 10 భుజాలతో 5 తలలతో 3 నేత్రాలతో త్రిశూలంతో పినాకపాణి అయి చంద్ర రేఖాధారి అయి జటాజోటధారి అయి గజ చర్మాంబరధారి అయి ఉత్తరీయంగా వ్యాఘ్ర చర్మం వేసుకుని ప్రమదగణాలతో ప్రత్యక్షమయ్యాడు మహేశ్వరుడు పరమేశ్వరుడు. ఒక్కసారి అర్జునుడు లేచి మొత్తం శక్తి అంతా తిరిగి వచ్చిందట ఈశ్వర దర్శనంతో, పోయిన ఓపిక వచ్చింది, సత్తా వచ్చింది, సత్వం కలిగింది. వెంటనే సాష్టాంగ నమస్కారం చేసేసాడు. కపర్దిల్ సర్వదేవేశ భగనేత్ర నిపాతన దేవదేవ మహాదేవ నీలగ్రీవ జటాధర కృతో మయాయమ జ్ఞానాత్ విమర్దోయస్త్వయా సహ శరణం ప్రతిపన్నాయ తత్క్షమస్వ అద్య శంకర. ఓ శంకర, ఎంత మూర్ఖుణ్ణి నేను, వరాలు ఇవ్వడానికి వచ్చిన దేవుడు పరీక్షించడానికి ఈ కిరాత రూపంలో వస్తే వెనుక ముందు చూసుకోకుండా తోలనాడాను. ఓ జటాజోటధారి సకల దేవేశ్వర పాహి, పూర్వం భగుడు అని పేరు కలిగినటువంటి ఒకనొక దుర్మార్గుడి కళ్ళు పీకవు, దక్షయజ్ఞంలో భగుడి కళ్ళు పీకిన మహాత్ముడివి, ఇప్పుడు నా కళ్ళు మాత్రం పీకకుండా కళ్ళు తెరిపించావా తండ్రి, నువ్వు దేవదేవుడివి, మహాదేవుడివి, నీలగ్రీవుడివి, జటాధరుడివి, అటువంటి నీవు సామాన్యుడైన నాతో కాసేపు చేయి కలిపావా, అసలు నువ్వు ఉఫ్ఫని గట్టిగా ఊదితే ఈ లోకాలన్నీ ఎగిరిపోతాయి, నువ్వు మూడవ కన్ను తెరిస్తే ఈ లోకంలో ఒక్క జీవి బ్రతకగలడా, ప్రపంచాన్ని ప్రళయకాలంలో ధ్వంసం చేసే లయకారకుడైన రుద్రుడేమిటి, నాలాంటి పరికిమాలిన వాడితో సామాన్యుల యుద్ధం చేయడమేమిటి, ఈ మాత్రం శక్తి నువ్వు ఇచ్చావు కాబట్టి యుద్ధం చేశాను, ఇప్పుడు నాకు అర్థమయ్యింది, నేను అజ్ఞానంతో నీతో మల్లయుద్ధం చేశాను, గాంధీవంతో పవిత్రమైన నీ శిరస్సును కొట్టాను, ఈ పిడికిళ్లతో నిన్ను పొడిచాను, నన్ను క్షమించు, నేను నిన్ను శరణు అని వేడుకుంటున్నాను, క్షమించమని కాళ్ళ మీద పడగానే ఈశ్వరుడు చిరునవ్వు నవ్వి, నాయన నేనే కావాలని క్రీడ కోసం లీల కోసం యుద్ధం చేశాను, నువ్వు సామాన్యుడివి కాదు మహాత్ముడివి. ఒకనొకప్పుడు శ్రీ మహావిష్ణువు తన శరీరాన్ని ద్విధ అంటే రెండుగా మార్చుకున్నాడు, ఆ రెండింటిలో ఒకటి నరుడు మరొకటి నారాయణుడు, ఆ నరుడివి నువ్వు, నీకు గుర్తులేదేమో గాని ఒకప్పుడు ఈ గాండీవం నీదే, బ్రహ్మాది దేవతలంతా మెచ్చుకుని నీకు నరుడిగా ఉన్నప్పుడు ఈ గాండీవం ఇచ్చారు, ఈ గాండీవాన్ని ధరించి నువ్వు ఇంద్రుడి దగ్గరకు వచ్చావు, ఇంద్రుడికి సృష్టి ఆరంభకాలంలో స్వర్గలోకానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాను నేను, ఇంద్రుణ్ణి స్వర్గ సామ్రాజ్యానికి నేనే అభిషిక్తుణ్ణి చేశాను, ఆ అభిషేకానికి నువ్వు శ్రీ మహావిష్ణువు వచ్చారు. అప్పుడు రాక్షసులు వచ్చి, ఏ ఇంద్రుడు రాదవడానికి మేము ఒప్పుకోము, ఈ ఇంద్రుణ్ణి సర్వనాశనం చేస్తామని ఘోర యుద్ధం చేశారు, ఇంద్రుడి పట్టాభిషేకం ఆగిపోతోందనుకున్నాం మేమంతా, ఆ సమయంలో ఈ గాండీవం ధరించి ఇంద్రుడి పట్టాభిషేకానికి రక్షణగా నువ్వొచ్చి రాక్షసుని చీల్చి చెండాడావు, ఈ గాండీవంతో రాక్షసంహారం చేసి ఇంద్రుడికి పట్టాభిషేకం చేయించిన ఘనుడివి నరుడివి, ఇప్పుడు అర్జునుడి రూపంలో పుట్టావు. తత్ ఏతదేవ గాండీవం తవ పార్థకరోచితం మాయామాస్థాయ యద్గ్రస్తం మయా పురుష సత్తమ. ఆనాడు బ్రహ్మదేవుడిచ్చిన గాండీవం ఇది, ఆ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ప్రజాపతి దగ్గరికి వెళ్ళింది, ప్రజాపతి దగ్గర నుంచి నీ దగ్గర కొద్ది రోజులుంది, నువ్వు ఇంద్రుణ్ణి రక్షించాక తిరిగి దీనిని ప్రజాపతి స్వీకరించాడు, ఆ ప్రజాపతి దీనిని చంద్రుడికిచ్చాడు, చంద్రుడు మెచ్చుకున్నాడు, వరుణుడికి ఇచ్చాడు, వరుణుడు దానిని అగ్నికి ఇచ్చాడు, అగ్ని కాండవ దహన సమయంలో నీకిచ్చాడు, మళ్లీ ఈ గాండీవం నీ చేతికే వచ్చింది, ఆ గాండీవాన్ని కావాలని నా నెత్తి మీద కొట్టగానే మాయం చేశాను, ఓ అర్జున ఒకనొకప్పుడు నీ చేతిలో ఉండి ఇంద్రుడికి ఉపయోగపడిన ఆ గాండీవం మళ్లీ నీ చేతిలోకి వచ్చింది, నీ చేతిలో 65 ఏళ్ళు ఉంటుంది, ఈ 65 ఏళ్లలో భూమండలంలో ఉన్న పరమ పాపాత్ములైన రక్కసి మోక ఉక్కడగిస్తావు, ధర్మ సంస్థాపనకి విష్ణువుకి సాయం చేస్తావు, అందుకే నేను కాసేపు నిన్ను పరీక్షించాను. ఎందుకు పరీక్షించానో తెలుసా, నా శరీరాన్ని తాకిన వాళ్ళకి, నాతో మల్లయుద్ధం చేసిన వాళ్ళకి మరణం రాదు, అకాల మరణం రాదు, యుద్ధరంగంలో వాళ్ళకి మృత్యువు రాదు, ఏ అస్త్రము ఏమీ చెయ్యలేదు. అందుకనే నీ శరీరాన్ని ఏ అస్త్రము ఏమీ చెయ్యకుండా ఉండడం కోసమని నీ శరీరాన్ని వజ్రంలా తయారు చేయడానికి నాతో యుద్ధం చేయమన్నాను. నువ్వు నాతో యుద్ధం చేసావుగా, నా స్పర్శ నీకు తగిలిందిగా, దాంతో నీ శరీరం కఠినమైన వజ్రం అయ్యింది, ఇక నిన్ను ఏ నాగాస్త్రాలు బ్రహ్మాస్త్రాలు ఏ అస్త్రాలు నిన్నేమీ చెయ్యవు, నువ్వు చిరజీవిగానే ఉంటావు, నీ అంతటి నీవు శరీరం విడిచిపెట్టేదాకా ఉంటావు. ఓ పురుషోత్తమ, నీకు సకల శుభాలు కలుగుతాయి, నేను నీ ఎడల ప్రసన్నుండయ్యాను, కోరుకో నీకేం వరం కావాలి అంటే, అర్జునుడు ఏమన్నాడు, ప్రభు నా కోరిక ఏమిటి అన్నీ నీకు తెలుసు, అయినా నువ్వు అడిగావు కాబట్టి కోరుతున్నాను, త్ర్యంబక నాకు నభీష్ట వరం ప్రసాదించనేని, త్ర్యంబక నాకు అభీష్ట వరంబు ప్రసాదించదేని, రౌద్రము దివ్యాస్త్రం బన పరగిన పాశుపతంబు ప్రసాదింపు మిందు ధర దయతోడం. ఓ త్రిక్షణ, సూర్యుడు చంద్రుడు అగ్ని ఈ ముగ్గురిని మూడు కళ్ళు కలిగిన, మూడు కళ్ళుగా ధరించిన ఓ ముక్కంటి, నాకు పూర్వజన్మ సుకృతం వల్ల, ఆ శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల కరుణాస్వరూపుడివైన నీ దర్శనం లభించింది, మా పెద్దలు చేసిన తపస్సు ఫలించింది, మా వంశానికి మూలకర్త అయిన వేదవ్యాసుని సంకల్పం ఫలించింది, అంత తేలికగా ఎవరికీ ప్రసన్నుడవు కాని నీవు, దర్శనమివ్వని నీవు, అందులో యుద్ధభిక్ష అసలు పెట్టని నీవు, నీ శరీరాన్ని తాకేటటువంటి భాగ్యాన్ని ఎవరికో కాని ఇవ్వని నీవు, నాకు శరీరాన్ని తాకే భాగ్యం ఇచ్చావు, ఇప్పుడు వరాలు ఇస్తానంటున్నావు, నేను కోరుకునే వరం నీకు తెలుసు, మరొక్కసారి ఆ వరం కోరతాను, నీ శరీరము నుంచి ఆవిర్భవించినది దివ్యమైనది నాశనము లేనిది ప్రపంచమంతటిని అవసరమైతే నాశనం చేయగలిగే శక్తి కలిగినటువంటిది అయిన పాశుపతాస్త్రం నాకు, నాకు కావలసింది పాశుపతాస్త్రం. ఇంతవరకు ఈ ప్రపంచంలో ఒక మాదిరివాడెవడికి నువ్వు ఈ పాశుపతం ఇవ్వలేదు, ఇప్పుడు అది నాకు ఇమ్మనగానే శివుడు చిరునవ్వుతో ఇచ్చేశాడు. ఏమన్నాడో తెలిసిన, ఇప్పటి వరకు 4 యుగములుగా ఈ పాశుపతాన్ని భూలోకంలో నన్నెవరూ అడగలేదు, నేను ఎవరికీ ఇవ్వలేదు, అడగకుండానే పరశురాముడికి ఇచ్చాను, పరశురాముడు ఎవరి మీద దీన్ని వెయ్యలేదు, ఒక్క పరశురాముడికి తప్ప దిక్పాలకులకు కూడా ఇవ్వలేదన్నాడు ఆయన. నైతద్వేద మహేంద్రోపి న యమః న చ యక్షరాట్ వరుణోప్యథవా వాయుః కుతో వ్యత్స్యంతి మానవాహ. అసలు ఎంత గొప్ప శ్లోకం అండి ఇది. అర్జున, నీ తండ్రి ఇంద్రుడికి ఈ మంత్రం తెలియదు, పాశుపతాస్త్రం ఇంద్రుడి దగ్గర లేదు, యముడి దగ్గర లేదు, అగ్ని దగ్గర లేదు, నిరృతి దగ్గర లేదు, వరుణుడి దగ్గర లేదు, వాయువు దగ్గర లేదు, నాకు అత్యంత ప్రీతిపాత్రుడైన కుబేరుడి దగ్గర లేదు, ఒక్క ఈశానుడి రూపంలో ఉన్న నాకు తప్ప ఎవరి దగ్గర ఈ అస్త్రం లేదు, దిక్పాలకులలో ఇంకెవ్వరికీ ఈ అస్త్రం ఇవ్వలేదు, ఇంకా మానవులు దీన్ని ఏం గ్రహిస్తారు, అందుకే కుతో వెత్స్యంతి మానవా, ఇక మానవులు ఈ అస్త్రమును అంత తేలికగా పొందలేరు, ఒక్క పరశురాముడు విష్ణుస్వరూపుడు కనుక నాకు అత్యంత ప్రీతిపాత్రుడు కనుక ఆయనకి ఇచ్చాను, కానీ ఈ అస్త్రం పరశురాముడు తన యావజ్జీవితం ఎవరి మీద వెయ్యలేదు, ఎందుకంటే ఈ అస్త్రం ఎవరి మీద పడితే వాళ్ళ మీద వెయ్యకూడదు, చాలా గొప్ప పని ఉంటే తప్ప ఈ అస్త్ర ప్రయోగం చెయ్యకూడదు, ప్రాణం మీదకొచ్చినప్పుడే ఈ అస్త్రం వెయ్యాలి, అల్పుల మీద ఈ అస్త్రం వేస్తే అల్పుడితో పాటుగా లోకాలన్నిటినీ నాశనం చేస్తుంది, అప్పుడు లోకాలన్నీ నాశనం అవ్వడం ధర్మం కాదు కనుక నువ్వు కూడా తొందరపడి వెయ్యకు, నువ్వు అలాంటి వాడివి కాదు, నీ సంగతి నాకు తెలుసు, అత్యావశ్యక స్థితిలో ఇది నిన్ను రక్షిస్తుంది, ఈ అస్త్రం ఒక్కటి ఉన్నవాడు ప్రపంచమంతటినీ జయించగలడు, నీకు నాకు పరశురాముడికి కృష్ణుడికి ఈ నలుగురికి తప్ప మరొకరికి ఎవరికి అస్త్రం తెలియదు అని అస్త్రం ఇచ్చాడు. ఇది ఒకటే కాదు, ఇంకా అనేక దివ్యశక్తులు ఇస్తున్నాను. నువ్వు యుద్ధరంగంలో ఎప్పుడైనా బాణం వేస్తే ఆ బాణం వెనకాతల సోలాలు బయలుదేరతాయి. అసంఖ్యాకంగా పవిత్రమైన సోలములు వెళ్లి శత్రువుల్ని సంహరిస్తాయి, నీకు తిరుగులేదు అని ఇచ్చి ఈశ్వరుడు అదృశ్యమైపోయాడు. ఆయన చేతిలో ఆ పాశుపతం ఒక్కసారి అలా కనబడగానే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాక్షసులంతా వణికిపోయారట. శివుడు అర్జునుడి చేతిలో పాశుపతాస్త్రం పెట్టాడు, ఆయన అదృశ్యమైపోయాడు. ఈ అస్త్రాన్ని అర్జునుడు సంతోషంతో ఒకసారి చూసుకున్నాడు అనమాట, అబ్బా ఎంత గొప్ప అస్త్రం వచ్చిందని. ఆ అస్త్రాన్ని చూసుకోవడానికి ఇలా తిప్పుతూ ఉంటే ఆ తిప్పుతున్న సమయంలో అస్త్రము నుంచి అగ్నిజ్వాలల వంటి కాంతి వచ్చింది. ఆ కాంతిని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాక్షసులు చూశారు, భీతిల్లిపోయారు. వాళ్ళంతా పరుగు పరుగున అర్జునుడికి పాశుపతం వచ్చింది, మనం ఇతర కనబడ్డం ప్రమాదం, అమ్మబాబు ఎంతకాలం ఈ అడవుల్లో ఉండి తపస్సు చేస్తున్న ఋషుల్ని పీడించాం, ఇంకెక్కడ ఉండకూడదని పారిపోవడం మొదలెట్టారట. ఈ విధంగా అర్జునుడి చేతిలోకి వచ్చిన పాశుపతాస్త్రం దేవతలకు ఆనందం కలిగించింది, రాక్షసులకి భయం కలిగించింది, అర్జునుడికి బ్రహ్మానందం కలిగించింది. అలా ఈశ్వరుడు అదృశ్యమయ్యాడు, ఈయన పాశుపతం పట్టుకున్నాడో లేదో, టక్కన అక్కడికి ఒక్కసారిగా ఇంద్రుడు వచ్చాడు. ఒక్క ఇంద్రుడే కాదు, ఇంద్రుడు, యముడు, అగ్ని, కుబేరుడు, వాయువు వీళ్ళందరూ వచ్చారు. ముందుగా యముడు వచ్చి అర్జునుడి దగ్గరికి తీసుకుని, నాయన అర్జున నాతో పాటు దిక్పాలకులంతా వచ్చారన్నట్ట, నాకు కనపడటం లేదండి అన్నాడు అర్జునుడు. ఈ కళ్ళకి దిక్పాలకులు కనపడరు, మేము కనబడాలంటే నీకు దివ్య దృష్టి ఉండాలి, లేదా మేము మానవ శరీరాలు ధరించాలి. నేను నీకు కావాలని కనబడ్డాను, ఇప్పుడు చూడు వీళ్ళందరూ కనబడేలాగా నీకు దివ్య దృష్టి ఇస్తాను అని అర్జునుడి యొక్క కళ్ళ మీద తన చెయ్యి పెట్టేలా నిమిరేట. అర్జునుడి కళ్ళదోడు లేదులేండి, అందుకని తీయక్కర్లా, నాకైతే కళ్ళదోడు ఉంది కనుక తీయాల్సి వచ్చింది. ఆ శుభ్రంగా కళ్ళ మీద చెయ్యి పెట్టేలా నిమిరేట. అసలు నాకు ఎంత గొప్ప విషయాడు తెలిసినా, ఇప్పుడంటే కళ్ళదోడు ఉన్నాయి కానీ భీష్ముడికి పడిపోయే సమయానికి 180 ఏళ్ళు ఉన్నాయి, అయినా బాణాలు వేసేటండి చీకట్లో కూడా ఆయుధారి భీష్ముడు. అంటే అప్పట్లో కళ్ళు అంత బలంగా ఉండేవన్నమాట. ద్రోణాచార్యుడు 132 ఏళ్ల వయస్సులో చచ్చిపోయాడు. దృష్టజ్యుమ్నుడు తల నరికేనాటికి శతాధిక వృద్ధుడని ఉంటుంది చూడండి మీకు, అందులో కొన్ని చోట్ల 132 ఏళ్ళు అన్నారు. ఆ వయస్సులో రాత్రి యుద్ధం కూడా చేశాడు కదా ఆయన, ఒక రోజు మాత్రం, మిగతా రోజుల్లో పగటిపోటు యుద్ధం చేశారు. అసలు పగటిపోటే ఆ దూరంగా ఉన్న అక్షరాలు కనపట్టలేదండి చాలా మందికి. కొంతమంది అంటున్నారు వెనకాతలు కూర్చున్న వాళ్ళు, గురువు గారు ముందు రాలేకపోతున్నాం, ఏం ముందు రావద్దు నేను అన్నానా, ప్రారంభంలోనేమో గణానాంతం అన్నప్పుడు రారు, నేనేమో నిలబడి నిలబడి కూర్చున్నాక చివరిలో వస్తారు. వచ్చిన తర్వాత వెనకాతలు ఉన్న వాళ్ళకి నేను సరిగ్గా కనబడటం లేదట, ఒక్కళ్ళు ఇద్దరు పాపం, అందరూ కాదు, మిగతా వాళ్ళకి వినబడితే చాలు, కొంతమంది చిట్ట చివరు కూర్చోవలసి వస్తుందండి. ఒక్కోసారి లోపల సీట్ లేక బయట నుండి వింటున్నామండి, కానీ ఎదురుగుండా కూర్చుని వింటే ఆ అందమే వేరండి, కానీ వార్ధక్యం వల్ల కళ్ళు కనపడటం లేదండి అన్నారు పాపం ఒక ఆయన పొద్దున్న వచ్చి. అప్పుడు నాకు నవ్వు వచ్చిందనమాట, చూసారా నాకే వెనకాతలు ఉన్నవాళ్ళు కనపడటంలా, నాకు ఎలాగో కనపడరు, పురాణంలో లేనవుతాను. ఎదురుగుండా కూర్చున్న వాళ్ళకు కూడా నాలుగు కళ్ళుంటే కాని కనపడవు. సరే, ఇలాంటి మహానుభావులైనటువంటి పుట్టుకతో వృద్ధులుంటారు, వాళ్ళకి దగ్గరున్నా కనపడరు. అటువంటిది ఇప్పుడు ఈ కలియుగంలో మాయదారిది ఈ కళ్ళు కొద్ది రోజులకే చత్వారం పాలైపోతున్నాయి. ఆ రోజులలో ఆ మహానుభావులు పట్టపగలే దూరంగా ఉన్న లక్ష్యాన్ని ఇంత పిసరు తేడా లేకుండా ఛేదించారంటే ఎంత ఆరోగ్య సంపన్నులు ఆలోచించండి. ఒక్కళ్ళు కళ్ళదోడుతో సంబంధం లేకుండా యుద్ధం చేశారు. అన్నిటికీ మించి ద్రోణపర్వంలో అర్ధరాత్రి యుద్ధం గురించి వర్ణించాడే, ఆ చీకట్లో ద్రోణాచార్యుడు వేసినంత వేగంగా బాణాలు కర్ణుడు కూడా వేలేపోయాట. దాన్ని బట్టి ఆయన ఎంత గొప్ప నిశిత దృష్టి కలిగిన వాడు అనిపిస్తుంది అన్నమాట. అది శరీరాన్ని యోగశక్తితో ఆరోగ్యంగా ఉంచుకోవడం వల్ల వచ్చింది. ఇప్పుడు అర్జునుడికి దివ్య దృష్టి ఇచ్చాడనమాట యముడు, కళ్ళు నిమిరి. దాంతో అర్జునుడికి ఏమైంది, ఎదురుగుండా ఉన్న ఇంద్రుడు కనబడ్డాడు, అగ్నిహోత్రుడు కనబడ్డాడు, అందరూ కనబడ్డారు. అప్పుడు ఆ దేవతలంతా ఆయన్ని పుష్పవర్షం కురిపించి ఆశీర్వదిస్తూ ఉంటే అత్యంత భక్తితో, చాలా భక్తితో, శ్రద్ధతో అర్జునుడు వాళ్ళకి నమస్కరించాడు. ముందుగా యముడు తన యమదండం నుంచి ఒక దండం సృష్టించి ఇచ్చాడు, ఇది యమదండాస్త్రం, నువ్వు నీ బాణానికి సంధించి వేస్తే ఎంతటి వాణ్ణైనా చంపేస్తుంది, ఈ అస్త్రానికి తిరుగులేదు అని దండం ఇచ్చాడు. వరుణుడు వరుణపాశాలు ఇచ్చాడు, కుబేరుడు కౌబేరాస్త్రం ఇచ్చాడు. అప్పుడప్పుడు ఈ అస్త్రం వేసామనుకో అందరికీ మాయ తన్నుతుంది, ఆ మాయలో పక్కవాళ్ళు వాళ్లలో వాళ్లే పొడుచుకు తస్తారు. శత్రువులు ఎక్కువైపోయినప్పుడు యుద్ధరంగంలో ఈ అస్త్రం వేశావా, అప్పుడు ఆ అస్త్రం వల్ల ఏమవుతుందిట, ఆ శత్రువులు వాళ్లలో వాళ్ళు ఎవడికి వాడికి పక్కవాడు అర్జునుల్లో కనబడతాట, అర్జునుల్లో కనబడటం వల్ల వాళ్ళు పొడి చంపేస్తారు. ఈ విధంగా నీ శత్రువులు వాళ్లలో వాళ్ళు కొట్టుకు చచ్చిపోతారు అని కౌబేరాస్త్రం ఇచ్చాడు. ఇలా అందరూ ఇచ్చాక అర్జునుడు దేవతలందరినీ ఆ మర్రి చెట్టు దగ్గర ఉన్న ఆకులు పుష్పాలు మొదలైన వాటితో పూజించాడు. అప్పుడు ఇంద్రుడు, కాసేపట్లో నా రథం ఇక్కడికి వస్తుంది, నువ్వు అప్పుడే ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు స్వర్గానికి రా. స్వర్గం కూడా భూలోకంలో ఉన్న అరణ్యంలో వనవాసం చేయడం ఎటువంటిదో అటువంటిదే కనుక స్వర్గానికి రావచ్చు. భూలోకంలో నగరాలకు వెళ్ళకూడదు కానీ స్వర్గలోకానికి వెళ్ళచ్చు, కాబట్టి నా లోకానికి పట్టుకుపోతాను, నిన్ను ఇక్కడే ఉండని చెప్పి దిక్పాలకులతో అదృశ్యమైపోయాడు. అలా ఆయన అదృశ్యమయ్యాడో లేదో అద్భుతమైన రథం భూమికి వచ్చింది. 10,000 గుర్రములు పొంచబడిన రథం, అది నేల మీద దిగదు, ఆకాశంలోనే తిరుగుతుంది. ఆ గుర్రముల కాళ్ళు నేల మీదకి పెట్టలేవట. దేవతలు ఎప్పుడూ కూడా భూమికి ఎత్తులోనే ఉంటారు, భూమి మీద వాళ్ళు కాళ్ళు ఆనవు, ఆంతే మనలా అయిపోతారు. అందువల్లే దేవతలు ఎప్పుడూ కూడా శాపవశాత్తు వచ్చినప్పుడో లేదా కావాలని మానవాకారం ధరిస్తేనో తప్ప మిగతా సమయములలో వాళ్ళు కాళ్ళు ఎప్పుడూ కూడా భూమి పైనే ఉంటాయి. ఈ 10,000 గుర్రముల యొక్క కాళ్ళు కూడా పైనే ఉన్నాయి. హిమాలయ పర్వత శిఖరం పైన ఆ రథం ఆగిందిట. ఆ గుర్రములు ఆకుపచ్చ రంగులో తెగ మెరిసిపోతున్నాయి. మంచి కొన్ని రకాలైన పచ్చని ఆకులుంటాయే, అటువంటి రంగులు ఉంటాయట, హరిదశ్యములు అంటారు వాటిని, అంత గొప్ప శ్యములు. అటువంటి 10,000 గుర్రములు పోంచబడిన దివ్యరథం అపూర్వ రీతిలో మెరిసిపోతోంది. పూర్తిగా బంగారంతో తయారు చేయబడినటువంటి దివ్యరథం. ఆ రథాన్ని చూడగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎంతో పవిత్రమూర్తులైతే తప్ప ఇంద్రుణ్ణి చూడలేరు, ఇంద్రుడి రథాన్ని చూడలేరు. అర్జునుడు మహాత్ముడు కనుక ఆ రథాన్ని చూశాడు. ఆ రథాన్ని తోలుతున్న మాతలి వినయంగా రథం మీద నుంచి కిందకి దిగి అర్జునుడికి స్వాగతం చెప్పి, నాయన అర్జునుడు ఎంత అదృష్టవంతుడివి, ఈ రథాన్ని ఇంతవరకు భూలోకంలో సామాన్య మానవులు ఎవరూ చూడలేదు, ఏ కేశవుడి లాంటి మహానుభావులు తప్ప సామాన్యులు చూడలేరు, అటువంటిది ఈ రథం మీద నిన్ను ఎక్కించుకుని స్వర్గానికి తీసుకురమ్మని ఇంద్రుడు నన్ను పంపాడు, నీ తపస్సు ఫలించింది రా అని వినయంగా ఆ రథం మీద ఎక్కమంటే ఆయన టక్కును ఎక్కలేదు, ఆ రథం చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరించి ఎక్కాడు. ఎప్పుడూ కూడా వాహనం వస్తే కొత్త వాహనం అలా ప్రదక్షిణ చేసి ఎక్కాలి, అలా ప్రదక్షిణ పూర్వకంగా ఆ రథం ఎక్కాడు. వెంటనే ఈ రథం మహావేగంగా దిక్కులన్నీ దాటుకుంటూ అమరావతికి వెళ్ళింది. అంటే మన ఈ అమరావతికి కాసమా, స్వర్గంలో ఇంద్రుడి రాజధాని పేరు అమరావతి, ఆ అమరావతి నగరానికి వెళ్ళింది. అక్కడ ఇంద్రుడు అపూర్వంగా ఋషులతో, దేవఋషులతో, మహానుభావులైనటువంటి బృహస్పతి లాంటి వాళ్లతో, దిక్పాలకులతో అపూర్వ స్వాగతం చెప్పాడు. ఊర్వశి వంటి అప్సరసులు వచ్చారు, ఆయన మీద పుష్పవర్షం చల్లారు, పాటలు పాడారు, నరవరా ఓ కురువరా లాంటి పాటలని పాడారనమాట, ఆయనకి ఘనస్వాగతం చెప్పారు. ఆ తర్వాత తీసుకెళ్లారు. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు, ఇతడు నా పుత్రుడు, నరుడు, ఋషీశ్వరుడు, కారణజన్ముడై కౌంతేయుడయ్యాడు, పార్థుడయ్యాడు, పాశుపతాన్ని సాధించాడు. ఈ పాశుపతాన్ని అర్జునుడు సాధించిన శుభ సందర్భంగా అతనికి నేను ఒక కిరీటం ఇస్తున్నాను అని ఒక దివ్య కిరీటం నెత్తి మీద పెట్టి ముందు తొడ మీద కూర్చోబెట్టుకున్నట్ట. ఆ కూర్చోబెట్టుకునే ముందు ఆయన చేతి యొక్క భుజకీర్తులు కదిలేయట. ఇంద్రుడు అంటే మహా ఆజానుభావు కదా, పొడగైన వాడు, చేతులు మోకాళ్ళకి తగిలే మహానుభావుడైనా ఆ శరీరాన్ని అమాంతంగా చాచి అర్జునుడిని కౌగిలించుకుని తన భుజకీర్తులు ఆభరణాలు కదులుతూ ఉండగా ముందు కుడి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. కొడుకులను ఎప్పుడు కుడి తొడ మీదే కూర్చోబెట్టాలి. ఆ తర్వాత ఏం చేశాడు, తన కుడి పక్కన సింహాసనం కొంచెం అలా జరిగి కూర్చోబెట్టాడు. దానికి అర్ధ సింహాసనం అని పేరు. అంటే తన సింహాసనం మీద నుంచి తాను లేవకుండా పక్కన కూర్చోబెట్టుకోవడం. అందుకే పూర్వం మహారాజులు పెద్ద సింహాసనం వేయించుకునేవారు, అప్పుడప్పుడు భార్యనో కొడుకునో కూర్చోబెట్టుకోవడానికి వీలుగా. ఇలా సింగిల్ సీట్ అనుకోండి, ఇంకేం కూర్చోబెట్టుకుంటాం, వాడే విని దోసేస్తాడు. అందుకని కొంచెం సింహాసనములు ఎప్పుడు పెద్దవిగా ఉండాలి. ఇక్కడ ఉపన్యాసంలో పక్కన ఎవరు కూర్చోరు కనుక నా కోసం సింగిల్ సీట్ వేశారు, మీరేం కంగారు అడగండి. మీలో ఎవరికైనా అలాంటి కోరిక ఉంటే భార్యాభర్తలు కూర్చోవాలని మీ ఆసనం మీరే తెచ్చుకోండి. నా చిన్నప్పుడు నాకు తెలియక ఏదో 5వ తరగతి 2వ తరగతి చదువుతున్న రోజుల్లో కొంచెం ఇసుక పళ్ళలో చదువుకునేవాళ్ళం కదా, మా టీచర్ గారు వచ్చి లేచి నిలబడగానే టేక్ యువర్ సీట్ అంది ఆవిడ. వెంటనే నా కుర్చీ పట్టుకుపోయా. అంటే ఆవిడ అంది, ఏంటో పట్టుకుపోతున్నావు అంటే టేక్ యువర్ సీట్ అన్నారు కదండి, అందుకని పట్టుకుపోతున్నానండి అన్నారు. ఒరే టేక్ యువర్ సీట్ అంటే ఈ సీటు పట్టుకో ఇంట్లో పెట్టుకోమని కదరా, కూర్చోమనరా బాబు అంది ఆవిడ. ఓహో అదే అనుకున్నాను. కాబట్టి అందుకని నేను అప్పటి నుంచి ఎవరిని కూడా టేక్ యువర్ సీట్ అంటలేదు, ప్లీజ్ సిట్ డౌన్ అన్న మొదలెట్టాను. కాబట్టి మొత్తం మీద ఏది ఏమైతేనే ఈ అపూర్వమైన ఆసనంలో పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఇంద్రుడు. ఇంద్ర అర్ధసింహాసనం మీద కూర్చున్న యోగజాతకుడు ఆ మహాత్ముడు నరుడు. ఆ తర్వాత పురందర నియోగాశ్చ పంచాబ్దమవసత్సుఖీ, 5 ఏళ్ళు ఇంద్రుడి యొక్క అతిథిగా అక్కడ ఉండిపోయాడు.
ఇది ఒక గొప్ప యోగ జాతకం అండి. 12 ఏళ్ళు వాళ్ళంతా అడవిలో ఉండాలి కదా, ఆ సమయంలో కూడా ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పుట్టడం వల్ల ఉత్తర నక్షత్రంలో ఆయన పుట్టాడు. ఉత్తి ఉత్తర అంటాగానే అసలు ఉత్తర ఫల్గుని. ఆ నక్షత్ర జాతకుల్లో ఈ అర్జునుడి యొక్క లగ్నం కలిగినటువంటి వాళ్ళ యొక్క జాతకం ఎటువంటిది, కష్టాల్లో సుఖాలు పొందుతారట. అరణ్యవాసం వాళ్లంతా చేస్తుంటే ఈయన వెళ్ళి చూడండి, ఇంద్రుడి అర్ధసింహాసనంలో కూర్చున్నాడు, శివుడి దర్శనం లభించింది, పాశుపతం పొందాడు. అబ్బా కొంతమంది యోగం అలా ఉంటుందన్నమాట, అడవిలో బారేసినా వాళ్ళకి సుఖం కలుగుతుంది, ఇంకా కొందరు ఉంటారు సిటీలో బారేసినా వాడు మళ్ళీ అడవి బతికేవాడిది, అడవి మాలోకం, ఎవరి యోగం వాళ్ళది. ఈ విధంగా 5 ఏళ్ళు అక్కడే ఉండగా ఒకరోజున ఇంద్రుడు, నాయనా నీ భవిష్యత్తు నాకు తెలుసు, కాలక్షేపం చేయకూడదు కదా నువ్వు ఇక్కడ 5 ఏళ్ళును, అసలు నిన్ను ఇక్కడికి రమ్మండంలో ఒక అంతరార్థం కూడా ఉంది, చిత్రసేనుడు అని ఒక గంధర్వుడు ఉన్నాడు, ఆయన నా మిత్రుడు, అతన్ని నీకు అప్పగిస్తాను, ఆయన దగ్గర సంగీతం నృత్యం నేర్చుకో, ఈ రెండు నీకు ఉపయోగపడతాయి, ఎందుకో చెప్పలేదు ఆయన, ఈ రెండు నేర్చుకో అన్నట్ట. అప్పుడు అర్జునుడు శ్రద్ధగా చిత్రసేనుడి దగ్గర సంవత్సర కాలం పాటు సంగీతం పూర్తిగా నేర్చుకున్నాడు. అర్జునుడు కారణజన్ముడు కదా, చెక్కచెక్క వచ్చేసింది సంగీతం అనమాట, ఏ అపశబ్దం లేకుండా మధుర కంఠంతో పాడాడు. ఇంకా నృత్యం అయితే అప్సరసలు ఆశ్చర్యపోయారట, రంభ ఊర్వశి లాంటి వాళ్ళు, అయ్య బాబ ఏం నృత్యం చేస్తున్నాడండి ఈయన, ఈయనలా మనం కూడా డాన్స్ చేయలేం అనుకున్నారట. ఈ విధంగా నృత్యం చేస్తూ ఉండగా ఇంద్రుడు నా కుమారుణ్ణి పరీక్షించాలనుకున్నాడు. నృత్యం చేస్తున్న సమయంలో ఊర్వశి ఎంతో ప్రేమగా గాఢంగా అర్జునుడిని చూడడం చూశాడు. అందుకని చిత్రసేనుడిని పిలిచి ఈ ఊర్వశిని అర్జునుడి మీదకు ఉసిగొలుపు, ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్ట. ఇది కూడా ఒక పరీక్ష. దాంతో ఆ రాత్రి అర్జునుడు నందనవనంలో ఇంద్రుడిచ్చినటువంటి అతిథి గృహంలో ఉండగా ఊర్వశి చిత్రసేనుడు ప్రోత్సాహపరచగా ఎలా ప్రోత్సాహపరిచాడైనా, ఊర్వశి అర్జునుడికి నేను నృత్యం నేర్పుతున్నప్పుడు నువ్వు చెట్ల చాటు నుంచి చూస్తున్నావు, నేను కనిపెట్టా, అర్జునుడు నృత్యం చూసి ఆశ్చర్యపోతున్నావేమో అనుకున్నాను, అది నృత్యం చూసి ఆశ్చర్యపోవడం కాదు, సత్యం చెప్పాలంటే నువ్వు అతని మీద కామపూరితురాలివయ్యావు. అవునా అంటే సిగ్గుపడుతూ అవునండి అందిట. ఇంకెందుకు ఈ రాత్రి ఒంటరిగా ఉన్నాడు అర్జునుడు, నీ అదృష్టాన్ని పరీక్షించుకో, మీదపడు చూద్దాం అన్నట్ట. అనగానే ఈవిడ చిత్రసేనుడికి ధన్యవాదాలని చెప్పి బయలుదేరింది. ఆ వెంటనే చూడండి, ఆ సమయంలో అర్జునుడు తన అతిథి గృహం నుంచి నందనవనంలో కాసేపు తిరుగుతున్నట్ట, ఓం నమశివాయ ఓం కేశవాయ అనుకుంటూ. సరిగ్గా ఊర్వశి వచ్చింది. ఓ సుందరాకార నాయన, ఎంత అపూర్వమైనటువంటి ఘట్టం ఇది, అసలే ఇది నందనవనం, అందగత్తెలు అందగాళ్ళు కలిసి హాయిగా తిరిగేటటువంటి ఉద్యానవనం, ఈ వనం దేవతలు విహరించేది, ఆ దేవవనంలో నువ్వు నరుడు వచ్చావు, నేను సురకాంతను వచ్చాను, ఈ సురకాంత కూడా మామూలు కాంత కాదు, పూర్తిగా నీ మీద మనసుపడి వచ్చింది, ఏమి సౌందర్యమయ్య అనేది, ఇంతకు పూర్వం చాలామందిని చూశాను, అబ్బే మా ఇంద్రుడు కూడా నీ అంత అందంగా లేడు, నువ్వు తండ్రిని మించిన తనయుడివి, మీ బాబు కంటే నువ్వే అందంగా ఉన్నావు డాబుగా. నా మాట విని ఈ రాత్రిని వ్యర్థం చేయకుండా ఈ పూర్ణిమ రాత్రి మనద్దరం విహరిద్దాం అనగానే ఆయన నమస్కారం అమ్మ అన్నట్ట. ఈవిడ తెల్లబోయింది, ఇది ఎక్కడమ్మ నాయన అంది. ఈ అమ్మ అనే పదం ఏమిటి నాయన అంటే, అమ్మవి కాకేమవుతావు, పూర్వం చంద్రుడికి తారవల్ల బుధుడు అనే కొడుకు పుట్టాడు, ఆ బుధగ్రహానికి ఇలా అని పేరు కలిగినటువంటి కన్య వల్ల పురూరవుడు పుట్టాడు, ఆ పురూరవుడికి నువ్వు భార్యవయ్యావు, నీకు పురూరవుడికి పుట్టినటువంటి వాడు నహుషుడు, ఆ నహుషుడి కొడుకు యయాతి, యయాతి కొడుకు యదువు పురువు, ఆ పురు వంశంలో మేము పుట్టాం, అంటే నువ్వు మాకు అమ్మమ్మమ్మమ్మమ్మ బామ్మవి ఎప్పుడో, అంత లెక్క వేయలేం వెనక్కెళ్ళి, మరీ బామ్మవి నువ్వు. అంచేత ఇంక మొక్కలో చెప్పాలంటే బబ్బ బబ్బ బామ్మ అనమాట, బామ్మ 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 అంటారు అలాంటి దాని, అటువంటి తల్లివైన నువ్వు నన్ను కామించడం ఏమిటి, నీకు నమస్కారం అనగానే ఆవిడ పక్కపక్కనవి, అదే స్వర్గంలో వేశ్యలకి వావి వరస ఉండవు, భూలోకంలో ఉన్నప్పుడు వరసలు, అంతేకాని స్వర్గలోకంలో చచ్చి ఇక్కడికి వచ్చినటువంటి వాడికి వరస ఏమిటంటే ఇక్కడ దొరికావు నువ్వు. స్వర్గంలో ఉన్న ఇంద్రుడికి నీకు మీలాంటి వాళ్ళకి వరస ఉండదు, ఎందుకంటే మీరు దివ్యస్వరూపులు, దివ్యస్వరూపులు అంతా ఒకటే, కానీ నేను ఇంకా నరదేహంతో వచ్చాను, చచ్చి స్వర్గానికి రాలేదు, మానవుడిగా ఉండగానే స్వర్గానికి వచ్చాను, అందువల్ల ధర్మం తప్పను, నేను పరస్త్రీకేసి కన్నెత్తి చూడను, ఇది మా అమ్మ పరమధర్మాత్ముడైన మా అన్నయ్య ధర్మరాజు మాకు నేర్పినటువంటి పాఠం. ఎంత ఇంద్రియ నిగ్రహం ఉండాలండి, ఊర్వశి వచ్చి మీద పడితే మాట వరసకేనా కాదు అని ఎవరైనా అనగలరా, ఏదో నాలాంటి వాళ్ళు మీలాంటి జ్ఞానులు తప్ప. ఆ మహానుభావుడు జితేంద్రియుడు గనక టక్కన తిరస్కరించగానే ఆవిడ ఒళ్ళు మండిపోయింది.
వనిత తనంతత వలచి వచ్చిన చుల్కనక దేయేరికిన్ అని ఒక సామెత ఉందిలే. స్త్రీ తనయంత తాను వలచి వస్తే ఎవరికైనా చులకనే, దౌర్భాగ్యుడే, అందగాడివి కదా, పురుషుడివి కదా అనుకుంటే నువ్వు నపుంసకుల్లా ప్రవర్తించావా, అంచేత నీ పుంస్త్వం తొలగిపోయి నపుంసకోభవ అంది. ఆయన తెల్లబోయాడు. ధర్మానికి నిలబడితే ఈ శాపమే విట్రా బాబు అనుకుంటూ ఉండగా ఆవిడ రుసరుసలు ఆడుతూ వెళ్ళిపోయింది. కొంతమంది ఆడవాళ్ళు అంతే, అందరూ మీలా మంచివాళ్ళు ఉంటారా, ఆవిడకి తెక్కు వచ్చిందంటే అంత ప్రేమ పోయి దారుణమైన శాపం పెట్టింది. అప్పుడు ఇంద్రుడు అక్కడ ప్రత్యక్షమై, అబ్బాయి బెంగ పెట్టుకోకు, నాకు ఇవాళ నీ ప్రవర్తన బ్రహ్మానందం కలిగించింది. నిజం చెప్పాలంటే నాలో కూడా లేనంత ఇంద్రియ నిగ్రహం నీ దగ్గర ఉన్నది. సుపుత్ర అద్య పృథాత సాధకశ్చ భవిష్యతి అజ్ఞాతవాసో వస్తవ్యో భవద్భిహి భూతలేనగా తేన నర్తన వేషేణ అపూంస్త్వేన తథైవ చ వర్షమేకం విహృత్యైవ తతః పుంసమవాప్స్యసి. నువ్వు సుపుత్రుడివి ఎవరికి? కుంతీదేవికి, తండ్రి అర్జున. నిజంగా కుంతీదేవి కన్నా సుపుత్రుడివి, నీకు శుభం కలుగ్గాక. ఎంత సాధకుడివి, తపస్సు చెయ్యాలి అంటే నీలాంటి నిగ్రహం కలిగిన వాడే చెయ్యాలి. ఇప్పుడు నీకు ఊర్వశి శాపం ఇచ్చింది అని బెంగెట్టుకోకు, ఈ శాపం నీకు వరం. ఎందుకో తెలుసా, ఈ 12 ఏళ్ళు అరణ్యవాసం అయ్యాక ఒక 7 మీరు అజ్ఞాతవాసం చెయ్యాలి. ఆ కాలంలో ఎవ్వరికీ నువ్వు దొరకకూడదు, నువ్వు అర్జునుడివని తెలియకూడదు. నీ శరీరమును చూసిన ప్రతి వ్యక్తి నిన్ను చూడగానే గుర్తుపెట్టేస్తాడు. అందుకే ఊర్వశి రెచ్చిపోయి నిన్ను శపించింది. అది ఊర్వశి శాపం కాదు, భగవంతుడు నీకు ఇచ్చిన వరం అనుకో. నీవు ఈ శాపాన్ని అజ్ఞాతవాసంలో ఆవాహన చేసుకో, అంటే ఊర్వశి శాపం నేను అనుభవిస్తాననుకో, అప్పుడు సరిగ్గా 1 సంవత్సర కాలం పాటు నువ్వు నపుంసకుడు అయిపోతావు. ఆ 7 ఏళ్ళు అవగానే నన్ను తలుచుకో, మళ్ళీ నీ శరీరం నీకు వస్తుంది. అంటే ఆవిడ శాపం నీకు కేవలం 1 ఏడాదే పనిచేస్తుంది. ఆ 7 ఏళ్ళు నీకు అజ్ఞాతవాసానికి ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు ఎలా ఉన్నా నీలో నీరోత్పలదళ వర్ణం కదా, ఈ రంగు వల్ల, ఈ పొడుగు వల్ల, ఈ చేతుల వల్ల, ఈ గాంధీవం వల్ల నువ్వు దొరికిపోతావు తక్కిన వాళ్ళకంటే. ఈ నపుంసకత్వం వల్ల నువ్వెవరికీ దొరకవు. కాబట్టి నర్తనశాల అని పేరు కలిగిన విరాట్రాజు గారి యొక్క కొలువులో ఉన్న శాలలో నర్తకుడి వేషంలో, నపుంసకుడి వేషంలో నువ్వు హాయిగా అజ్ఞాతవాసం గడుపు. ఆ అజ్ఞాతవాసం అయిపోయాక 7 ఏళ్ళు అయ్యాక నన్ను తలుచుకోగానే, ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ పుంస్త్వం నీకు వచ్చేస్తుంది నాయనా. కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకు, ఇది నీకు ఒక అపూర్వ వరం అనగానే నువ్వు ఏం చేసినా నాకు అది ఇష్టమే. ఈ విధంగా అమ్మగారి శాప నాకు ఉపయోగపడిందా తండ్రి అన్నట్ట. అప్పుడు ఇంద్రుడు, నీ జితేంద్రియత్వానికి మెచ్చుకుంటున్నాను, మంచి గొప్ప గొప్ప అస్త్రాలు నీకు ఇస్తాను అని వజ్రాస్త్రం అని ఒక అస్త్రం ఇచ్చాడు. ఈ అస్త్రం వేశావంటే అవతల వాడు ఎటువంటి వాడైనా వాడి నెత్తి మీద పిడుగుపడినట్టుగా ఈ అస్త్రం వెళ్ళి వాడి తలకాయని పగలగొట్టేస్తుంది కొబ్బరి బొండంలాగా. మీ గురువు గారు ఎప్పుడైనా నీ మీద దాడి చేస్తే గురువు నుంచి రక్షించుకోవడానికి ఇది నీకు ఉపయోగపడుతుంది అని వజ్రాస్త్రం ఇచ్చాడు. ఈ విధంగా రకరకాల అస్త్రాలు ఇచ్చి మళ్లీ తన సింహాసనం పక్కన కూర్చోబెట్టుకుని ఇతని గొప్పతనాన్ని అందరికీ చెప్పి ఋషులకి, మహారుషులు కూడా చెయ్యలేనంత కఠోర సాధన చేశాడు ఇతడు అని పొగిడేట. సరిగ్గా ఆ సమయంలో అక్కడికి భూలోకం నుంచి రోమసుడు అని ఒక ఋషి వచ్చాడు. ఈయన చాలా గొప్పవాడు, ఇదివరకు కూడా మీకు చాలాసార్లు చెప్పాను. ఈ రోమసుడికి చాలా వయస్సుంది, ఆయన జితేంద్రియుడు, చిరంజీవులలో కూడా మార్కండేయుడి కంటే గొప్ప ఆయువు కలిగిన వాడు ఆయన. ఆయన గురించి మీకు ఒక రహస్యం చెప్పాలి. ఒకప్పుడు ఇంద్రుడికి గృహములు కొత్తవి కట్టుకోవాలని ఒక పెచ్చ ఉండేదిట. ఎప్పటికప్పుడు కొత్త కొత్త భవనాలు, ఎవ్వరికీ లేని భవనాలు కట్టుకోవాలని ఒక పెచ్చ పుట్టింది. విశ్వకర్మని పిలిచాడు. విశ్వకర్మ, మంచి కొత్త ఇల్లు కట్టు అన్నాడు. విశ్వకర్మ ఇల్లు కట్టాక, అబ్బే ఈ ఇల్లు నచ్చలేదు, భూలోకంలో ఇలాంటి ఇల్లు ఎవడకో ఉంది, ఇంకోటి కట్టన్నట్ట. వాడు అది పడగొట్టి ఇంకో ఇల్లు కడితే, అబ్బే ఇది నచ్చలేదు, దీనికి వాస్తు బాగాలేదు, మళ్ళీ ఇంకోటి కట్టన్నట్ట. ఈ విధంగా ఎన్ని ఇల్లు కట్టినా నాకు నచ్చట్లేదు, నాకు నచ్చట్లేదు అనేసరికి ఆయనకి విసుగొచ్చేసింది. అందుకని విసుగొచ్చి ఒక రోజున విశ్వకర్మ నారదుడిని పిలిచి, నారద మహర్షి, ఈ ఇంద్రుడికి కొత్త ఇళ్ల పెచ్చ పట్టింది, ఎన్నిసార్లు కట్టినా ఇల్లు బాగాలేదు, మోడల్ కాలేదు అంటట. ఎన్ని మోడళ్లు కడతాడండి ఎవడన్నా? అందుకని నేను కట్టలేక విసిగిపోతున్నాను, నాకు ఈ గృహ నిర్మాణ బాధ నుంచి విముక్తి కలిగించు బాబోయ్. ఏదో భూలోకంలో అంటావా, గృహ నిర్మాణాలు చేసేవాడికి కాంట్రాక్టులో డబ్బులు మిగులుతాయి, నాకేంటి డబ్బులు తప్ప. అంచేత నేను ఈ పని చేయలేకపోతున్నానంటే
ఆయన జారిపడి ఇంద్రుడి సంగతి నేను చూస్తానని ఇంద్రుడి దగ్గరకు వచ్చాట. ఇంద్రుడు వినయంగా నమస్కరించాడు. ఇంద్ర, మనం అర్జెంటుగా భూలోకానికి కడదాని రమ్మన్నట్ట. నువ్వు రమ్మంటే కాదంటానని ఇంద్రుడు నారదునితో పాటు భూలోకానికి వచ్చాడు. నారదుడు ఈ ఇంద్రుడిని వెంట పెట్టుకుని సముద్ర మధ్యంలో ఉన్నటువంటి ఒక ద్వీపానికి వచ్చాడు. ఆ ద్వీపంలో ఓ మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు కింద ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయనకు ఒళ్ళంతా వెంట్రుకలే. ఒక్క వక్షస్థలం మీద ఒక బెత్తెడు మాత్రం వెంట్రుకలు లేకుండా నున్నగా ఉందన్నమాట. మరీ ఒత్తిగా నున్నగా గుండు చేసినట్టుగా ఈ వక్షస్థలం మీద ఒక బెత్తెడు నేల మాత్రం నున్నగా ఉంది. మిగతా చోటంతా వెంట్రుకలే. తలంతా వెంట్రుకలు, ఒళ్ళంతా వెంట్రుకలే. ఆ వెంట్రుకలు కూడా మళ్ళీ భయంకరంగా లేవు. ఎలుగుబంటి బొచ్చులే కాకుండా చక్కగా సన్నని రోమాలు, అందమైన రోమములు. ఆయనే ఈ రోమసి మహర్షి. ఆయన మర్రి చెట్టు కింద కూర్చుని ఓ చిన్న చాప, అది కూడా చిరిగిపోయిన చాప నెత్తిమీద పెట్టుకున్నట్ట. నారదుడు వినయంగా ఆయనకి నమస్కరించాడు. నారదుడు దండం పెట్టాడు గనక ఇంద్రుడు కూడా దండం పెట్టాడు. అప్పుడు నారదుణ్ణి ఇంద్రుణ్ణి ఆ మహర్షి ఆహ్వానించి ఈ నెత్తిమీద ఉన్న చాప వాళ్ళకి ఆసనంగా వేస్తే నారదుడు చిరునవ్వు నవ్వి, నీ సాటి ఋషులంతా అద్భుతమైన ఆశ్రమాలు కట్టుకుంటున్నారు, బిల్డింగులు, ఏసీ రూములు వాళ్ళ ఆశ్రమాలు, అటువంటిది నువ్వేమిటయ్యా, ఒక గుడిసు కూడా వేసుకోకుండా నెత్తిమీద చిన్న చింకిచాప పెట్టుకున్నావంటే. అప్పుడు ఆయన అన్నాడు, వాళ్ళంతా ఆయువు ఎక్కువ కలిగిన వాళ్ళు, ఆయుర్దాయం ఉన్న వాళ్ళకి ఆశ్రమాలు కావాలి, నాకంత ఆయువు లేదు, నేను అల్పాయుష్కుణ్ణి, ఇవాళ్ళుండి రేపు పోతాను, ఇవాళ్ళుండి రేపు పోయే ఈ అల్పాయుష్కుడికి ఆశ్రమాలు ఎందుకు, ఏసీ రూములు ఎందుకు, భోజనాలు ఎందుకు, వంటవాళ్ళు ఎందుకు, అబ్బే అందుకే నాకు ఈ చింకి చాప చాలు, పడుకునేటప్పుడు చాప వేసుకుంటాను, ఉత్తప్పుడు కింద ఆకులు వేసుకు కూర్చుంటాను అన్నట్ట. ఇంద్రుడు వెంటనే విర్రవీగిపోయి, అంత అల్పాయుష్కుడు అనమాట, నిన్ను చూస్తే జాలేస్తోంది, నారదుని యొక్క మిత్రుడివి కనుక నేను నీకు వరాలు ఇవ్వాలనుకుంటున్నాను, మహర్షి ఇంతకీ నీ ఆయువెంత చెప్పు, నేను నీకు అమృతం ఇస్తాను, అమృతం తాగితే నీకు అల్పాయుష్ పోయి దీర్ఘాయుష్ వస్తుంది అన్నట్ట. నాకెందుకు లేవయ్యా అమృతం, నాకున్న ఆయువు చాలు, నేనేమి ఎల్లకాలం ఇక్కడ ఉండాలనుకోవడం లేదు, ఎప్పటికైనా పోతాం, మహా అయితే అమృతం ఇస్తే ఇంకా కొంతకాలం బతుకుతాం, కాబట్టి నా ఆయువు నాకు చాలు బాబోయ్, నాకేం వద్దన్నాడు ఆయన. చెప్పబోయి పర్వాలేదు, ఆ మాత్రం మొహమాట పడకు, నీకు ఆయువు పెంచుతాను అన్నట్టు ఇంద్రుడు. సరే నువ్వు గట్టిగా అడిగావు కాబట్టి చెబుతున్నాను, 432,000 సంవత్సరాలు కలియుగం అంటే, దాన్ని 2తో గుణిస్తే 864,000 ద్వాపరయుగం, ఈ కలియుగాన్ని 3తో గుణిస్తే 1296,000 సంవత్సరాలేమో త్రేతాయుగం, ఈ కలియుగాన్ని 4తో గుణిస్తే 1728,000 సంవత్సరాలు కృతయుగం, మొత్తం 4 కలిపితే 43,20,000 సంవత్సరాలు, ఈ 4 యుగాలు గడిస్తే నీలాంటి ఒక ఇంద్రుడు ఢామ్మంటాడు, ఇలాంటి ఇంద్రులు 1,000 పోతే అప్పుడు బ్రహ్మదేవుడికి ఒక పగలు. అంటే బ్రహ్మదేవుడు ఆయుష్యాల్లో ఎంత భయంకరమైన ఆయుష్యో సార్ తెలుసుకోండి, 1,000 × 43,20,000 సంవత్సరాలు గడిస్తే బ్రహ్మకు ఒక పగలు, మళ్లీ బ్రహ్మకి రాత్రి కూడా 1,000 × 43,20,000 సంవత్సరాలు. అంటే బ్రహ్మకు ఒక రోజు గడవాలంటే 2,000 × 43,20,000 సంవత్సరాలు. అలాంటివి 360 రోజులైతే బ్రహ్మకు ఒక సంవత్సరం. అనగా బ్రహ్మగారికి ఒక సంవత్సరం గడవాలంటే 360 × 2,000 × 43,20,000 సంవత్సరాలు. ఇంటికి వెళ్ళి క్యాలిక్యులేటర్లు ఉంటే వెతుక్కుని చూడండి, మీకు ఎన్ని సున్నలు వస్తాయో, పిచ్చెక్కిపోతుంది. అలాంటిది బ్రహ్మగారు 100 బతుకుతాడు. అంటే బ్రహ్మ ఆయువు ఎంత, 1,000 × 360 × 2,000 × 43,20,000 సంవత్సరాలు. ఇప్పుడున్న బ్రహ్మగారికి ఇప్పుడు 51వ సంవత్సరం రన్నింగ్ అనమాట, ఇంకా 49 ఆయన బతకాలట. దాన్ని బట్టి బ్రహ్మ ఆయువు ఏమన్నా ఊహించగలమా, ఒక బ్రహ్మదేవుడు ఆయువు తీరిపోయి కొత్త బ్రహ్మ వస్తాడు అంటే రేపు ఆంజనేయుడు కొత్త బ్రహ్మ అవుతాడుగా, అలా ఒక బ్రహ్మ వెళ్లి మరో బ్రహ్మ వస్తే నాకు నా ఒంటి మీద ఉన్న ఒక వెంట్రుకు ఊడిపోతుంది, నా ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోతే నేను చచ్చిపోతాను, ఇంత అల్పాయుష్కుండి అన్నట్ట. ఆ మాట వినగానే ఢామ్మని శబ్దం అయ్యింది. చూస్తే ఇంద్రుడికి పెరాలసిస్ వచ్చిందనమాట. ఇప్పుడు మూతిలా పక్కకు పెట్టుకున్నాడు. బ్రహ్మదేవుడు ఆయుష్యే మనకి వెర్రెక్కిస్తోంది కదా, ఒక బ్రహ్మ పెడితే ఆయన కూడేది వెంట్రుకట. ఈ వెంట్రుకల్లో అప్పుడే వక్షస్థలం మీద బెత్తుడు ఊడే, ఇంకా ఇన్ని వెంట్రుకలు ఊడితే నేను చచ్చిపోతాను, ఇంత అల్పాయుష్కుణ్ణి నాకెందుకు ఆశ్రమం అన్నట్ట. అప్పటికి ఇంద్రుడు అలా పడిపోగానే నారదుడు తట్టి లేపాడు. నారద, జ్ఞానోదయం కలిగించడానికి ఇక్కడికి తీసుకొచ్చావు, ఇంత ఆయువు కలిగిన వాడు, అసలు ఆయువుని ప్రపంచంలో ఎవడూ ఊహించలేడు, ఆ భగవంతుడు విష్ణువో శివుడో తప్ప మరొకరు చెప్పలేరు,
బ్రహ్మాయువుకి మించిపోయిన ఆయువు అయింది. అటువంటి మహాత్ముడు నేను అల్పాయుష్కుని నాకు ఇల్లు ఎందుకని చింకి చాప నెత్తి మీద పెట్టుకుంటే నేను రోజు కొత్త బిల్డింగులు కట్టిస్తున్నానని నాకు బుద్ధి చెప్పడానికి కన్స్ట్రక్షన్ ఆపించడానికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, నీకు అదన్నం అని వెంటనే వెళ్ళిపోయి విశ్వకర్మని పిలిచి స్టాప్ ది కన్స్ట్రక్షన్ అన్నాడు. ఇది పురాణ గాథ, అపూర్వమైనటువంటి పురాణ గాథ. ఎందుకు చెబుతున్నానంటే అంత ఆయుష్ కలిగిన మహానుభావుడు ఈ రోమసుడు, ఆయన వచ్చాడు స్వర్గానికి. ఇప్పుడు ఆయన ఏమి ఎరగనట్టుగా రావడంతో ఇంద్రుడు ఆయన గౌరవించాడు, ఆయన ఇంద్రుడిని పూజించాడు, ఆయన ఎప్పుడు చాలా వినయంగా ఉంటాడు. ఆ తర్వాత ఇంద్రసింహాసనం పక్కనే కూర్చునున్న అర్జునుడు చూచి ఆశ్చర్యపోయి ఎవరి ఇతడు ఇంద్ర, ఇన్నాళ్ళయింది నీ సింహాసనంలో ఇలా పక్కన అంత తేలిక ఎవరిని కూర్చొనివ్వవు, నీ భార్య నువ్వు తప్ప ఎవరు కూర్చోలేదు, అటువంటి కుర్రాడు ఎవండవు, కానీ ఈ సుకుమారుణ్ణి ఈ నీలోత్పల దళ ఛాయా శరీరుణ్ణి నీ పక్కన కూర్చోబెట్టుకున్నావంటే, అప్పుడు ఇంద్రుడు ఈ మహానుభావుడు అర్జునుడు నీకు తెలుసు నరనారాయణులనే పేరుతో విష్ణువు రెండుగా ఉన్నాడని, ఆ నరుడు ఇతడు, ఇతడు ఎన్నో పర్యాయాలు గంధమాదన పర్వతం మీద తపస్సు చేశాడు, దుష్ట శిక్షణ చేశాడు, ఈ మహాత్ముడు నా వరం వల్ల ఇప్పుడు నాకు పుత్రుడిగా పుట్టుకొచ్చాడు అనగానే రోమసుడు అమ్మ బాబు నరనారాయణులా అని వెంటనే నరనారాయణులిద్దరికీ భక్తితో నమస్కారం చేసుకున్నాడు. నరనారాయణులను నమస్కరించి పూజించినటువంటి ఋషి అవడం ఉండడు, ఎందుకంటే ఆయన ఈ చరాచర జగత్తుకు వాళ్ళిద్దరు మూలకారకులు, మహిత మునులు వాళ్ళు, ఒకే విష్ణువు యొక్క స్వరూపాలు వాళ్ళు, అందుకని నమస్కరించగానే అప్పుడు ఇంద్రుడు ఈ మహాత్ముడు ఇంకా కొద్ది రోజులు ఇక్కడే ఉంటాడు, ఈలోపు వీళ్ళ అన్న ధర్మరాజు ఇతని కోసం బెంగ పెట్టుకుంటున్నాడు, నువ్వు భూలోకానికి వెళ్ళి ధర్మరాజు గారికి ఈ అర్జునుడు విజయం సాధించాడని, విజయుడయ్యాడని, పాశుపతం వంటి అస్త్రాలు పొందాడని, ఇంద్రుడి యొక్క అనుగ్రహం పొందాడని, ఇంద్రసింహాసనం మీద ఉంటాడని, 5 ఏళ్లు పూర్తయ్యాక భూమికి వస్తాడని చెప్పు. ఈలోపు పాండవులని కాలక్షేపం చేయకుండా భూమండలంలో ఉన్న తీర్థయాత్రలు చేయమను, అరణ్యాలలో ఉండే తీర్థయాత్రలన్నీ చేయమను, ఆ తీర్థయాత్రలు నువ్వు దగ్గరుండి చేయించు. ఈ రోమసుణ్ణి ఇంత మహాత్ముని ఏమన్నాడు, ధర్మరాజుని దగ్గరుండి తీర్థయాత్రలకు తీసుకెళ్ళి. ఎప్పుడు కూడా మహాత్ములతో తీర్థయాత్రలు చేస్తే ఆ ప్రదేశాలు తెలుస్తాయి, మనగ్గా మనం విడిగా విడితే పెద్దగా తెలియవు, అందుకని నువ్వు వెళ్ళి కూడా సాయంగా ఉండు అనగానే తప్పక వెడతానని రోమసుడు బయలుదేరాడు. ఈ రోమసుడు వచ్చేలోపు ఈ వార్తంతా భూలోకంలో వ్యాసుడు వెళ్ళి ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ధృతరాష్ట్ర, అర్జునుడు ఇలాగా అనేక ధనుర్విద్యలకి కూడినటువంటి ధనుర్విద్యా నైపుణ్యంతో కూడినటువంటి శక్తులు పొందాడు, అస్త్రాలు పొందాడు, శివానుగ్రహం పొందాడనగానే ధృతరాష్ట్రుడు అబ్బా ఎంత ఆనందం, నాన్నగారు నాన్నగారు నాకు చాలా ఆనందంగా ఉంది అని ఆ నాన్నగారు అండంలోనే వీడు వేదన కనబడుతోంది. వ్యాసుడికి దండం పెట్టి ఆయన అలా వెళ్ళిపోగానే సంజయ సంజయ అని ఆవేదనతో సంజయుడిని పిలిచాడు. సంజయుడు వచ్చేశాడు, రాగానే సంజయ ఎక్కడ ఎక్కడని చెయ్యి పుచ్చుకుని ఇంక నాకు నిద్ర పట్టడంలా, ఆకలి వేయడంలా, గుండెలు కొట్టుకుపోతున్నాయి, నాకు భయం పట్టేసుకుంది. మమ పుత్రః సుదుర్బుద్ధి పృథివీం ఘాతయిష్యతి, నా కొడుకు మూర్ఖుడు, దుర్బుద్ధి, మామూలు దుర్బుద్ధి కాదు పూర్తిగా దుర్బుద్ధి, ఈ భూమిని నాశనం చేయడానికి పుట్టాడు వాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒరే మూర్ఖుడా ఆ భీముడంటే నాకు భయం రా అన్నాను, అన్నిటికీ మించి అర్జునుడిని తలుచుకుంటే నాకు నిద్ర పట్టదన్నాను, అయినా వాడు నా మాట వినిపించుకోకుండా వాళ్ళని అన్యాయంగా అడవికి గెంటాడు, ద్రౌపది యొక్క జుట్టు ముడి పట్టుకుని ఏడ్పించాడు, వాళ్ళు శపథాలు చేశారు, దానికి తోడుగా ఇప్పుడు మా నాన్నగారు వేదవ్యాసుల వారు వచ్చి అర్జునుడికి శివుడు ప్రత్యక్షమయ్యాడని, పాశుపతం ఇచ్చాడని, ఇంద్రుడి యొక్క సింహాసనం మీద ప్రస్తుతం అతడు కూర్చున్నాడని చెప్పాడు. ఇంద్రాది దేవతలు ప్రపంచానికి మూలకారకులైన దిక్పాలకులు అర్జునుడి గౌరవిస్తున్నారు, వాళ్ళంతా అస్త్రాలు ఇస్తున్నారు, అన్నిటికీ మించి సకల భూతేశుడు చరాచర జగత్తుకి ఈశ్వరుడైన రుద్రుడి యొక్క అనుగ్రహం వాడు పొందాడు, సందేహం లేదు. ఇక నా కొడుకులకి ఆయువు తీరిపోయినట్టే 13 ఏండ్లు బోయిన 14 నేడు ఘనులు పాండవులు జగద్విదితముగా ఉత్సహింతురు వదలక రణమునకు కేశవ పురస్కృతులై. ఈ 13 ఏళ్లు అయిపోతాయి, 12 ఏళ్లు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం పూర్తయి తీరుతుంది, ఇక 14వ సంవత్సరం మా పిల్లలు చావు కోసం ఎదురు చూడవలసిందే. మహానుభావులైన పాండవులు జగత్తంతా తమని మెచ్చుకుంటూ ఉండగా కేశవ పురస్కృతులై శ్రీకృష్ణుడితో కలిసి ఆయన అనుగ్రహంతో యుద్ధానికి వస్తారు. నా కొడుకు ఆ దుర్యోధనుడి తొడలు విరగడం ఖాయం, దుశ్శాసనుడి రొమ్ము చేలడం ఖాయం, ఎలా ఇప్పుడు నేనేం చెయ్యను, ఎన్ని చెప్పినా ఆ దుర్బుద్ధి వినడం లేదంటే సంజయుడు చిరునవ్వు నవ్వి ఇప్పటికీ నీ అజ్ఞానం పోలేదా రాజా? ఈ రాజ్యం నీది, నిర్ణయం నీది, నిర్ణయం తీసుకునే అధికారం నీకు తప్పెవరికీ లేదు. నీవు భీముడంటే భయం, అర్జునుడంటే భయం, వాళ్ళకి వరాలు వచ్చాయని బాధపడుతున్నావు, కానీ ఒక్కసారి నువ్వు మంచిగా మాట్లాడి ధర్మరాజుని పిలిపించు, ధర్మరాజు నిన్ను క్షమిస్తాడు, నీవు గీచిన గీటు దాటాడు. నిజం చెప్పాలంటే నీ కొడుకు కంటే ఒక ధర్మరాజే నీ మాట వింటాడు. ధర్మరాజుకి రాజ్యం ఇచ్చేయి. అతని ఇంద్రప్రస్థం చచ్చినట్టు అతనితో పాటు పాండవులు లోపల ఎంత ఉడుక్కున్నా అతను గీచిన గీటు దాటరు. వాళ్ళ బలహీనత ధర్మరాజు బలహీనత నీ మాట వినడం, పాండవుల బలహీనత ధర్మరాజు మాట వినడం. కాబట్టి ఏ రకంగా చూసినా నువ్వు ఒక్క ముక్కన్నవా నీ కొడుకులు బతుకుతారు, లోకం బాగుంటుందంటే నువ్వు అన్నది నిజమే అనుకో, అయినా నా కొడుక్కి నేను చెప్పలేను, నా కుమారుడికి చెప్పలేను, కానీ పాండవులు యుద్ధం చేయకుండా ఉండే మార్గం లేదా అంటే ఇంక నిన్ను ఈ ప్రపంచంలో ఎవరూ మార్చలేరు. నీ కొడుకులకి చెప్పవు, పాండవులకి రాజ్యం ఇవ్వవు, కానీ వాళ్ళు అంతా అయిపోయాక నీ కొడుకులు ఏం చేయకూడదు, అది నేనెక్కడ చేస్తాను. ఇంక నీ కుమారుడికి ఆ భగవంతుడు తప్ప ఎవరు రక్షణ కలిగించలేరు అన్నట్టు. అంటే ఇతడు ధృతరాష్ట్రుడు ఎంత పిచ్చాడా అనిపిస్తుంది అనమాట. లోపలేమో అన్నం తినలేడు, ఏడుపు బెంగ. అందులో అర్జునుడు ఈ విజయవార్త నిజం చెప్పాలంటే వాడి హృదయాన్ని కదిలించింది. అయితేనే కొడుకుని అదుపులో పెట్టలేడు. ఈలోపు అక్కడ ధర్మరాజు ఇంకా రోమసుడు రాలేదులేండి అప్పటికి, అందుకని బెంగ పెట్టుకుని భీమ ఎప్పటికొస్తాడంటావు, అర్జునుడు లేకపోతే ఒక్క క్షణం నాకు ఒక యుగంలో ఉంది, క్షణం ఒక యుగం అవుతుంది అనగానే భీముడు, అన్నయ్య నువ్వే కదా తపస్సు చేయమని పంపావు, అయినా తపస్సు చేసి వరాలు పొంది రావాలంటే కొంత సమయం పట్టదా, నాకు మాత్రం బెంగలేదా, ఎప్పుడు అర్జునుడు వస్తాడా కౌగిలించుకుందామని ఉంది. నువ్వు అను మనందరం కలిసి అర్జునుడు ఉన్న చోటికి వెతుక్కుంటూ వెడదాం, కానీ మనం వెడితే తపస్సు పాడవుతుందేమో అన్నట్ట అని అర్జునుడు విజయం సాధిస్తాడు, అస్త్రాలు పొందుతాడు. అతడు రాగానే నువ్వు మాత్రం అడవిలో ఉండు, మాకు అనుజ్జయ్యి, మేమిద్దరం వెళ్ళి ఆ దుర్యోధనాదులు చంపేస్తాం, ఆ తర్వాత 12 ఏళ్ళు అరణ్యవాసం, 7 ఏళ్ళు అజ్ఞాతవాసం నువ్వు అక్కడే పూర్తి చేసుకో, అప్పుడు మేము నిన్ను తీసుకెళ్లి హస్తినాపుర సింహాసనం మీద కూర్చోబెడతాం అనగానే ధర్మరాజు పక్కపక్కన నవ్వి భీముడిని కౌగిలించేసుకుని వాత్సల్యంతో, నీ ప్రేమ నాకు తెలుసు, కానీ నా సోదరుడు నా మాట వినకుండా నన్ను కూడా మోసగించి వెళ్ళారు అనే మాట లోకం మీ మీద అభాండం కింద వేస్తుంది. కొద్ది రోజులు ఓపిక పట్టు, అరణ్యవాసం అయి తీరుతుంది, అజ్ఞాతవాసం హాయిగా గడుస్తుంది, ఆ తర్వాత మనకి విజయం వస్తుంది. నీ బలం, ఆ పార్థుని యొక్క అస్త్రశస్త్రాల యొక్క నైపుణ్యం నేను కళ్ళారా చూస్తాను, నా లోపల ఉన్న ద్వేషం కూడా ఆ సమయానికి అప్పుడు బయటకు వస్తుంది, అప్పటిదాకా ప్రస్తుతం అదుపులో ఉండు, ధర్మబద్ధంగా యుద్ధం చేయాలి, అధర్మంతో చెయ్యొద్దు అనగానే వెంటనే చల్లారిపోతాడు భీముడు. ఎంత కోపగించినా అన్నగారు ఊ అంటే ఆగిపోయే లక్షణం ఉంది కాబట్టే పాండవులు జగత్ప్రసిద్ధికి ఎక్కారు, మహాత్ములయ్యారు. సరిగ్గా అప్పుడు బృహదస్సుడు అనే ఒక ఋషి వచ్చాడు. ఆ బృహదస్సుడు 10,000 సంవత్సరముల పాటు ఏకధాటిగా తల్లకిందులుగా ఉండి తపస్సు చేసిన మహాత్ముడు. శివుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు కైలాసానికి వెళ్ళి ఆయన పక్కన కూర్చుని ఆయన పాదాలని పుష్పాలతో పూజించి వచ్చే మహాత్ముట బృహదస్సుడంటే. శివుడి పాదాలని కైలాసానికి వెళ్ళి పువ్వులు పెట్టి పూజించే అదృష్టం కొద్దిమంది 5-6 ఋషులకి దక్కింది. 5-6 ఈయనొకడు. అటువంటి బృహదస్సుడు ధర్మరాజు దగ్గరికి వచ్చాడు ఈ భీముడిని ఓదారుస్తూ ఉంటే. ధర్మరాజు గారు ఎంతో ప్రేమతో ఆయన ఆహ్వానించి కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వగానే ఆ తర్వాత ఆయన, మహారాజా నీ ముఖంలో బాధను నేను చూడలేకపోతున్నాను, నీకు విజయం లభిస్తుంది నా తపశ్శక్తితో చెబుతున్నాను, శివుడి పాదాలని పూజించిన ఈ చేత్తో నిన్ను దీవిస్తున్నాను, నీకు శుభమే, నీకు అకాల మరణం ఉండదనగానే అప్పుడు ధర్మరాజు, విజయం గురించి కాదండి, మీలాంటి పెద్దల దర్శనం నాకు చాలు, కానీ మాలాంటి ఈ కర్మపాట్లు పడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మా ఐశ్వర్యం పోయింది, రాజ్యం పోయింది, బంధువులు పోయారు, భార్యలంతా ఓ చోట బిడ్డలు ఓ చోట అన్నట్టుగా ఉన్నారు, మట్టిగడ్డల్లో మేము పడున్నాం, ఈ దౌర్భాగ్య స్థితి ఎంతో పోరు ఎవరికైనా వచ్చిందా, పొడమియు రాజ్యము బంధుల విడిచి మృగావలుల కలసి విపినంబులలో గడుకొని మా ఎట్లిడుములు పడిన నరులు కలరె ఒరులు పరమమునీంద్ర. భూమి, రాజ్యం, బంధువులు, ఇళ్ళు అన్నీ విడిచిపెట్టి అడవిలో మృగాల్లో మృగాల కింద కలిసిపోయి చెట్ల కింద పర్ణశాలలలో నానాయాతనలు పడుతూ కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ముళ్ళు కాళ్ళకు గుచ్చుకుంటూ ఉంటే, రాళ్ళు బాధ కలిగిస్తూ ఉంటే నానాయాతన పడుతున్నాం మేము. ఇలా మాలా రాజ్యం విడిచిపెట్టి అడవులలో జంతువులలో కలిసి బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. ఎంతో పూర్వం మరి ఎవరైనా ఉన్నారా మహారాజా, మహాత్మా ఋషీశ్వర, మేము తప్ప ఇంకెవరైనా ఉన్నారా? మాలా వనవాసం చేసి కష్టాలు పొందిన వాళ్ళు ఉన్నారా? అంటే ఇంత బాధ. ఏదో ధర్మం కోసం వెళ్ళడం ఒక ఎత్తు, జూదమాడి ఓడిపోయిలా అడవుల పాలైన వాళ్ళు ఎవరుంటారు అన్నాడు ఆయన. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, ధర్మరాజా నీది చాలా కష్టం కాదనను, కానీ నీదే కష్టం అనుకోకు, నీకంటే కష్టాలు పొందిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా. ఇవాళ దేవసములైన అనుజులతో విప్రులతో రథాళితో వచ్చి అరణ్యావాసము చేసెదు ధరణి వల్లభ నీవు ధర్మ నిష్ఠిత బుద్ధి. ఓ మహారాజా, నువ్వు ధర్మాత్ముడివి, ధర్మబుద్ధితో అడవికి వచ్చి జంతువులలో కలిసిపోయావు, అరణ్యావాసం చేస్తున్నావు, కానీ నువ్వు ఒంటరిగా చేయటంలా, దేవతలతో సమానులైన నీ సోదరులు నీకు అండగా ఉన్నారు, ఇదిగో మహానుభావులైన పండితులైన ఋషులైన విప్రులున్నారు, రథాలున్నాయి, ఇంకా కొందరు బంధువులున్నారు. అంటే ఇంతమందితో నువ్వు భార్యాసమేతంగా వనవాసం చేస్తున్నావు, కానీ నీకంటే పూర్వం ఒక ఆయన ఇలాగే అరణ్యవాసం చేశాడు, ఒంటరిగా యాతన పడ్డాడు ఆయన, నానా యాతన పడ్డాడు. నరనుతుడు తొల్లి నలుడను ధరణీసుడు జూదమాడి తన విభవము పుష్కరు చేత ఓటు వడి ఒక్కరుడ కరం బిడుమ వడడె కానన సీమ. పూర్వం జగత్తంతా ప్రశంసించే పరాక్రమం కలిగిన ఒక ధర్మాత్ముడు ఉన్నాడు. ఆ ధర్మాత్ముడు సర్వం సహా చక్రవర్తి, వీరుడు, దేవతల మెప్పు పొందినవాడు, ఆయనకి నలుడు అని పేరు. ఆ నల చక్రవర్తి నీలాగే జూదమాడాడు, తన సవతి సోదరుడి చేతిలో ఓడిపోయాడు, రాజ్యం కోల్పోయాడు, చివరికి కట్టుకున్న పెళ్ళాన్ని కూడా విడిచిపెట్టి ఒక్కడూ యాతనలు పడ్డాడు, రూపం కూడా మారిపోయింది, వంటల వాడై అజ్ఞాతవాసం చేశాడు, మహాయాతన పడ్డాడు, ఒక్కరుడ కరం విడువడబడడే కానడసీమన్, ఒంటరిగా యాతన పడ్డాడు. నీకే ఇంకా నీ కష్టం వస్తే భీముడు ఉన్నాడు, అక్కడో ఎక్కడో అర్జునుడు ఉన్నాడు, నకులుడు ఉన్నాడు, సహదేవుడు ఉన్నాడు, భార్యామణి చక్కగా వేళకి భోజనం పెట్టి విస్తరాకులు ఎత్తుతోంది. ఈ బ్రాహ్మణోత్తములు పురాణ కథలు చెబుతున్నారు. పద్మాకర్ గారు మైకి పెట్టుకుని సాయంత్రం అయ్యేసరికల్లా 6:30 నుంచి 8:30 దాకా ఏకధాటిగా ఒక్కొక్క తిప్పుకుండా పురాణం చెబుతుంటే దర్జాగా వింటున్నావు. ఆ రోజున పురాణం చెప్పేవాడు లేక గెజగెజలాడాడు ఆ నలుడనేవాడు. నీకు తెలుసా అంటే తెల్లబోయి ఎవరండి ఆ నలుడు అన్నట్ట. అయితే చెబుతున్నా విను, పూర్వం విదర్భ దేశాన్ని భీముడు అని ఒక రాజు పరిపాలించేవాడు. విదర్భ దేశానికి రాజధాని కుండినపురం. ఆ కుండినపురాన్ని భీముడు అనేవాడు పరిపాలించేవాడు. ఆయనకు ఒక కూతురు, 3 కొడుకులు పుట్టారు. ఆ కూతురు పేరు దమయంతి, భీముడి కూతురు కనుక భైమి, విదర్భరాజు కూతురు కనుక వైదర్భి అన్నారు. అంటే రుక్మిణిలాగే ఈవిడ కూడా, రుక్మిణి కంటే చాలా పాతది కదా ఈవిడ మరి. ఆవిడ భైమి. ఆవిడ ఎంత గొప్పదంటే దమయంతి, సుందరకాండలో సీతాదేవి రావణాసుడితో ఏమంటుందో తెలుసా? భైమి పతి మనువ్రత. పూర్వం నలుణ్ణి భీముడి కూతురైన దమయంతి విడిచిపెట్టకుండా ఎలా కూడా అడవికి వెళ్లి సేవ చేసిందో నేను కూడా రాముణ్ణి అలా అనుసరిస్తాను, నేను పరమపతివ్రతని అని తనను తాను విదర్భరాజు కూతురుతో పోల్చుకుంది. దమయంతితో సీత తనను తాను పోల్చుకుందంటే ఈ దమయంతి ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. ఆవిడ ఎంత గొప్పది కాకపోతే అలా పోల్చుకుందో. అటువంటి మహాత్మురాలు దమయంతి, విదర్భరాజు కూతురు వైదర్భి. ఆ కాలంలోనే నిషధ దేశానికి వీరసేనుడు అనేవాడు రాజు. ఆ వీరసేనుడి కొడుకే కథానాయకుడు నల చక్రవర్తి. ఆ నలుడు మహాపరాక్రమవంతుడు. ఒకసారి ఆయన ఉద్యానవనంలో తిరుగుతున్నట్ట. తిరుగుతూ ఉండగా అక్కడ కొన్ని హంసలు అటు ఇటు తిరుగుతున్నాయి. ఆ ఉద్యానవనంలో హింస ఉండదు గనక హంసలన్నీ నేల మీద వాలాయి. ఆ హంసల మీద ముచ్చట కలిగింది. దాంతో ఈ వీరసేన పుత్రుడు నలుడు ఆ హంసల్లో ఒకదాన్ని పరిగెత్తికడి పట్టుకున్నాడు. అది కీ కీ అని, నాకు అపకారం చేయకు మహారాజా అందిట, చచ్చ హంసలను చంపేవాడమా మేము, నీ శరీరం ముద్దుగా ఉంది, నాకు మెత్తని పట్టుపరుపులో దూది పింజలా ఉన్నావు, అందంగా తెల్లగా ఉన్నావు, ఎర్రని ముక్కుతో ఉన్నావు, అందుకే ముచ్చట పడి ఎత్తుకున్నాను హంస అంటే, నన్ను హింసించనన్నావు గనక నేను నీకు ఉపకారం చేస్తాను, నన్ను స్వేచ్ఛగా వదిలేయి, నేను వెళ్ళి భీముడి యొక్క కూతురు దమయంతి దగ్గరికి వెళ్ళి నీ అందాన్ని వర్ణిస్తాను. విదర్భరాజు గారికి 3 కొడుకులు 1 కూతురు. అబ్బా,
ఆ కూతురు దమయంతి పరమసుందరీమణి, ఈ ప్రపంచంలో అంతటి ఎర్రని కాంతి కలిగిన సుకుమారమైన శరీరం కలిగిన సద్బుద్ధులు కలిగిన సకల విద్యలు నేర్చిన సుందరీమణులు లేరు, పద్మిని జాతి స్త్రీ. ఆ సుందరీమణికి చాలా మంది నీ గొప్పతనాన్ని చెప్పారు, అందుకని ఆవిడ ఇప్పటికే నిన్ను కొంత వరించింది. ఇప్పుడు నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి నీ బొమ్మని చిత్రీకరించి ఆవిడకి ఇస్తాను, ఆవిడకి నీ మీద ప్రేమ కలిగేలా చూస్తాను, ఆ తర్వాత ఆ వార్త నీకు చెబుతాను, నీకు ఆవిడికి మధ్యలో ప్రేమ కల్పిస్తాను, నేను మీకు ఫేస్బుక్ అవుతాను. నన్ను వదిలేయనగానే టక్కన హంసను వదిలేశాడు ఆయన. ఈ హంస తన కాళ్లతోటి అందంగా ఒక పటాన్ని చిత్రీకరించింది, ఒక ఆకు మీద ఈ నల చక్రవర్తి యొక్క బొమ్మని గీసింది, దీన్ని పట్టుకెళ్ళింది, కావాలని దమయంతి దగ్గరికి వెళ్ళి దొరికింది, దమయంతికి ఈ పటం ఇచ్చింది. దమయంతి, నేను ఇప్పుడే వచ్చాను నలుడి దగ్గర నుంచి, ఆ నలుడు ఇంత అందగాడు, అటువంటి వీరుడు ఎక్కడ ఉండడు, ఆయన బంగారపు రంగులో ఉంటాడు, నువ్వు కెంపు రంగులో ఉంటావు, బంగారంలో కెంపులు చాలా బాగుంటాయి, మీరు ఎప్పుడో చూడండి, ఈ కెంపులు ఉంటాయి ఎరుపు, అది బంగారంలో పెడితే బాగా ఎక్కువ మెరుస్తాయి, ఆయన బంగారు వన్నివాడు, నీవు పద్మరాగపు రంగులో ఉన్నదానివి, మీ ఇద్దరికి పెళ్ళైతే బాగుంటుంది అని సుగుణాలు, అతని సౌందర్యం ఇవన్నీ వర్ణించింది. ఇక్కడి నుంచి వచ్చి ఈయన దగ్గర చెప్పేది, ఈ విధంగా ఇద్దరికి ఒకరి దగ్గర ఒకరు తెగ పొగిడి, ఇద్దరి యొక్క సౌందర్యం ఒకరికొకరికి బొమ్మల ద్వారా చూపించి వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ పెంచింది. ఒకరినొకరు చూసుకోకుండానే నలుడు దమయంతి గాఢంగా ప్రేమించుకున్నారు, ఇద్దరూ పెళ్లి చేసుకు తీరాలనుకున్నారట. అసలు ఎన్నో రోజుల పాటు నిద్ర మర్చిపోయారట వాడి పాపం. ఈ ప్రేమ అనేది ఉంది, అది ఒక్కసారి పుట్టిందంటే నిద్ర పుట్టదు. నల్లదమయంతులిద్దరు మనఃప్రభవానల దహ్యమానులై, నల్లదమయంతులిద్దరు మనఃప్రభవానల దహ్యమానులై సలిపిరి దీర్ఘవాసర నిశల్ విలసన్ అవనందనంబులన్ తలిరుల శయ్యలన్ మృదు మృణాళములన్ ఘనసార పాంసులన్ తలిరుల శయ్యలన్ సలిలధారల చందన చారు చర్చలన్. ఈ నలుడు దమయంతి ఒకరినొకరు ప్రేమించుకున్నారుగా, దాంతో వాళ్ళకి మన్మథుడు హృదయంలో ప్రవేశించాడు. మనఃప్రభవుడు అంటే మన్మథుడు, మనస్సులో పుట్టేవాడు వాడు, ఎవరికైనా మనస్సులోనే పుడతాడు వాడు, కొంప ముంచుతాడు. ఈ మన్మథుడు మనస్సులో చేరి అగ్నిలాంటి బాణాలు వేశాడు, పూల బాణాలు వేస్తాట, వాడు వేసేది పూల బాణమే కానీ అది గుండెల్లో గుచ్చుకుని వీడి శరీరాన్ని వేడెక్కిస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ ఈ మన్మథ బాణాలతో దహించుకుపోయారు, దానివల్ల వాళ్ళ శరీరాలు వేడెక్కాయి. ఈ వేడి చల్లారాలంటే ఏం చేసేవారట, వాళ్ళిద్దరూ కూడా నలినదళంబులను తామరాకులు వేసుకున్నారు. తామరాకులు చల్లగా ఉంటాయి, వాటి మీద పడుకోవటం వల్ల ఈ వేదన తగ్గింది, ఈ వేడి తగ్గింది. మృదు మృణాళములను తామర పువ్వుల కింద తూడులుంటాయి కాడలు, ఆ కాడలు అలా పరుచుకుని దాని మీద పడుకుంటే ఆ చల్లదనం వల్ల ఒంటి వేడి తగ్గేదట. ఘనసారపు అంశులన్ పచ్చకర్పూరపు పొడి దొల్లుకుని దాని మీద పడుకున్నారు, తద్వారా వేడి తగ్గిందనమాట. పచ్చకర్పూరం ఒంటికి రాసుకుంటే కాస్త చల్లగా ఉంటుంది. వేసవకాలంలో పూర్వం ఆ పొడే చల్లుకునేవారు ఇళ్లలో మంచం మీద, మీరు వీలుంటే ఒకసారి చూడండి, ఇంత పచ్చకర్పూరం కొని పొడి చేసి మంచం మీద చల్లుకు పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో ప్రాణానికి. న్యాచురల్ ఏసీ, కరెంటు పోయిందనే వెంగక్కర్ల. తలిరుల శయ్యలన్ చిగురుటాకుల పరుపు మీద పడుకున్నారు, సలీలధారల అప్పుడప్పుడు నీళ్లు చల్లుకునేవారు మీద, చందన చారు చర్చలన్ ఒళ్ళంత చందనం గంధం పూసుకునేవారు. ఈ విధంగా వాళ్ళిద్దరూ అనేక విధాలుగా తమ శరీరంలో పుడుతున్న ఈ తాపాన్ని చల్లార్చుకున్నారు. అది ప్రేమ యొక్క లక్షణం అన్నమాట. వాళ్ళకి ఏమైంది దానివల్ల, దీర్ఘవాసర నిశల్ సలిపిరి, పగలు రేయి ఎక్కువ కింద అనిపించేదట. ఈ ప్రేమించినటువంటి భార్య లేకపోతే భర్తకి, భర్త లేకపోతే భార్యకి వీళ్ళకి ఏమనిపిస్తుందో తెలుసా, అయ్యో మా ఆయన ఇంకా రాలేదు, ఈ పగలెప్పుడు తొందరగా గడుస్తుందో, ఎప్పుడు చీకటి పడుతుందో అనిపిస్తుంది. నిజానికి పగలెప్పుడు అలాగే ఉంటుంది, కానీ ఈ ప్రేమ వల్ల ఏమవుతుంది, విరహం వల్ల ఇంకా రాలేదు అనిపిస్తుంది అనమాట. ఎక్కడ దాకా ఎందుకు, రెండు నెలలు అమెరికాలో ఉండి ఉపన్యాసం ఇచ్చి నేను ఇంటికి వచ్చేలోపు మా పిల్లలే ఇంకా విమానం రాలేదే, అది రావాల్సిన టైంకి 5 వస్తుంది ఢిల్లీ, అయినా సరే ఇంకా రాలేదు, ఏమిటబ్బా టైం గడవట్లేదు అనుకునేవారట పాపం. ఇష్టమైనటువంటి బంధువులు వస్తున్నారని తెలిస్తే పదే పదే టైం చూసుకుంటారనమాట, ఒక్క నా ఉపన్యాసం టైంలో తప్ప మిగతా అన్ని టైంలో టైం చూసుకుంటారు. ఇక్కడ మాత్రం నాకు టైం తెలియదు, మీకు టైం తెలియదు. ఈ విధంగా మొత్తం మీద ఏమైతేనే వీళ్ళకి నలుడి కోసం దమయంతి, దమయంతి కోసం నలుడు విరహం చెందడం వల్ల వాళ్ళకి రోజు గడిచేది కాదు, రాత్రి గడిచేది కాదు, నానా యాతన పడిపోయారు. ఇలా ఉండగా ఒకనాడు దమయంతి తన తండ్రికి ఏమైనా సరే నేను నలుడే వరిస్తానన్నది. ఆయన ఏం చేశాడు, ఒక్కడే పిలవడం బాగుండదు గనక
నాయన నేను నా కూతుర్ని ఇస్తున్నానని పిలవడం బాగుండదు, మన కాలంలో మనకు ఒక నియమం ఉన్నది స్వయంవరం అనే నియమం, ఆ స్వయంవరం చాటతాను. స్వయంవరానికి ఆ వీరసేన పుత్రుడు నలుడు వస్తాడు, అప్పుడు నీవు ఇష్టమైన వాడిని వరించు. పూర్వకాలంలో ఏం చేసేవారంటే కూతురు చేతికి ఒక దండ ఇచ్చేవాడు తండ్రి. భూలోకంలో ఉన్న రాజులందరినీ మా అమ్మాయికి స్వయంవరం ఏర్పాటు చేశాం అంటే స్వయముగా వరుడిని ఎన్నుకొనుట స్వయం వరం, తనంత తాను వరుడిని ఎన్నుకొనుట అని అర్థం అనమాట. ఇంక మళ్ళీ ఎక్కడ ఎక్కడ నానాయతన అక్కర్లేదనమాట. ఈ మధ్యకాలంలో ఈ మ్యారేజ్ బ్యూరోలు అలాగే చేస్తున్నాయి, ఒకే చోట మీటింగ్ పెట్టేసి మగాళ్ళంతా ఒక చోట, ఆడాళ్ళంతా ఒక చోట, సంతలో మార్కెట్ లాగా చక్క ఒకళ్ళొకళ్ళు చూసుకోవడం, ఆ తర్వాత ఎవరికి కావాల్సిన వాళ్ళు పట్టుకుపోతున్నారు అనమాట. ఈయన ఆబోతు, ఆవిడ ఆవు, ఏ ఆవుకి ఏ ఆబోతు నచ్చితే తీసుకెళ్ళచ్చు. పూర్వకాలంలో అలాగ సరదాగా పోల్చి ఏం చేశారంటే చక్కగా ఓ దండిచ్చేవారు అమ్మాయికి, ఈ రాజులు కవురు పెట్టేవారు, వాళ్ళంతా ఆసనాల్లో కూర్చున్నాక ఇదిగో ఈయనేమండి, ఈయనేమో వీరసేన పుత్రుడు నలుడండి, ఆయన దుర్యోధనుడండి, ఈయన కర్ణుడండి, ఈయన శకునండి అని ఉన్నవాళ్ళ పేర్లు చెప్పేవారు. వీళ్ళు యగాదిగా చూసేవారు, నచ్చితే దండేసేవారు, నచ్చపోతే చీ అంత మొహం తిప్పుకునేవారు. కొంతమంది సౌహృదయతతో తీసుకునేవారు, కొందరు గొళ్ళు మండిపోయేది, యుద్ధం చేసేవారు. అలాంటి స్వయంవరమునకు ప్రపంచంలో ఉన్న రాజులందరికీ వార్త పంపుతాను, నీవు నలుణ్ణి ఎన్నుకోవచ్చు అన్నాడు భీముడు. అన్నట్టే వార్త పంపాడు. ఎక్కడెక్కడి వాళ్ళు హుటా హుటిన ఈ దమయంతి స్వయంవరానికి రావడం మొదలుపెట్టారు. ఆ సమయంలో నలుడు హంస ద్వారా వార్త తెలుసుకుని, పైగా భీముడు పంపినటువంటి ఆహ్వానం కూడా వచ్చింది గనక స్వయంవరానికి తాను కూడా కొద్ది పరివారాన్ని వెంట పెట్టుకుని రథాన్ని తోలుకుని, ఆయన రథం చాలా వేగంగా తోలుతాడండోయ్, మహానుభావుడైన నలుడు రథము తోలితే ఆ వేగాన్ని దేవతలు చూడలేకపోయేవారట. ఆయన ఎక్కడుందండి నిషధ దేశం అంటే అక్కడి నుంచి విదర్భ దేశానికి కేవలం 12 గంటలు వచ్చేసేవాట ఆ రోజుల్లో, అంత వేగం అన్నమాట. ఆ వేగంగా ఆయన వస్తూ ఉంటే ఈలోపు దేవతలు నారదుని ద్వారా దమయంతి సౌందర్యం గురించి విన్నారు. దమయంతికి స్వయంవరం జరుగుతోందని తెలుసుకున్నారు. నారదుడు తినగా ఉన్నాడు కదా, అందుకని నేను వెళ్ళి ఇదిగో భూలోకంలో పరమసౌందర్యం అని ఉన్నది, ఇంద్రుడి భార్య శచీదేవి కంటే, ఈ యమధర్మరాజు గారి భార్య కంటే, ఆ కుబేరుడి భార్య కంటే, మళ్ళీ వాళ్ళతో పోల్చడానికి చెప్పండి, వాళ్ళందరికంటే అంతగత్తే, అటువంటి పద్మినీ జాతి స్త్రీకి స్వయంవరం దొరుకుతోంది, ఎందరా నీకు తెలియదా అంటే నాకేం తెలుసు, భూలోక వార్తలు నువ్వు ఉన్నావు కాబట్టి తెలిసింది అని ఇంద్రుడు మనసుపడ్డాడు, యముడు మనసుపడ్డాడు, వరుణుడు మనసుపడ్డాడు, అగ్ని మనసుపడ్డారు, ఈ నలుగురు మాత్రం ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నారట. వాళ్ళ నలుగురు మేము స్వయంవరానికి కడతామంటే హబ్బే పేరుకి స్వయంవరమే కానీ వర నిర్ణయం అయిపోయింది, మీరు వెళ్ళిన దెర్ ఈజ్ నో యూజ్, ఆవిడ దండని కేవలం నలుడి మెళ్ళలోనే వేస్తున్నాను కానీ పళ్ళు పటపట కొరికారట, నీకెందుకు నారదా, ఆ నలుడి ద్వారానే ఆమెను మేము వశం చేసుకుంటాం అని వాళ్ళు నలుగురు ఆకాశ మార్గంలో ఈ నలుడు వెడుతున్నటువంటి మార్గంలోకి వచ్చారు. నలచక్రవర్తి దీర్ఘాయురస్తు ఆగున్నారట. నలుడు ఆగాడు, ఆకాశంలో ఉన్న వాళ్ళని చూసి నమస్కరించి, మీరు దేవతలని తెలుస్తోంది మీరెవరు అంటే, ఆయన చెప్పాడు, నేను ఇంద్రుణ్ణి, ఈయన అగ్ని, ఈయన యముడు, ఈయన వరుణుడు, మేము నలుగురం, నిన్ను దూతగా ఓ చోటికి పంపాలనుకుంటున్నాం, మేము చెప్పిన పని చేస్తావా, మా దూతగా పెడతావా అంటే, దేవతలు చెబితే కాదంటానా, వెడతానన్నట్ట. ఆ మాట నేసావు కదా, ఇప్పుడు చెబుతున్నావు, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న దమయంతి మాకు భార్య కావాలి, ఆ దమయంతిని మమ్మల్ని వరించమని మా దూతగా వెళ్ళి నువ్వు నచ్చ చెప్పాలి. మాకు దూతగా వెళ్ళంటే ఈయన తెల్లబోయి, ఆవిడని ప్రేమించానండి, ఆవిడ నన్ను పెళ్లి చేసుకోవాలనుకుందండి, కాబోయే భార్యని ఎవరైనా పక్క వాళ్ళని పెళ్లి చేసుకోవాలని చెబుతారా, అదేదో భూలోకంలో అంటే చెబుతారు కానీ మేము చెప్పం కదా అన్నట్ట. కాదు నాయన, నువ్వు మాకు దూతగా పెడతానన్నావు, ఇచ్చిన మాట నిలబెట్టుకుని సత్యవంతుడు అవుతావా, అసత్యమాడి మా శాపానికి గురవుతావా అంటే అసత్యమాడను, వెడతాను, కానీ ఎక్కడో అంతఃపురంలో ఉన్న దమయంతిని నేను ఎలా వెళ్ళి కలుసుకోగలనన్నట్ట. నీకేం పర్వాలా, మేము నీకు ఒక దివ్యశక్తి ఇస్తున్నాం, దానివల్ల నువ్వు నడిచి పెడుతూ ఉంటే అవడికి కనబడవు, మహావేగంగా కాలినడకన నువ్వు అంతఃపురంలోకి ఎడతావు, మగవాళ్లకు కనబడవు, ఆడవాళ్లకు కనబడేటట్టు వరం ఇస్తున్నాం, వెళ్ళి రానగానే ఈయన కాలినడకన ఎవరికీ కనపడకుండా వేగంగా అంతఃపురంలోకి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న అంతఃపుర స్త్రీలంతా ఎవరైనా మనం ఇదివరకు పటంలో చూచిన నలుడు వలే ఉన్నాడే అనుకున్నారట. ఆ పటంలో ఉన్న నలుడి కంటే ఈయన 1000 రెట్లు ఎక్కువ అందంగా ఉన్నాడు కదా, అందులో బంగారపు రంగులో ధగధగా వెలిగిపోతున్నాడు, అందుకని వాళ్ళు విభ్రములై చూస్తూ ఉండగా దమయంతి కూడా చూసింది, ఈయన నలుడే అని ఆవిడ మనస్సు చెప్పింది. తదనంతర కథా విశేషాలతో మళ్ళీ రేపు 6:30 కలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు, నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.